దుర్గా మహాదుర్గా, సరస్వతి మహాసరస్వతి, లక్ష్మి మహాలక్ష్మి, దుర్గా మహాదుర్గా, సరస్వతి మహాసరస్వతి. ప్రియమైన ఆత్మబంధువులారా, సదాకాలాన్ని చదువుకుంటున్నాం. చింతపల్లిలో సభ ఏర్పాటు చేయాలి. చింతపల్లి కూడా మాట స్వగ్రామంతో సమానం. అప్పలరాజు గారు ఉన్నప్పుడు తరచుగా వచ్చేవాళ్ళం చింతపల్లిలో కూడా. బాబా గారి భక్తులనండి, రమణ భక్తులం, ఎవరి భక్తులైనా ఒకటే, చాలా మంది భక్తులు ఉన్నారు. ఎవరి భక్తి అయినటువంటి భక్తి ప్రధానం. భగవంతునితోటి అనుసంధానం చేసేది భక్తి. మనం నీళ్ళే విధంగా అయితే మన శరీరాన్ని శుభ్రం చేస్తున్నాయో, మన బుద్ధిని శుభ్రం చేసేది, పరిశుభ్రం చేసేది భక్తి. సరే, ఇక్కడే భజంత్రీలు అయి పెట్టారు, తర్వాత ఇవన్నీ ఏదో అవుట్లు అయి పేల్చారు. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ మనం కల్పించుకోవటం. మనం అవసరమైన విషయాల్లో కల్పించుకోవటం వల్ల ఏదైనా కార్యక్రమం ఆడంబరంగా చేయటం వల్ల మనకు అహంభావం పెరుగుతుంది. మన అంచే దైనందిన జీవితంలో నిరాడంబరత మంచిది, నిరహంకారత మంచిది. ఏదంత విషయాన్ని ఇక్కడ హై స్కూల్ నుంచి సరిపోతున్న విషయాన్ని కూడా డబ్బు ఖర్చు పెట్టవలసిన పని లేదు. అంటే భవిష్యత్తులో నేను చింతపడి వచ్చినప్పుడల్లా మెలకుల కోసం, మెలకు కోసం చెప్తున్నాను. విషయాన్ని అనేది డబ్బు ఖర్చు పెట్టక భయంత్రీలు అవసరం లేదు, అవుట్లు అవసరం లేదు. మనకి సబ్జెక్టు ప్రధానం, ఆలోచన ప్రధానం. తర్వాత సరస్వతమ్మ గారు స్వర్గస్థులయ్యారు. ఆవిడ పుట్టిన చింతపర్రు అత్తవారు భీమవరం శివరావుపేట. మాకు అప్పలరాజు గారి కుటుంబ సభ్యులు అందరితో కూడా, అందరితోటి కూడా నాకు బాగా పరిచయం. ముఖ్యంగా సరస్వతమ్మ గారు ఎక్కువగా ఆవిడకి ఆధ్యాత్మిక చింతనలు ఉండేవారు. అంతేకాక నిదానంగా కూడా ఉండేవారు. అంచేత సరస్వతమ్మ గారు జ్ఞాపకార్థం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత మన భక్తులు చాలా ప్రాంతాల్లో ఉన్నారు. వారు చెప్పవలసింది ఏంటంటే, ఎక్కడికైనా దండల యుద్ధం చెప్పండి నాకు. ఈ దండల్లో పురుగులు వస్తున్నాయి, చీమలు వస్తున్నాయి. నేను సుమారుకు 100 మీటింగ్లో చెప్పాను దండల యుద్ధం. అక్కడ లోకల్గా మన భక్తులు ఉన్నారు, వాళ్ళ గురికి వచ్చి కూర్చొని వినడం చేతకాలను ఇంకోటి చేతకదా. దండల యుద్ధంకే మన భక్తి ప్రతి ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు దండల యుద్ధం అక్కడ కార్యకర్తలకు చెప్పాలి. ఈ దండల వాళ్ళు ఏమిటంటే, ఆ దండలు ఎప్పుడూ పొద్దున్న కడతారో, ఏ గోడ పెడతారో, గోడని ఏమి ఎక్కువ తగిలిస్తారు, ఈ లోపల నెమ్మదిగా అక్కడ ఎక్కడైతే పుష్పాలు ఉంటారో అక్కడ చీమలు పురుగులు అవి చేయని బట్టి అవన్నీ వస్తాం. నేను చాలా కాలం చెప్తున్నాను, ఎక్కడ దండలు వేస్తే అక్కడ పురుగులు అవి పాగుతూ ఉంటారు. మీకు ఇవ్వాలంటే బోకే ఇవ్వండి పర్వాలేదు. నీకు అంతకుడికే గౌరవం కోసం ఇవ్వాలంటే బోకే ఇస్తే సరిపోదు. అంటే ఇప్పుడు నేను చింతపడు గురించి చెప్తున్నా, ఎక్కడికైనా అక్కడ లోకల్లో మన భక్తులు ఉంటారు, అక్కడ దండలు వద్దు బోకే ఇవ్వమని చెప్పాలి. దానికి దండల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందుచేత దండలు మానేసి బోకే ఇస్తే సరిపోదు. వెస్టర్న్ కంట్రీస్లో ఎవరు దండలు వేయరు, బోకే ఇస్తారు. అందులో మూత్రపిండాలు ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి అసలు దండలు వేయకూడదు. మూత్రపిండాల ఆపరేషన్ ఎవరైనా చేయించుకుంటే వాళ్ళకి పట్టుకునే దండలు వేయకూడదు. అందుచేత దండలు మానేసి బోకేలు ఇస్తే సరిపోతుంది. అదే మర్యాద ఇవ్వాలంటే 10 మంది ఒక్కలు ఒకరు బోకే ఇస్తే సరిపోతుంది. తర్వాత మనం గిరివరంలో గణపతి గురించి చెప్పుకున్నాం. ఓం గం గణేశాయ నమః, ఓం హం హనుమతే నమః. వీళ్ళిద్దరు పాపులర్ గాడ్స్. మనకు ఇండియాలో ఎలక్షన్ పెడితే వాళ్ళిద్దరు నెగ్గేస్తారు. అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ వాళ్ళకి పెద్ద పూజలు అభిషేకాలు అక్కర్లేదు. ఊరికే పట్టిస్తే సంతోషం. అబల సంతోషం మనుషులు అంటారు చూడండి. అబల సంతోషం మనుషులు అంటారు వాళ్ళిద్దరు. అబల సంతోషం మనుషులు ఒకటి గణపతి, రెండు ఆంజనేయస్వామి. వాళ్ళకి పెద్ద అభిషేకాలు అర్చనలు ఏం అక్కర్లేదు. వాళ్ళు చెరువు కట్టిన ఉంటారు, చెట్టు కింద ఉంటారు, ఎక్కడ మళ్ళీ అక్కడ ఉంటారు, గుడి కట్టి ఉంటే గుడి దగ్గర ఉండమంటారు. వాళ్ళకి పెద్ద ఆరాటం అక్కడ. వాళ్ళిద్దరు పాపులర్ గాడ్స్. ఈ మిగతా దేవుళ్ళు అందరూ ఓడిపోతారు వీళ్ళిద్దరిని ఎలక్షన్ లో పిలిచి. నిజంగా వాళ్ళందరూ వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు. పెద్ద ఖర్చులు కూడా వాళ్ళని సంతృప్తి పరచడానికి మనం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. ఒకటి గణపతి, ఒకటి గణపతి వాళ్ళు, రెండు ఆంజనేయ స్వామి వారు, ఒకటి ఆంజనేయ స్వామి గారు, రెండు వినాయక స్వామి వారు. వారిద్దరూ కూడా వారిని సంతోష పెట్టడానికి, వారిని సంతృప్తి పరచడానికి మనం పెద్ద ప్రయత్నాలు చేయక్కర్లేదు. వారికి వారికి చిన్న ఆరాధన సరిపో, నమస్కారం పెట్టినా సరిపోదు. వాళ్ళిద్దరూ కూడా మన ఇండియాలో పాపులర్ గాడ్స్. అంటే చాలా మంది చెరువు గట్టును కూడా పెట్టుకుంటారు ఇద్దరిని, గణపతిని ఆంజనేయ స్వామిని. ఆ చెరువు రేవులు వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు. చాలా సింపుల్ గా ఉంటారు. చెరువు రేవుల దగ్గర కూడా చాలా చోట్ల మన ఇండియన్ చెరువు రేవుల దగ్గర కూడా పెట్టుకుంటారు. ఆంజనేయ స్వామికి ఇంకా మన ఆంధ్రాల కంటే తెలంగాణలో రాముని కంటే ఎక్కువ గౌరవిస్తారు. ఆంజనేయ స్వామి తెలంగాణలో రాముని కంటే ఎక్కువ గౌరవిస్తారు. తర్వాత మనకి ఒకడు రాముడు. రాముడు మనకి దేశ సమైక్యత కోసం పనిచేశాడు. రామచంద్రమూర్తి ఒకరు, సిరిడి సాయిబాబా ఒకరు, వీళ్ళు మన దేశ సమైక్యత కోసం పనిచేశారు. మనం ఏదో జిల్లా అని, ఒక గ్రామం అని, ఒక ప్రాంతం అని, ఒక రాష్ట్రం అని ఇడిపోతున్నాం మనం. మనందరం ముందు భారతీయులం. అది మనం మర్చిపోతున్నాం, పార్టీలే మర్చిపోతున్నారు. అంటే దేశం యొక్క సమైక్యత ముఖ్యం మనకి. ఈ వంతెన కంటే, కాలువల కంటే కూడా ముఖ్యం దేశం యొక్క సమైక్యత ముఖ్యం. ఆ దేశ సమైక్యత కోసం బాగా కృషి చేసిన వాళ్ళు రామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి, వాళ్ళు బాగా కృషి చేశారు. అలాగే శిరిడి సాయిబాబా కూడా ప్రాంతం యొక్క అభిమానం, ఒక కులాభిమానం, మతాభిమానం లేకుండా శిరిడి సాయిబాబా కూడా చాలా కృషి చేశారు. ఇప్పుడు కూడా మన నాయకులు ఆ విషయం మర్చిపోతున్నారు. అసలు దేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకుని మనం ముందు దేశ సమైక్యత, మిగతా ఎన్ని చిల్లర పనులు ఆ పనితోటి పోల్చుకున్నప్పుడు. అంటే దేశ సమైక్యతను మనం, మన నాయకులు కూడా దేశ సమైక్యత దృష్టిని పెట్టుకుని పనిచేస్తూ ఉండాలి. అప్పుడు దేశానికి సమగ్రత వస్తుంది. అంటే ఐకమత్యం కూడా అవసరం. ఐకమత్యం లేకపోతే దేశానికి సంపద ఉన్నప్పటికీ మళ్లీ బానిసత్వం వస్తుంది ఆ దేశానికి. అది చాలా ముఖ్యం. అంటే ప్రజాస్వామ్యం యొక్క విలువ కూడా ఇంగ్లాండ్ వాళ్ళకి వాళ్ళకి తెలిసినట్టు మనకు తెలియటం లేదు, ఇంకా నేర్చుకోవటం లేదు మనం. అందుచేత ఇక్కడ దేవుని యొక్క అనుగ్రహాన్ని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏదైనా పని చేస్తే కోరిక మీద చేస్తాం, లేదా కోపం మీద చేస్తాం, అసూయ మీద చేస్తాం, ప్రేమ మీద చెయ్యం. ఎవరి మీదైనా మనకు అసూయ ఉందనుకోండి, వాళ్ళ మీద ఎక్కువ మనం, వాళ్ళకి ఎక్కువ చెడ్డ చేస్తాం. అలాగే పార్టీలు కూడా అంతే. ఆ పార్టీ మీద కోపం ఉంటే ఈ పార్టీకి ఓటేయటం, ఈ పార్టీ మీద కోపం ఉంటే ఆ పార్టీకి ఓటేయటం, కానీ ఆలోచించి ఓట్లు వేసే వాళ్ళు కూడా బాగా తక్కువ ఉంటారు. నెగిటివ్ ఓట్లు భారతదేశంలో పడి అని ఓట్లు అనేది కూడా నెగిటివ్ ఓట్లే. తర్వాత మనం జనరల్ గా భగవంతుడు చెప్పేది ఏంటంటే, భగవంతుడికి ఏ రకంగా పనిచేస్తే, ఎలా పనిచేస్తే భగవంతుడి దయ మనకు కలుగుతుందో ఆ రకంగా పనిచేయటం నేర్చుకోవాలి. కానీ మనం ఎలా పనిచేస్తాం, పనిచేస్తే కోపంగా చేస్తాం, లేకపోతే కోరిక మీద చేస్తాం, లేకపోతే ఎవరైనా మనం ప్రేమను బోధించడం మానేశాము, జ్ఞానాన్ని బోధించడం మానేశాం, ఇంకా అసూయను బోధిస్తున్నాం, అజ్ఞానాన్ని బోధిస్తున్నాం. మనం ప్రేమను బోధించడం లేదు, జ్ఞానాన్ని బోధించడం లేదు. అజ్ఞానాన్ని బోధించడం, అసూయను బోధించడం, వైరాన్ని పోషించడం, ఒక మనిషిని ఇంకో మనిషిని మానసికంగా దూరం చేయటం, ఇది మనం నేర్చుకున్నాం. అంటే పనికొచ్చి ఏమి నేర్చుకోలేదు మనం. మనం బాగుపడి కూడా మనం నేర్చుకోలేదు. అంటే భక్తులు కూడా భగవద్గీతలో కొన్ని లక్షణాలు చెప్పాడు. భక్తులకు ఉండవలసిన లక్షణాలు అంటే మనం అర్ధం బొట్లు పెట్టుకుంటున్నాం, నిలువు బొట్లు పెట్టుకుంటున్నాం, అది కాదు ముఖ్యం. ఆ భక్తులు ఉండవలసిన లక్షణాలు భగవంతుడు చెప్పాం. మనం అందరం భగవంతుడిలో చూసాం. మరి భగవంతుడిలో ఐక్యం కావాలంటే భగవంతుడు చెప్పిన లక్షణాలు ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటూ ఒక రోజు రెండు రోజులు ప్రాక్టీస్ చేస్తే రావాలి, చిరకాలం అభ్యాసం చేస్తే వస్తాయి. అనేక జన్మలు అభ్యాసం చేస్తేనే కానీ భగవద్ అనుభవం పొందడానికి తగినటువంటి కళ్యాణ గుణాలు మనకు రావు. కళ్యాణ గుణాలన్నీ మనసులో ఉంటాయి, కానీ ఆత్మజ్ఞాన సముపార్జనకి కళ్యాణ గుణాలు అభ్యాసం చేయకుండా ఆత్మానుభవం పొందలేము, అమృతానుభవం పొందలేము. అది తపస్సు చేసేవాళ్ళు, ఈ జపం చేసేవాళ్ళు, మంత్రం చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అసలు వశిష్ఠుడు బోధిస్తూ రామచంద్రమూర్తి ఒక మాట చెప్పాడు, జీవుడు రెండు కారాలు విడిచిపెట్టకుండా, అహంకారంలోంచి విడుదల పొందకుండా, మమకారంలోంచి విడుదల పొందకుండా వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు అని వశిష్ఠుడు రామచంద్రమూర్తికి బోధించాడన్నమాట. రెండు కారాల్లోంచి వాడు విడుదల పొందాలి. ఒకటంటే ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కాలాల్లోంచి ఏ జీవుడైతే విడుదల పొందడో వాడు హిందువులా క్రిస్టియన్లా లేదా రాజులా బ్రాహ్మణులా అది కాదు. అక్కడ కుల ప్రసక్తి లేదు, మత ప్రసక్తి లేదు, ప్రాంతీయ ప్రసక్తి లేదు. వశిష్ఠుడు ఏమన్నాడంటే ఏ జీవుడైతే ఈ రెండు కారద్వయం, ఈ అహంకారంలోంచి మమకారంలోంచి ఏ జీవుడైతే విడుదల పొందడో వాడికి బ్రహ్మనిష్ఠ కలగదు, బ్రాహ్మణిష్ఠి కలగదు, బ్రహ్మజ్ఞానం కలగదు అని స్పష్టంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కింద చెప్పాడు. అసలు మనం మీరు జపం చేస్తున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఏ ఊరు వెళుతున్నారంటే ఏ ఊరు వెళుతున్నామో మాకే తెలియదంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలాగో ఉంది. మీరు తపస్సు చేస్తున్నారు, జపం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, ఎంతకుండా చేస్తున్నారు, ఎక్కువ తక్కువ అది దేంట్లోంచి విడుదల పొందాలని తెలియకుండా చేస్తున్నారు. మనకి 10 సంవత్సరాల నుంచి మేము జపం చేస్తున్నామంటే వాడికి ఏమైనా దేహభావం, 10 సంవత్సరాల నుంచి వాడు తపస్సు చేస్తామంటే వాడికి దేహభావం తగ్గాలి, పరమాత్మ భావం పెరగాలి. వాడు చేసి తపస్సు నిజమైతే, వాడు చేసి ధ్యానం నిజమైతే, వాడు చేసి జపం నిజమైతే మనకి పరమాత్మ భావన పెరగటం లేదు, దేహభావన తగ్గటం లేదు. మేము 10 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాం, 10 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నామంటే మాటకు అర్థం లేదు. అందుకే మనం ఏం చేయాలంటే అసలు జపం చేసినా తపస్సు చేసినా ఇందులోంచి విడుదల పొందాలి, ఇందులోంచి విడుదల పొందితే దేన్ని పొందుతాం అనేటువంటి ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం లేదు, ఒక ఎయిమ్ లేదు, ఒక డెస్టినేషన్ లేదు, ఒక గోల్ లేదు. ఏ జపం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం మనకే తెలియటం లేదు. అయితే ఉద్యోగాలు పెంచుకోవటం, ఆలోచన తగ్గించుకోవటం, ఆ ఎమోషన్ మేనేజ్మెంట్, అది ఎంబీఏ చదివినంటాడు ఎమోషన్ ఎలా మేనేజ్ చేయాలో వాడికి తెలియదు. వాడికి ఏదైనా ఎంబీఏ చదివిన వాడికి ఎమోషన్ వచ్చిందనుకోండి, ఆ ఎమోషన్ ఎలా మేనేజ్ చేయాలో వాడికి తెలియదు. నేను ఎంబీఏ చదివినంటాడు, ఎంఎస్సీ చదివినంటాడు, లేదా బయోకెమిస్ట్రీ అంటాడు, బయోటెక్నాలజీ అంటాడు, వాడికి ఎమోషన్ ఎప్పుడైనా వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, మనం మాట్లాడేటప్పుడు ఎలా కంట్రోల్గా ఉండాలి, ఎలా నియమబద్ధంగా మాట్లాడాలి, మన మనస్సును ఎలా నియమించుకోవాలి, మన ఇంద్రియాలను ఎలా నియమించుకోవాలి, అదొక అసలు ఆ పద్ధతి తెలియకుండా ఏదో చేస్తున్నా, ఏం ఎందుకు మనం ఈ పని చేస్తున్నాం, దీనికి పరిణామం ఏంటి, లేదా ఇలా ఆలోచిస్తున్నాం దీని పరిణామం ఏంటి. శాస్త్రం ఒక మాట చెప్పారు, నువ్వు ఎంతమందికి ఉపకారం చేయగలిగితే అంతమందికి చెయ్యి, ఎంతకాలం చేయగలిగితే అంతకాలం చెయ్యి, ఎక్కడ చేయగలిగితే అక్కడ చెయ్యి. అది చెప్పించాడు శాస్త్రకారుడు చెప్పింది, నువ్వు దేవుని దయ రావడం కోసం ఎంతమందికి నువ్వు ఉపకారం చేయగలిగితే అంతమందికే చెయ్యి. ఏమంటే ఇక్కడ 100 కోట్ల మంది జనం ఉన్నారు, 100 కోట్ల మంది జనానికి నేనేం చేయగలమని అలా కదే, నువ్వు చేయగలిగింది చెయ్యి. నువ్వు ఎంతమందికి ఉపకారం చేయగలిగితే అంతమందికే చెయ్యి, ఎంతకాలం చేయగలిగితే అంతకాలమే చెయ్యి, ఎక్కడ చేయగలిగితే అక్కడ చెయ్యి. దేశమంతా మనం చేయలేకపోవచ్చు, ఎక్కడ చేయగలిగితే అక్కడ చెయ్యి. ఇలా చేస్తే నువ్వు ఈశ్వరుని దయకి పాత్రులు అవుతావు. ఈశ్వరుడు కరుణ లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని స్వరూపం మనం పొందలే. యోగయుక్త విశుద్ధాత్మ, ఓం విశుద్ధాత్మనే నమః, విష్ణు సహస్రనామాలో చెప్తాడు. ఓం విశుద్ధమైన ఆత్మ కలవాడట్లు విష్ణువు, మహావిష్ణువు. విష్ణు అంటే వ్యాపించిన వాడు, అంతటా వ్యాపించిన వాడు అంటే బ్రహ్మం అంత. ఓం విశుద్ధాత్మనే నమః, ఆ విశుద్ధమైన ఆత్మ లేకుండా విష్ణువుని పొందలేము, అంటే బ్రహ్మమును పొందలేము. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నతి నా లిప్యతే. విశుద్ధాత్మ 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 విజితాత్మ జితేంద్రియ అంటే నీకు అంతఃకరణ శుద్ధి ఉందా, నువ్వు జపం చేస్తా అంటున్నావు, నీ జన్మ అంతఃకరణ శుద్ధి ఉందా? నాకు ఈ మాట మళ్ళీ చెప్తాను, ఈ శ్లోకం ఈ శ్లోకం ఈ శ్లోకం చదువుతుంటే నాకు ఏదో జ్ఞాపకం వస్తాను. విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ, ఇది అర్జునుడు బోధిస్తూ భగవద్గీతలో భగవంతుడు చెప్తా ఉంటాడు. మరి కథ మర్చిపోతాను, మీ కథ చెప్పింది తెలుసు అర్జున, కథలు చెప్తే అలవాటు తక్కువ కానీ కథ ఏదో జ్ఞాపకం వస్తుంది. ఇది పురాణాల్లో కథ కాదు. అంటే ఈ చేసే తపస్సులు, ఈ చేసే జపాలు, ఈ చేసే జ్ఞానాలు ఎంతకు ఉదాహరణకి మీరు అర్థం చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఒక ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. బాగా ధ్యానం చేస్తున్నాడు. గోదావరి తీరం తీరం గోదావరి తీరం అది ఏదో తాటాకపాటలు వేసుకున్నాడు. ఈ పురాణాలలో ఉంటాయి చూడ పాకలు, అలాగే తాటాకపాటు ఒకటి వేసుకున్నాడు. ధ్యానం మొదలుపెట్టాడు, ముందు పూజ మొదలుపెట్టాడు, తర్వాత జపంలోకి వచ్చాం, తర్వాత ధ్యానంలోకి వచ్చాం, మొత్తం తపస్సు ఘోరమైన తపస్సు చేసేస్తున్నాడు. ఇది పురాణాల్లో జరిగిన సంఘటన కాదు, 50 సంవత్సరాల కింద జరిగింది కూడా. సరే వాడు తపస్సు చేసి మన ఊరు వెళ్ళి చూసొద్దామని వచ్చాడు. ఆ ఊరు కూడా ఎంతో దూరం కాదు, 10 మైళ్ళ దూరం, వాడు ఉన్న చోటకి 10 మైళ్ళ దూరం అది. ఒకసారి అది ఊరి జ్ఞాపకం వచ్చేసింది, ఈ పెద్ద తపస్సు చేసిన వాడికి ఆ ఊరి జ్ఞాపకం వచ్చేసింది. ఆడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు, చేస్తున్న వాడికి చేస్తున్నాడు, ఆడు ఎందుకు చేస్తున్నాడు అడిగి తెలియదు. సరే వచ్చాడు ఆ ఊరు గ్రామానికి వచ్చేవాడికి అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే మధ్యన గాడిద పిల్లని యాక్సిడెంట్, గాడిద పిల్ల, గాడిద కూడా కాదు గాడిద పిల్లది, బాగా చిన్న పిల్లలు 3 నెలలు 4 నెలలు ఉంటాయి, అది ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉండదు. ఆ గాడిద పిల్ల మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో ఎవరో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అది చిన్న పిల్ల తప్పుకోలేకపోయింది, ఆడు స్పీడ్ గా వస్తున్నాడు, చచ్చిపోయింది ఆ గాడిద పిల్ల చచ్చిపోయింది. ఈ తపస్సు చేసిన వాడు ఏం చేశాడు, తపస్సు చేశాడు చేశాడు మళ్ళీ మన ఊరు చూద్దాం అడుగు, ఊరి జ్ఞాపకం వచ్చింది, వచ్చాడు. వచ్చేటప్పటికి శకుని ఇది వచ్చింది, గాడిద పిల్ల చచ్చిపోయింది వచ్చింది, చచ్చిపోయిన వెంటనే ఆడు కోపం వచ్చింది. ఈ తపస్సు చేసిన వాడికి పాపం వెంటనే కోపం వచ్చేసింది, ఎవడరా ఈ గాడిద పిల్లని చంపిన వాడు అంటే, ఇప్పుడే ఎవడో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు, సరసరంగా యాక్సిడెంట్ చేసిన వాడు పారిపోతాడు, అంటే అతను ఉంటే ఎవరు పట్టుకుంటారని ఇబ్బంది లేదని యాక్సిడెంట్ సాధ్యమంత వరకు పారిపోవడానికి చూస్తాడు యాక్సిడెంట్ చేసిన వాడు. సరే ఈ గాడిద పిల్ల ఎవడు రా ఈ గాడిద పిల్లని చంపిన వాడిని రజోగుణం చూడు అడిగాడు. కొన్ని నెమ్మదిగా సాత్విక భావం చూడు అడగలేదు, అంటే వాడికి అసలు ఇంతకాలం తప్ప ఈ గాడిద పిల్ల చనిపోయిందంటే నెమ్మదిగా అడగలేదు, రజోగుణం చూడు అడుగుతున్నాడు, ఎమోషన్ గా అడుగుతున్నాడు, ఉద్రేకంగా అడుగుతున్నాడు. ఎవడో చంపేశాడండి, యాక్సిడెంట్ చేశాడు, మోటార్ సైకిల్ వచ్చింది, పురాణంలో కలిసి చరిత్ర మాట రాజులతో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంగతి. ఎవడో కాదండి, ఎవడో చంపేవాడు పారిపోయాడు మోటార్ సైకిల్ నుంచి, ఈ గాడిద పేరు తప్పుకోలేకపోయింది, వాడు స్పీడ్ గా వస్తున్నాడు చచ్చిపోయాడు, గాడిద పేరు చచ్చిపోయాడు. అరే రే ఎవడు రా ఈ గాడిద పిల్లని చంపింది, పైగా పారిపోయాడా, ఈ గాడిద పిల్లని మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో చంపిన వాడు నరకమునకు పోవుగాక అన్నాడు. 10 ఏళ్ళు ఘోరమైన తపస్సు చేసి అదే ఆ రోజున ఊరికి వచ్చాడు వాడు, నరకమునకు పోవుగాక. ఎవరు ఈ గాడిద పిల్లను చంపిన వాడు నరకమునకు పోవుగాక అన్నాడు. సరే ఇంకో 5 నిమిషాలు వాడి స్వగ్రామం ఆవిడ ఇంకొకడు వచ్చాడు, అదే అదేంటండి ఆయన చంపేసి గాడిద పిల్లను చంపిన వాడు మీరు నరకమునకు పోవుగాక అంటున్నారు, వాడు ఎవడో కదా మీ మనవడే చంపేశాడు అన్నాడు. మీ మనవడు ఈ మధ్యన మోటార్ సైకిల్ బాగా నేర్చుకున్నాడు, మీకు తెలియదు మీరు తపస్సులో ఉండగా మీ మనవడు ఇక్కడ మోటార్ సైకిల్ నేర్చుకున్నాడు, ఈ సంతోషం ఎవరు పరేవాడు అనుకుంటున్నారు, వాడు ఇలా చాలా మందిని హాస్పిటల్ పంపాడు మీ మనవడు, మీకు తెలియదు మీరు తపస్సులు ఉంటే మీ మనవడు మోటార్ సైకిల్ నేర్చుకుని చాలా మందిని ఇక్కడ యాక్సిడెంట్ గురి చేస్తున్నాడు, మీ మనవడి గాడిద పిల్లలు చంపినవాడు ఎవడో ఎవడరా వాడు నరకానికి పోవాలని మీరు అంటున్నారు, మరి ఎవడో చంపే మీ మనవడే చంపాడు, మరి ఎవడో పరాయవాడు చంపలేదు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేసినాడు మీ మనవడే అన్నాడు. అదే మాట మీరు ముందు చెప్పకపోయారా అన్నాడు. ఎంత తపస్సు చేశాడు చూడండి, అదే ఆ మాట మీరు ముందు చెప్పకపోయారా మీరు, మరి మీ మనవడని మీరు ముందు చెప్పలేదంటే అది మరి శాతం మార్చేస్తున్నాను. మీరు అది ముందు ఏమన్నాడు, ఎవడైతే చంపాడో వాడు నరకమునకు పోయేదాకా అన్నాడు. తర్వాత మీ మనవడు అని చెప్పాడు శాపం మార్చేస్తానని చెప్పాడు. శాపం ఎలా మార్చాడంటే ఈ చనిపోయినటువంటి ఎవరైతే చంపాడో వాడు నరకమునకు వెళ్ళటానికి వీలు లేదు, కానీ ఎవరి చేత అయితే చంపబడింది గాడిద పిల్ల మటుకు స్వర్గమునకు వెళ్ళుగాక. ఈ గాడిద పిల్ల ఎక్కడికి వెళ్ళాలంటే స్వర్గమునికి వెళ్ళాడు. చంపిన వాడికి మటుకు నరకానికి వెళ్ళకూడదు. ఏం చేస్తే వాడు మనవడని వాడికి అర్థమైంది. ఇప్పుడు ఆయన శాపం మార్చేశాడు. ఏంటి, ఎలా శాపం మార్చాడు? ఎవడు చేతయితే ఈ గాడిద పిల్ల చంపబడిందో ఈ గాడిద పిల్ల మటుకు స్వర్గమునకు వెళ్ళుగాక అని శాపం మార్చేశాడు. ఇది తపస్సు. ఆడు 10 సంవత్సరాలు చేసిన తపస్సు. ఎందుకు వచ్చిన తపస్సు అండి? ఘోరమైన తపస్సు అది. శాపం మార్చేశాడు అతను. నువ్వు చంపిన వాడు నరకం మనకు వెళ్ళక్కగలవు, వారి చేత సంపద ఈ గాడిద మటుకి స్వర్గలోకము నాకు వెళ్ళిదాక. అంటే ఆ తపస్సు చేసేవాడికి ఎంట్రీ చేస్తున్నాడు వాడికే తెలియదు, ఆ జపం చేసినవాడు ఎంట్రీ చేస్తున్నాడు తెలియదు. వాడి పరిస్థితి కదా, మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో 50 సంవత్సరాల కింద జరిగిన సంఘటన చెబుతున్నది, మన పరిస్థితి మన జపాలు అలాగ ఉన్నాయి, మన జ్ఞానాలు కూడా అలాగున్నాయి. ఏం చదివింది వాడి వాడి దేంట్లో అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి? అసలు దేనికోసం అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి? అది జ్ఞానము ఎందుకు, జపం ఎందుకు? మనకి చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి లేకుండా జపం కలిగితే జపం చిత్తశుద్ధి లేకుండా ఎంతకి? చిత్తశుద్ధి లేకపోతే నీకు అంతఃకరణ శుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం పొందలేవు. విశుద్ధాత్మ ఇక బాగా లేనండి. విశుద్ధాత్మ విజితాత్మ విజేంద్రియ విశుద్ధాత్మ ఓం 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 విశుద్ధాత్మనే నమః అంటే విశుద్ధమైన ఆత్మ గలవాడు. అంటే అంతఃకరణ శుద్ధి గలవాడు. ఏ శుద్ధి? అంతఃకరణం. అంతఃకరణం అంటే అంతఃకరణం. అంతః అంటే లోపల ఉన్న కరణం, పరిముట్టు. లోపల ఉన్న పరిముట్టు ఎవరు? మనస్సు. ఆ మనస్సుకు శుద్ధి కలగాలి, బుద్ధికి శుద్ధి కలగాలి. మన శరీరం బయటికి కనిపించే పనిముట్టు, మనస్సు లోపలుండే పనిముట్టు. ఆ లోపలుండే పనిముట్టుకి శుద్ధి కలగాలి. అయితే ఆ లోపలున్న పనిముట్టుకి శుద్ధి ఎలా కలుగుతుంది? మన ఆధ్యాత్మిక ధనం కూడా దోచుకుపోయే దొంగలు ఉన్నారని మనం భీమవరంలో చెప్పుకున్నాం. ఆ దొంగలెవడు? రాగద్వేషములు. ఆ దొంగలెవడు? మన ఆధ్యాత్మికంగా సంపాదించుకున్న ధనం కూడా దోచుకెళ్ళేవాడు, కొల్లగొట్టేవాళ్ళు ఆ రాగద్వేషములు. ఏ జీవుడైతే ఇష్టాల్లోంచి అయిష్టాల్లోంచి రాగద్వేషంలోంచి విడుదల పొందడో వాడికి ఆత్మజ్ఞానం ఏంటి? అసలు వాడికి బ్రాహ్మస్థితి ఏంటి? ఓ గురువు శిష్యుని అడిగాడు, దేవుడు ఎటు చూస్తున్నాడు రాని. వాడన్నాడు, దీపం ఎటు చూస్తుందో దేవుడు కూడా అటే చూస్తున్నాడని. అది దాని అర్థమైంది, దీపం అన్నవైపులా చూస్తాను, అలాగే దేవుడు కూడా అన్నవైపులా చూస్తూ ఉంటాడు. దీపం ఒకవైపు చూసి ఇంకో వైపు ఎదురైదు, దీపం అన్ని వైపులు చూస్తూ ఉంటుంది, అలాగే దేవుడు కూడా అన్ని వైపులు చూస్తూ ఉంటాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ఆధారంగా ఉన్నాడు. విశుద్ధాత్మ అంటే ఇష్టాల నుంచి అయిష్టాల నుంచి విడుదల పొందాలి. మనకు మోక్షం వస్తుంది, మనకేం రాదు. అలా మిమ్మల్ని మీరు వంచన చేసుకోవద్దు. ఎంత చెప్తున్నానంటే, మనం ఏదైనా పని చేస్తే ఇష్టంతోటనే చేస్తాం, లేదా అయిష్టంతోటనే చేస్తాం, లేదా కోరిక మీదనే చేస్తాం, లేదా కోపం మీదనే చేస్తాం, ద్వేషం మీదనే చేస్తాం. అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు లోపల సాక్షికి మాత్రం తెలియకుండా ఉన్నాడు వాడు. అడే ముద్దబ్బాయే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏమైనా ముద్దబ్బాయే? అడేమో ధనస. ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. అంతర్యామగా ఉన్నాడు. ఎలాగున్నాడు? సాక్షిగా ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటకి, నీకు వచ్చే తలంపుకి, అసలు నువ్వు పని కోరికతోడు చేస్తున్నావా, ద్వేషంతో చేస్తున్నావా, ప్రేమతోడు చేస్తున్నావా, ఎరుగుతోడు చేస్తున్నావా, ఎరుపు లేకుండా చేస్తున్నావా? అది ఎందుకు చేస్తున్నావు? దేవుడు చూసేది రాశి కాదు, వాస్య. దేవుడు రాశిని చూడడు. అక్కడ మొత్తం ఎంత ఉందో చూడు, గదిమీద ఎంత ఉందో చూడడానికి కావలసింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. నాన్నగారు 4 గంటలు చెప్పారా, 5 గంటలు చెప్పారా ప్రవచన, దేవుడికి అక్కడ చెప్పిన 10 నిమిషాలు శుభ్రంగా ఉందా లేదా, అది దేవుడికి కావచ్చు. రాశి కాదు, ఏంటది? వాసి. క్వాంటిటీ కాదు, క్వాలిటీ. దేవుడికి కావాల్సింది క్వాలిటీ. నువ్వు 1 నిమిషమే మాట్లాడు, ఆ మాట శుభ్రంగా ఉందా లేదా, శుచిగా ఉందా లేదా. దేవుడికి వాసి కావాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. అయ్యా నువ్వు నువ్వు పని అలాగే చేస్తున్నావు, నువ్వు అసలు పని ఎందుకు చేస్తున్నావు? నువ్వు కోరికతోడు చేస్తున్నావా, లేదా ద్వేషంతో చేస్తున్నావా, లేదా ప్రేమతోడు చేస్తున్నావా, ఇష్టంతో చేస్తున్నావా, లేదా నువ్వు ఏదో నీ పాపులారిటీ పెంచుకోవడం కోసం చేస్తున్నావా, గొప్ప కోసం చేస్తున్నావా, లేదా నిర్మలమైన బుద్ధితోటి, నిశ్చలమైన బుద్ధితోటి, ఏకాగ్రత బుద్ధితోటి, తోటి మానవుడు యొక్క హితవకూడు చేస్తున్నావా? ఇవన్నీ దేవుడు సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉండి నేను అనుగ్రహిస్తాడు. నువ్వు చేసిన కర్మ శుభ్రమంగా అయితే నీకు అనుగ్రహించి జ్ఞానంతో నేను అలంకరిస్తాడు. ఇక్కడ దేవుడు సాక్షిగా ఉన్నాడని మర్చిపోవద్దు. మీరు నిద్ర కూడా మనస్సుకే కానీ దేవుడికి కాదు. ఆత్మకి నిద్రక్కర్లేదు, ఆత్మకి జాగ్రత్త అవస్థ అక్కర్లేదు, ఆత్మకి స్వప్న అవస్థ అక్కర్లేదు. ఈ స్వప్నాలన్నీ మనస్సే, ఈ అవస్థలన్నీ ఈ కాలాలన్నీ కూడా మనస్సుకే. ఆత్మతోడు పనలేదు. మనస్సులో కాలం ఉంది, మనస్సులో కోరిక ఉంది, ఆత్మలో కాలం లేదు, ఆత్మలో కోరిక లేదు, ఆత్మలో కామం లేదు, ఆత్మలో ఏదీ లేదు. వారు ఉన్నారంటే వారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఈ కాలం ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఈ చావు పుట్టుకలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉంది. ఇవన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. లోపల చైతన్యంలో ఏమి లేవయ్యా? నువ్వు అయ్యి ఉన్నావు. విశుద్ధాత్మ అంటే ఎవరికైతే అంతఃకరణ శుద్ధి ఉందో, లోపల కరణం అంటే ఏ రోజు కారోజు మనం స్నానం చేసి శుభ్రం చేస్తాం. మనం బయట ఉన్న పనిముట్టు శరీరం, దీన్ని ఏ రోజు కారో శుభ్రం చేసుకుంటాం, బహు జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటాం. ఈ శరీరాన్ని బహు జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటాం, దాన్ని శుచిగా అట్టే పెట్టుకుంటాం. అలాగే నీ మనస్సును కూడా శుచి చేసుకో. జపంతోటి నామాన జపిస్తూ, భగవంతుడి యొక్క నామాన జపిస్తూ నీ మనస్సుకు స్నానం చేసి నీ మనస్సులో ఏదైనా మురుకుంటే అది పోగొట్టుకో. అప్పుడు నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఇష్టాయిష్టాల్లోంచి, రాగద్వేషాల్లోంచి, తర్వాత హెచ్చుతగ్గుల్లోంచి నీ మనస్సును విడుదల చెయ్యి. నీ మనస్సుకు స్వేచ్ఛ కలిగించు. నీ మనస్సుకు బానిసత్వం వద్దు. హెచ్చుతగ్గుల నుంచే అది బానిసత్వంలో ఉంటుంది. దాన్ని విడుదల చెయ్యి. అప్పుడు మనస్సుకు బానిసత్వం పోతుంది. విశుద్ధాత్మ విజితాత్మ, నీ మనస్సుని ఇంద్రియాలని అదుపులో పెట్టుకో. నీ నోటిని అదుపులో పెట్టుకో, నీ చేతను అదుపులో పెట్టుకో, ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, నీ మనస్సును అదుపులో పెట్టుకో. విజితాత్మ, విజితాత్మ అంటే ఆత్మ అంటే మనస్సును. మనస్సును జయించు. నేను వాడిని జయించాను, వీరిని జయించానంటే నీకు జ్ఞానం రాదు. నీ మనస్సును కనుక జయిస్తే, నీ మనస్సు నీ మనోజయం కలిగితే అప్పుడో అయ్యా నువ్వు జ్ఞానయోగైనా కర్మయోగైనా అప్పుడే, ఇప్పుడు కాదు అప్పుడు. విశుద్ధాత్మ విజితాత్మ విజితాత్మ జితేంద్రియ, నువ్వు ఇంద్రియాలు చెప్పు జాతరలో నువ్వు ఉండకూడదు, నీ చెప్పు జాతరలో ఇంద్రియాలు ఉండాలి. మనస్సు నియమించుకోకుండా, ఇంద్రియాలను నియమించుకోకుండా లోపల ఉన్న మోక్షాన్ని నువ్వు పొందలేవు. వీడు నువ్వేమవుతావు? కర్మయోగి అవుతావు. ఎవడ నీ మనస్సు ఎప్పుడైతే బాగుపా, అందరూ కర్మయోగులు కాదు. ఎవడైతే మనస్సులో నిర్మలత్వం కలిగిందో, మనస్సుకు ఏకాగ్రత కలిగిందో, మనస్సు శుచిగా ఉందో వాడు కర్మయోగి అవుతాడు, యోగయుక్తుడు. వాడు ఏమవుతాడు? ఆ యోగయుక్తి రసండి. నేను మీ అహంకారాన్ని నేను చూస్తున్నాను, నా అహంకారాన్ని మీరు చూస్తున్నారు. ఇంకా మనకు పనే ఉంది. ఈ మధ్య ఎవరు అమ్మగారు చెబుతున్నారు, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళగా నాన్నగారి మీటింగ్ ఎప్పుడేదో సంవత్సరం 2-3 సార్లు వెళ్ళొచ్చు నువ్వు, రోజు ప్రతి మీటింగ్ ఏం వెళతావులే అని అడుగుతున్నాడు వాళ్ళ ఆయన. ఆయన ఎప్పుడైనా సంవత్సరం 2-3 సార్లు నువ్వు మీటింగ్కి వెళ్ళొచ్చు, ప్రతి మీటింగ్కి వెళ్ళక్కర్లేదు అనే ఉద్దేశంలో చెప్పారు. ప్రతి మీటింగ్కి వెళ్ళక్కర్లేదు అనుకోండి, ఇంటికాడ పని చేసుకుని వెళుతున్నాను కదా. ఇంకా ఖాళీగా ఉంటే మిమ్మల్ని నేను చూడటం, నన్ను మీరు చూడటం తప్పించి ఇంటికాడ పని మిమ్మల్ని చూడటం, మీరు నన్ను చూడటం, ఏ పని కదా వంట అయిపోయింది. ఇంకా పని ఏమండి? అది విన్నామంటే శ్రవణం చెయ్యాలి కదా, తర్వాత తెలుస్తుందో తెలీదు. ఇంకా పని ఏమన్నా ఇంటికాడ పని అయిపోతుంది. అది ఏదో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ఉంది, మళ్ళీ 4 గంటలకు వచ్చేస్తున్నాం కదా. ఒకవేళ వెళ్ళాలనుకోండి, మీటింగ్కి వెళ్ళాలనుకోండి, మీకు నాకు పని ఏంటి? నేను మిమ్మల్ని చూడటం, మీరు నన్ను చూడటం, ఈ పనికంటే కొంచెం వెళ్ళే ఉన్నారు మంచి మాటలు. మీరు బతకండగా నేనైనా చచ్చిపోతాను, నేను బతకండగా మీరైనా చచ్చిపోవచ్చు, ఇద్దరం కలిసి చచ్చిపోం కదా. జనాలు చూసుకుంటాం 24 గంటలు మీరు నన్ను చూడటం, నన్ను మీరు చూడటం, ఒకసారి విని రానివ్వండి అని మా ఆయన చోటు ఎలా చెప్పానని చెప్పారు. ఎవరు జనాలు చూసినా ఊటే చూసుకోవటం కదా, ముందు సబ్జెక్ట్ వెళ్ళవండి. పొద్దున వంట అయిపోతుంది, భోజనాలు అయిపోతుంది, మళ్ళీ సాయంత్రం వంట చేసే వరకు ఇంకా మనకు పనే ఉంది. ఇది ఒకరినొకరు చూసుకోవడం కదా, ఎన్నాళ్ళు చూసుకోవటం, ఇది సబ్జెక్ట్ కూడా వినవడం కదా అని మా ఆయన చోటు ఎలా చెప్పానని ఆవిడ చెప్తున్నారు. అంటే సబ్జెక్ట్ శ్రవణం చేయాలి, అది వినాలి. ఇదే అది వింటేనే అర్థం అవడం కష్టం. అది అది సబ్జెక్ట్ విన్నా అర్థం అవడం కష్టం. ఈశ్వరుని కృప లేకుండా సబ్జెక్ట్ వాక్యం మనకు అర్థం అవ్వదు. వినకపోతే అసలు ఎలా తెలుస్తుంది? అది వింటేనే అర్థం అవడం కష్టం, వినకపోతే అసలు తెలియదు. అయితే వాడు ఇప్పుడు ఏమైనా మీ మనస్సు నేను చూస్తున్నాను, నా మనస్సు నేను చూస్తున్నాను, మీ అహంకారాన్ని నేను చూస్తున్నాను నా. కానీ కర్మయోగి ఎలా ఉంటాడు? సర్వభూతాత్మ భూతాత్మ ఇక్కడ చెప్తారు. ఇది అపూర్వమైన వాక్యం. సర్వ భూతాత్మ భూతాత్మ కర్మయోగి జ్ఞానయోగి పరిశుద్ధమైన మనస్సును గలవాడు చిత్తశుద్ధి గలవాడు అందరి ఆత్మలో ఉన్నట్టు అందరి ప్రాణాల్లో ఈ అందరి మనుషుల్లో అందరి ప్రాణాల్లో ఏ పరమాత్మ ఉన్నాడో అందరి హృదయాల్లో నివాసంలో ఏ పరమాత్మ ఉన్నాడో జ్ఞానయోగి ఆ పరమాత్మనే తన ఆత్మగా చూస్తాడు. అయ్యా వాడు నిజమైన చూపుడు గలవాడు అంటే మనం అందరం దొంగ చూపుడు గలవాడని చెప్పకుండా చెప్తున్నాడు. వాడు నిజమైన చూపుడు గలవాడు. అందరి హృదయాల్లోని ఏ ఆత్మ అయితే ఉందో అది జ్ఞానయోగి తన ఆత్మగా చూసుకుంటాడు. అంటే అందరినీ కూడా తనతో సమానంగా చూసుకుంటాడు. ఇంకెలా అందరి హృదయాల్లోని ఆత్మే తనలో నిజమైన ఆత్మగా ఉంది. తను తను చూసుకున్నవాడు అందరిలోని ఒకే వస్తువును చూసిన వాడు ఆ ఏక భావన గలవాడు ఆ ఏకత్వం గలవాడు. వాడి కర్మ చేసినా కర్మ చేత అంటబడడం అయ్యేవాడు. ఇంకే కర్మఫలం మీద ఆసక్తి ఉండదు అపేక్ష ఉండదు. కర్మఫలం మీద వాడికి ఆసక్తి ఉండదు అపేక్ష ఉండదు. ఎవరికి? జ్ఞానయోగికి కర్మయోగికి. అంటే వాడు ఏ కర్మ చేసినా కర్మ చేత అంటబడడు ఆ కర్మ చేయటం వల్ల వాడికి పునర్జన్మలు రావు. సర్వభూతాత్మ భూతాత్మ సర్వభూతాత్మ భూతాత్మ అందరి హృదయాల్లో అన్ని ప్రాణుల్లో ఏ ఆత్మ అయితే ఉందో ఏ పరమాత్మ అయితే ఉందో జ్ఞాని ఆ పరమాత్మనే తన ఆత్మగా కూడా చూసుకుంటాడు. అహంకారాన్ని చూసినప్పుడు మనస్సును చూసినప్పుడు అందరం వేరువేరుగా అనిపిస్తుంది. కానీ మరి నా హృదయంలో సద్వస్తువును చూసినప్పుడు అందరం ఒకటే. మన శరీరాలు తేడా, మన రంగులు తేడా, మన గుణాలు తేడా, మన స్టేటస్లు తేడా. భాషల్లో చూస్తే స్టేటస్లు తేడా ఉండొచ్చు కానీ మన హృదయంలో మటుకు మనం అందరం ఒకటిగానే ఉన్నాం. ఉన్నది కూడా అది ఒకటే నిజం. హృదయంలో అందరం ఒకటిగానే ఉన్నాం. ఆ ఒకటి అనేది అనుభవంలోకి వచ్చే వరకు వాడు పునర్జన్మల నుంచి విడుదల పొందడు. ఉన్నది ఒకటే. ఆ ఈశ్వరుడు మీద మనకు ప్రీతి ఉంటే ఈశ్వరుడు మీద ప్రేమ ఉంటే అది మనకి ఆ వస్తువు తెలుస్తుంది, మనకు తెలియబడుతుంది. పేరు జరపగానే పెట్టి లాగి తిని నీ మహిమ కనుదురు ఎవరు అరుణాచలు అంటే పేరు స్మరించగానే నీ చేతని ఆకర్షించబడ్డాను, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చేశావు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ భక్తి ప్రధానం, ఆకర్షణ, ఆ భక్తి, ఆ జ్ఞానం, ఆ ఈశ్వరుని పొందాలనే తపన. నేనేం పెద్ద సాధన చేయలేదు, పేరు జరపగానే పెట్టి లాగి తిని నీ మహిమ కనుదురు ఎవరు అరుణాచల, నన్ను నేను స్మరించని నిన్ను స్మరించిన వెంటనే నాకు అమృతార్థం కలిగింది. అతి ఔన్నత్యం నీ గురించి నేనేమి చెప్పగలను అని అక్షర మణమాలలు ఆయన చెప్పాడు. అక్షర మణమాలలో ఆయన చెప్పాడు సర్వసాధారణంగా అరుణాచలంలో వైభవం ఏంటంటే ఎవరో కల్పించింది కాదు, ఆ కొండని ఎవరో కల్పించి ఎవరో గుడి కట్టి అందులో రాయి పెడతారు. మామూలుగా ఏదో గుడి కడతారు, అవి ఏదో శివుణ్ణి పెడతారు, శివలింగాన్ని స్థాపిస్తారు. అరుణాచలం ఎవరి చేత మనుషుల చేత స్థాపించబడింది కాదు, ఆ కొండ సహజంగా వచ్చింది. అది సహజమైన దేవుడు అరుణగిరి అది సహజమైన దేవుడు. ఎవరో కల్పించింది కాదు, ఎవరో కట్టించింది కాదు, అది సహజమైన దేవుడు. అరుణగిరి సహజమైన దేవుడు. అది ఎవరో కట్టించలేదు, ఎవరు కల్పించింది కాదు, ఇటుకలతోటి సున్నాలతోటి కట్టించింది కాదు, సహజంగా అక్కడ ఒడిసినటువంటి వాడు ఆ గిరి. మ్యాన్మేడ్ కాదు, మనుషుని చేత నిర్మించింది కాదు. గురువు యొక్క కృప అంటే ఎలా ఉంటుంది? ప్రశ్న. గురువు యొక్క కృప అంటే ఎలా ఉంటుంది? అది ఆత్మసాక్షాత్కారం మార్గాన్ని ఎలా చూపిస్తుంది అంటే భగవాన్ చెప్తున్నారు నిజమైన గురువు లోపలే ఉన్నాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, లోపల ఆత్మగా ఉన్నాడు. భగవంతుడన్నా గురువు అన్నా ఆత్మ అన్నా ఒకటే. నిజమైన గురువు ఆత్మగా ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అయ్యా గురువు ఉన్నాడు, లోపల ఉన్నాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు. ముందు వాడు ఏం చేస్తాడంటే భగవంతుడి కోసం మానవ భక్తులు ఏం చేస్తారంటే జ్ఞానం కోసం ప్రార్థించరు, ఏ కోరిక నెరవేరటం కోసం ప్రార్థిస్తారు. సర్వసాధారణంగా భక్తులు ఏం చేస్తారంటే నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, లేకపోతే నాకు వైరాగ్యాన్ని ప్రసాదించు అని భగవంతుని కోరరు. మరి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి? ఆర్థికపరమైన ఇబ్బందులు. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఏం చెబుతున్నారంటే మన దేశం అంతా బాగుపడిపోయింది అంటున్నారు. ఆ రాజకీయ నాయకుల మాటలు వదిలేండి, 190 కుటుంబాల్లో దుఃఖం ఉంది ఇప్పుడు. అంటే 190 కుటుంబాలు తిండి లేకుండా ఉన్నారని నేను చెప్పడం లేదు, నా అనుభవం మీకు చెప్తున్నాను, చాలా ప్రాంతాలు చూశాను కాబట్టి 190 కుటుంబాలు దుఃఖంలో ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే తింటాను తిండితే అందరూ సుఖంగా ఉన్నారేమో అనుకుంటున్నారు. 190 భారతదేశంలో 100 ఒక ఇతర దేశాల్లో కూడా ఇలా ఉండొచ్చు. 190 కుటుంబాలు దుఃఖంలో ఉన్నారు. వీళ్ళందరికీ ఆర్థిక బాధలు, అతకి కోడలకి పడకపోవటం, లేకపోతే ఒకరికొకరికి పేచీలు, ఒకరికొకరికి వైరాలు, ఇంట్లో వైరాలు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి అనారోగ్య ఇబ్బందులు, ఇబ్బందికి వాళ్ళకి తింటే పడదు, వాళ్ళకి తింటే పడదు, వాళ్ళని ఎవరైనా అంటే పడరు. అంటే ఈ రకమైన ఇబ్బందులు, ఈ రకమైన ఇబ్బందులు. 100 కోట్ల డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. అంటే వాళ్ళకి డబ్బు లేదంట, డబ్బు ఉన్న వాళ్ళందరికీ దుఃఖం లేదని కాదు, డబ్బున్న వాళ్ళకి దుఃఖము ఉండదు, బాగా చదువుకున్న వాళ్ళకి దుఃఖము ఉండదు, మీరు ఏదైనా పదవి సంపాదిస్తే దుఃఖము ఉండదని ఏ ఉపనిషత్తులను చెప్పలేదు, ఏ గీతలను చెప్పలేదు, బైబిల్లో చెప్పలేదు, ఖురాన్లో చెప్పలేదు, భగవద్గీతలో చెప్పలేదు. ఒకే ఒక వాక్యం మీరు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి అందరూ. ఇది కరకాలం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చిరకాలం మీరు జ్ఞాపకం పెట్టి ఒక్క వాక్యం జ్ఞాపకం పెట్టుకుని అందరూ ఇంటికి వెళ్ళిపోయిన ఇబ్బందులే. ఈ చాంద్రోగ్య ఉపనిషత్తులు సనత్ కుమారుడు చెప్పాడు. సనత్ కుమారుడు మన భగవాన్. పూర్వం ఈ సనత్ కుమారుడిగా ఉండేవాడు చాంద్రోగ్య ఉపనిషత్తులు సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడు. ఆ సనత్ కుమారుడే బ్రహ్మను వేరేదారు. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మస్వరూపం బాగా తెలిసినవాడు, సామాన్యంగా తెలిసినవాడు కాదు, ఓ మాదిరిగా తెలిసినవాడు కాదు, ఉన్నది ఉన్నట్టుగా తెలిసినవాడు సుబ్రహ్మణ్యుడు. సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడే భగవాన్. ఈ వాక్యం సనత్ కుమారుడు చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పాడు. వండర్ఫుల్ సెంటెన్స్. ఏ జీవుడికైతే వాడి మూలం వాడికి తెలియదు, ఏ జీవుడికైతే ఆత్మజ్ఞానం కలగదు, ఉన్న వస్తువు ఒకటే బ్రహ్మమే, ఆ బ్రహ్మము తాలూకు ఉన్న వస్తువు తాలూకు జ్ఞానం ఏ జీవుడికైతే కలగదు, వాడు దుఃఖ సముద్రాన్ని దాటలేడు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. ఆత్మ అమృతానుభవం ఎవడైతే పొందలేడు, వన్ హూ నోస్ బ్రహ్మన్ వెరీ వెల్, ఎవడైతే బ్రహ్మమును స్పష్టమైన అవగాహన చేసుకున్నాడు, అంటే మొత్తం పంచభూతాలకి మీకు నాకు యావత్ సృష్టికి జీవకోటికి భూమిని తీసుకుని నామూని తీసుకుని చెలించే వాటికి చెలించని వాటికి ఎవడైతే ఆధారంగా ఉన్నాడో, ఏ బ్రహ్మం అయితే ఆధారంగా ఉందో, ఆ బ్రహ్మము తాలూకు జ్ఞానం ఎవరికైతే లేదు, హీ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్, ఎవరికైతే బ్రహ్మస్వరూపం బాగా తెలుసును, వాడు వాడేం చెప్పలేదు, వాడు మాత్రమే, అంటే ఇతరులకు ఎవరు దుఃఖ సముద్రంలో నుంచి బయటికి రారు, వాడు బయటికి రారు, వాడేం చెప్పలేదు సనత్ కుమారుడు, వాడు మాత్రమే, ఎవడు బ్రహ్మజ్ఞాని మాత్రమే, బ్రహ్మమును ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే దర్శించాడో, అది దర్శించి చెప్పాలండి, విని చెప్పటం కాదు. గురువులంటే మేం గురువులు కాదు, ఎవడైతే బ్రహ్మమును దర్శించి లోపల బ్రహ్మమును దర్శించి ఇతరులకి చూపిస్తున్నాడు వాడు గురు శబ్దానికి అర్హుడు. గురు శబ్దానికి ఎవడు అర్హుడంటే గుర్రబండ్రు తోలివాడు కూడా అంటా ఉంటాడు, ఏమంటే గురువు గారికి పై కూర్చొని వెనకలు కూర్చుండి తేలికైపోతున్నాను. వారు గుర్రబండ్రు తోలివాడు కూడా ఇప్పుడు గుర్రబండ్రు తగ్గిపోయినకుండా కూర్చున్న వారు వెనకాల గురి, ఏమంటో గురువు గారు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు, గురి ఎదగండి బండి తేలిపోతాను అంటాడు. ఆడు గురువు గారే అంటాడు. గురువు అంటే ఎవడంటే లోపల వాడు దర్శించి ఇతరులకు దర్శింప చేసిన వాడు గురువు. వాడు లోపల తరించి ఇతరులను తరింప చేయవాడు గురువు శబ్దానికి అర్హుడు. వాడు అక్కడే చిలక పలుకులు పలికేవాడు గురువు కాదు, అనుకరణ చేసేవాడు గురువు కాదు. వన్ హూ నోస్ బ్రహ్మం వెరీ వెల్, ఎవడైతే లోపల వాడు హృదయంలో ఈశ్వరుడు సాక్షిగా ఉన్నాడు, బ్రహ్మం ఉంది లోపల ఉంది బ్రహ్మము, ఆ బ్రహ్మము ఎవడైతే ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే అనుభవంలోకి తెచ్చుకున్నాడో, దర్శించాడో, గోచరించిందో, బ్రహ్మం ఎవడికైతే గోచరించిందో వాడు అనలేదు. అయ్యే ఆ సనత్ కుమారుడు చెప్పడంలో గోచరించడం వాడు తరిస్తాడని చెప్పలేదు, వాడు మాత్రమే, అంటే ఇతరులు ఎవరో తరించడని చెప్పడం కోసం వాడు మాత్రమే దుఃఖ సముద్రంలోంచి తరింపబడతాడు. నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, లేదా ఎంత చదువును 100 PhDలు ఉన్నా, 100 డాక్టరేట్లు ఉన్నా, నువ్వు ఎంత వాడే ఇప్పటికి నువ్వు దుఃఖ సముద్రంలోంచి బయటికి రాలేవు. ఎప్పుడు నువ్వు బ్రహ్మానుభవం కలిగే వరకు. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులు సనత్ కుమారుడు చెప్పాడు. ఆ సనత్ కుమారుడే భగవాన్. ఇక రూపం మార్చుకుని వచ్చాడు. వేషం మార్చుకుని వచ్చాడు అది. అది ఇప్పుడు ఇంతకీ మీకు విషయం చెప్తున్నాడు. 190 కుటుంబాలు దుఃఖంతో ఉన్నారు. అంటే వాళ్ళందరూ తిండి లేక బాధపడుతున్నారని కాదు. ఒకళ్ళు ఆర్థికమైన ఇబ్బందులు, ఒకళ్ళకి ఆర్థికమే. ఇంట్లో ఇప్పుడు 4 నలుగురికి పట్టం లేదు. ఇంకా 3 ఏళ్ళు అహంకార సమస్య. నేను గొప్పవాడంటే నేను గొప్పవాడు, నేను గొప్పవాడంటే నా పుట్టింది కానీ బోళం తెచ్చుకున్నాను, బోళ్ళు లెక్క నీ లెక్క ఏంటి అంటున్నారు కొంతమంది. నాది నువ్వు తింటున్నావు కానీ నీవేం తింటలేదు. ఆ భర్త ఏమంటారంటే ఇప్పుడు గొప్పస్తే ఆ భర్త ఏమంటే నేను ముసలిని అయిపోయి బాగా గొడవలు అంటున్నాడు పాప. నువ్వు ఎప్పుడో పెళ్ళైనప్పుడు తెచ్చుకున్నప్పుడు నేను ముసలిని అయిపోయాను కదా, కాకపోతే నేను తెచ్చిన వాటి జ్ఞాపకాలు తీసుకురావద్దు అని ఆయన అంటున్నాడు. నీ లెక్కంటే నీకున్న ఆస్తి నీ తండ్రి ఎంత పంచిపెట్టాడు, 2 ఎకరాలు పంచిపెట్టాడు, నేను 5 ఎకరం పుట్టిన కానీ తెచ్చాను నేను ఆయన అంటే ఆడికి దుఃఖం వస్తుంది, ఎవరికి ముసలికి దుఃఖం వస్తుంది. ఇలా నీకు ఎందుకు చెప్తానండి, కారణాలు వదిలేండి. కొంతమందికేమో ఆర్థిక ఇబ్బందులు ఉంది, అందరికీ ఆర్థిక ఇబ్బందులు లేవు. కొంతమందికి ఇంట్లో పేచీలు, ఇంట్లో పేచీలు. కొంతమందికి అహంభావన, నేను గొప్పవానా నేను గొప్పవాన. ఆ పేచీ వచ్చిందంటే భార్య భర్తలకు వచ్చేస్తుంది పేచీ. అంటే నేను గొప్పవానా నేను గొప్పవాణ. ఇంక ఇటువంటి పేచీలు వచ్చేసి యథార్థం చెప్పాలంటే 110 కుటుంబాలు కొంచెం శాంతిగా. ఆ 10 కుటుంబాలు జ్ఞానులని నేను చెప్పటం లేదు, ఏదో అడ్జస్ట్ అవుతున్నారు. మేనేజ్మెంట్ ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు. అలాగే MBA అయ్యో ఏ మేనేజ్ చేసుకుంటున్నారు, అలా మేనేజ్ చేసుకుని 110 కుటుంబాలు పర్వాలేదు. యావరేజ్ గా ఉన్నారు, దుఃఖం లేకుండా కొంతవరకు ఉండగలుగుతున్నారు అడ్జస్ట్ చేసుకుని. మిగతా మన భారతదేశంలో 190 కుటుంబాలు దుఃఖంతో ఉన్నారు. దుఃఖంతో ఉన్నారంటే అది తిండి లేక బాధపడుతున్నారనుక, ఏదో రకమైన బాధ పేచీలు, వివాదాలు, కోర్టు వ్యవహారాలు, ఏదో ఏదో, లేదా అల్లుడికి కూతురికి ఉన్న పేచీలు, లేదా కొడుక్కి కోళ్లకు ఉన్న పేచీలు, ఏ రకంగా ఏదో ప్రతి కుటుంబం కూడా దుఃఖంతో బాధపడుతున్నారు. వాళ్ళకి 100 కోట్లు ఉన్నా సరే. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పాడు. నీవు నీకు ఎన్ని ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి ప్రకృతి, ఇవన్నీ బాహ్యమైన సంపదలు కూడా స్వప్నం సమానం. ఇవన్నీ నీ ప్రారంభంలో ఉన్నప్పుడు అది వస్తుంది. నువ్వు సంతోషాన్ని కూడా కోరుకోక్కర్లేదు, నీ ప్రారంభం ఉంటే సంతోషం. కానీ అది నిజం కాదు. అలాగే నీ దుఃఖం కూడా కోరుకోక్కర్లేదు, నీ ప్రారంభం ఉంటే దుఃఖం. ఏది నీ ప్రారంభం ఉంటే నీ ప్రారంభం తీసుకొస్తుంది. నువ్వు దుఃఖంతో కలవద్దు, సంతోషంతో కలవద్దు, రెండు కూడా అసత్యమే, రెండు స్వప్నంతో సమానం. నువ్వు ఏదైతే కాదో దానితో నువ్వు కలవటం నీకు కలిసి వచ్చేది ఏది. నువ్వు ఏదైతే కాదో దాని కాదు ధ్యానం చేయకూడదు. నువ్వు ఏదైతే అవును ధ్యానం చేయి దాన్ని పొందుతావు. నువ్వు ఏదైతే అవునో దాన్ని ధ్యానం చేయి దాన్ని పొందుతావు. మనం ఏం చేస్తున్నాము, ఏదో మనం కాని విషయాన్ని ధ్యానం చేస్తాం, మన మనసును ధ్యానం చేస్తాం, మన దేహాన్ని ధ్యానం చేస్తాం, లేదా ప్రకృతి విషయాలు ధ్యానం చేస్తాం, లేదా మనకి విషయ చింతన ధ్యానం చేస్తాం, భోగ చింతన ధ్యానం చేస్తాం. అదే వశిష్ఠుడు చెప్పాడు రామచంద్ర, భోగ వాంఛని త్యాగించి త్యాగం చేయని వాడు ఇంతవరకు సృష్టిలో ఎవరు జ్ఞాని కాలేదని. ఇది వశిష్ఠుడు రామచంద్రమూర్తితో చెప్తాడు. ఎవరికైతే భోగ వాంఛుడు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఐశ్వర్యం ఉంటుంది అంతా మనం అనిపించాడు మనకు అనిపించాడు అనుకుంటారు వాళ్ళు. అంటే ఒక రకమైన భోగకాంక్ష వాళ్ళు సంపాదించుకుంటారు కష్టపడిదంతా మనం అనిపించాలి మనం అనిపించాలని. అది ఒక రకమైన భోగకాంక్ష. ఇది వశిష్ఠుడు చెప్తాడు. నీకు భోగకాంక్ష ఉన్నంతకాలం, నువ్వు అజ్ఞానం నుంచి నీకు విముక్తిలోని విడుదల పొందలేవు. నువ్వు అది లోపల మనకు ఆ కాంక్ష ఉండలేదు మనకు తెలుస్తూ ఉంటుంది భోగకాంక్ష. అది ఉన్నంతకాలం నీకు జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం అనేది కలగదు. ప్రారంభం ఏదో ఆ ప్రారంభం నీకు ప్రారంభం ఉన్నప్పుడు భోగం వస్తుంది అది నిజం అనుకోకు, ప్రారంభం ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది అది నిజం అనుకో. వాటితో కలవద్దు అసలు. ఎప్పుడు ఏదైతే నిత్యమైందో అదే శాశ్వతమైంది, ఏదైతే శాశ్వతమైందో అదే సత్యమైంది, ఏదైతే సత్యమైంది అదే సుఖస్వరూపం, శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం. అయితే ఏదైతే నిత్యంగా ఉంటుందో దాన్ని పట్టుకో. ఏడు పచ్చగా ఉండలేకపోయి ఎండిపోయే విషయాలకి పట్టుకుంటే నీకు జన్మ మరణ ప్రవాహం కుట్టుపు వస్తుంది. కానీ ఆ చక్రం నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందలేవు. తర్వాత ఇంకోటి మనం మాట మాటికి కోపం తెచ్చేసుకుంటాం. ఇంకోటి మీరు మనసులో పెట్టుకోండి, మాట మాటకి అదే చెప్పాడు విశుద్ధాత్మ అంటే నీకు మాట మాటికి కోపం వస్తాననుకో, మాట మాటికి బోధవాంచి వస్తాననుకో, మాట మాటికి నీకు ఎవరెవరి మీద అసూయ వస్తుందనుకో. ఇంకోటి మనకి చేతనైతే ఉపకారం చెయ్యాలి, లేకపోతే మనం మౌనంగా ఉంటాం మంచిది. ఉపకారం చేసే శక్తి అయితే మౌనం, ఎవరికి అపకారం చేయకూడదు. మనం అపకారం చేయటం మొదలు పెడతాం అనుకోండి, ఆ ఈశ్వరుడు చేత శిక్షించబడతాం. ఆ ఈశ్వరుడు శక్తి అతి బలీయంగా ఉంటుంది. మనం చేతనైతే ఉపకారం చేయాలి. చేత ఉపకారం చేసే శక్తి లేదనుకోని మౌనంగా ఉంటే సరిపోతుంది, అపకారం చేయవలసిన పని లేదు. అలా నువ్వు అపకారం చేస్తే విశుద్ధాత్మ అంతఃకరణ శుద్ధి నీకు కలగదు. మనం ఏం చెప్పుకుంటున్నామా, ఏది చెప్తున్నాం ఇప్పుడు? అది కదా ఇప్పుడు సబ్జెక్ట్ ఏదో చెప్తున్నాం. అది అది చెప్తున్నాయి, అది కాంటెక్స్ట్ కరెక్ట్ గా జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు మనకి లోపల మనకు అంతఃకరణ బాగోలేదనుకోండి, మన మనస్సు బాగోలేదనుకోండి, మనకు మాటకి కోపం వస్తానుకోండి, లోపల సరిగ్గా లేవని అర్థం, గడియారం సరిగ్గా లేదు. మళ్ళీ మీ పక్కింటి వాళ్ళు ఇంటికి రుజువులకు వెళ్ళక్కర్లేదు. మన మాటకి కోపం వస్తానుకోండి, లోపల కుదిరిగా లేవని అర్థం. తర్వాత కొంతమందికి మాటకి భయం వస్తుంది. తర్వాత మన అందరికీ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు వర్తమాన కాలాన్ని వదిలేస్తున్నారు, జరిగిపోయిన గొడవలని తలపెట్టుకుంటున్నారు. ఆ జరిగిపోయిన గొడవలని తలపెట్టుకుంటుంది అశాంతి వస్తుంది. కొంతమంది జరిగిపోయిన గొడవ తలపెట్టుకోకపోయినా భవిష్యత్తులో ఇలా ఉండాలి అలా ఉండాలి గాల్లో మేళ్ళు కట్టుకుంటారు, గాల్లో మేళ్ళు కట్టుకుంటా ఉంటారు. భవిష్యత్తులో గొడవలు కనుక ఊహించుకుంటా అంటే అది అలా జరుగుతున్నాం, ఇది ఎలా జరుగుతున్నాం ఆలోచించకుండా భవిష్యత్తు గొడవలు ఊహించుకుంటా అంటే ఆందోళన వస్తుంది. జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుంటా అంటే అశాంతి వస్తుంది. వెనక్కి వెళితే అశాంతి, ముందు చూస్తే ఆందోళన. మీరు అశాంతిలోనే ఉంటున్నారు, ఆందోళన ఉంటున్నారు, కానీ చేతిలోనే కానీ వర్తమాన కాలాన్ని వదిలేసుకుంటున్నారు, కాలాన్ని వదిలేసుకుంటున్నారు. భగవంతుడు కాలస్వరూపంలో ఉన్నాడు, కాలాన్ని అగౌరవపరిస్తే భగవంతుని అగౌరవపరిచినట్టే. మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదనుకోండి, దేవుణ్ణి అగౌరవపరిచినట్టది. మనకు పని ఉంది, ఎందుకంటే కాలక్షేపం లేదు, ఇలా కూర్చోవడం, ఒక జపం లేదు, ఒక ధ్యానం లేదు, ఒక మంచి విషయాలు శ్రవణం చేయటం లేదు, ఒక అధ్యయనం లేదు. తలపెట్టుకుంటే గడిపోయిన గొడవ తలపెట్టుకోవటం, లేదా రాబోయే గొడవ ఊహించుకోవటం, చేసి సాధన ఏమి లేదు, చేతుల కాలం వదిలేస్తున్నావు. ఇది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ శాస్త్రం ఏమని చెప్తానంటే, భగవంతుడు ఏం చెప్పాడంటే, దారిపోయే మాట నెత్తి మీద వేసుకెళ్లకు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బాగుపడాలంటే అని. మనకి ఎప్పుడైనా భయం వేస్తుంది దృష్టిలో పెట్టుకోండి. ఆ భయం కలిగినప్పుడు ఎప్పుడు భయం ఉండదు, ఒకసారి భయం వేస్తుంది. ఆ భయం ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భయం ఎక్కడికి వెళ్ళిపోయిన లోపల లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిన లివర్ని ఏదైనా దెబ్బ కొడతా ఉంటుంది. లోపల మన కిడ్నీస్ లివర్లు చాలా ఉన్నాయి లోపల అవయవాలను. తర్వాత మనకి ఎక్కువ కోపం వచ్చేసినప్పుడు కూడా, ఎక్కువ భయం వేసినప్పుడు కూడా ఆకలి తగ్గిపోతుంది. అది ఏం చేస్తాయంటే, ఎక్కడికి వెళ్ళిపోతే చింతపడి చెరువు దాటి వెళ్ళిపోతే పర్లేదు, అది బయటకు వెళ్తే మనిషి లోపల ఉంటే అదే ప్రమాదం. మనకి ఏదైనా భయం వేసింది అనుకోండి, ఎప్పుడు భయం ఒక మళ్ళీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే, చెరువు దాటి వెళ్ళిపోయింది, ఆ గొడవ ఎందుకు, ఆ రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోయింది, అలా వెళ్ళదు. అది లోపల దాకుండా ఏళ్ళ వారి దగ్గర ఉంటుంది, కిడ్నీస్ దగ్గర, లేదా చిన్న పేగుల దగ్గర, పెద్ద పేగుల దగ్గర దాటిపోయి అయ్యే ఎందుకు బయటకు వెళ్తే లోపలికి వెళ్తాయి. చివరికి అది ఏమవుతాయని అంటే, ఈ పనికిరాని గొడవలన్నీ కూడా, ఈ వికారాలన్నీ కూడా, ఆ వికారం లేనప్పుడు మన వికారం లేదు, మన మనసులో వికారం లేనప్పుడు వికారం లేదని అనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి కిడ్నీస్ ని పాడు చేయటం, లివర్ ను పాడు చేయటం, కొంతమందికి ఎక్కువ భయం వేస్తుంటే విరేచనాలు పట్టుకుంటాయి. కొంతమందికి లోపల పెద్ద తేడా ఉండదు, భయం వల్ల కూడా విరేచన. ఆ భయం ఏం చేస్తుందంటే, అస్తమాని భయం, ఏదో టైంలో భయం వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ భయం వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి పేగులు వేడి అంటే పేగులు ఉద్రేకపరుస్తాయి, ఉద్రేకపరచడానికి విరేచనాలు పట్టుకుంటారు. తర్వాత కొంతమంది ఏదో దండ పెట్టుకుంటారు, ఏదో ఊహించుకుంటారు, ఏదో ఊహించుకుని దండ పెట్టుకుంటారు. ఆ దండ పెట్టుకున్న వెంటనే ఆకలి తగ్గిపోతున్నారు. అవి బయటికి వెళ్ళిపోతే పర్వాలేదు, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైనా మనం చూడటానికి వస్తే పర్లేదు, బయటికి వెళ్ళి లోపల ఉంది మళ్ళీ వస్తూ ఉంటుంది. లోపల ఉంది కూడా మనం మనసులో ఉండి మన మనసుని పీడిస్తా ఉంటే పర్లేదు, దేహం అవయవాల మీద కేవలం వెళ్ళిపోతాయి. ఈ కిడ్నీస్, లంగ్స్ వీటి మీద వెళ్ళిపోతుంది. మీకు అక్కర్లేదు, నీకు ఏదైనా ఆందోళనగా ఉందనుకోండి, గుండి వేగంగా కొట్టుకుంటుంది, డాక్టర్ గారి దగ్గరికి ఎక్కడ మీరు చూసుకోండి. మీరు ఎప్పుడైనా ఆందోళనగా ఉన్నారనుకోండి, ఏదైనా భయం వేస్తారనుకోండి, అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది ఏదో ఊహించుకుంటారనుకోండి, మీ గుండి చాలా వేగంగా కొట్టుకుంటుంది. నిమిషం 72 సార్లు కొట్టుకుని పోయి 100 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడు ఆ టైంలో మీరు డాక్టర్ గారు వెళ్తే మేము ఇంటెన్సివ్ కేర్ లో పెట్టాలని అక్కడ గ్యారెంటీ అంటారు. తర్వాత 100,000 రూపాయలు బిల్లు దానికి. ఈ మధ్యలో ఒక ఆయన అన్నాడు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేశారు. నువ్వు బయటకు రావడం కదా ఎలిజిబెత్ని సంతోషించన్నారు. హాస్పిటల్ నుంచి నువ్వు బయటకు రావడం వాళ్ళు గొప్ప కాదు, డాక్టర్ నుంచి విడిచిపెట్టేశారు అది సంతోషించన్నాడు. అన్ని పొలం అంతా ఆడిపోయకుండా నేను విడిచిపెట్టాను అంత సంతోషించాను. ఇంకా కొంత నాలుగు ఎకరాల డబ్బు ఇంకో ఎకరమైనా ఇచ్చారు నీకు. నువ్వు బయటకు వచ్చావని సంతోషించకో, డాక్టర్ నిన్ను విడిచిపెట్టేశారు ఇంటికి పంపేశారని సంతోషించు. తర్వాత ఏదో అవుతావు నువ్వు. అంటే ఈ భయాలు, ఈ ఉద్రేకాలు, ఈ కోపాలు ఇవన్నీ లోపల జరిగిపోయి మన మనస్సును పాడు చేసినా పర్లేదు, మనస్సు కాకుండా దేహాన్ని కూడా పాడు చేసేస్తున్నాయి. దాని ప్రభావం ఊపిరితిత్తుల మీద ఉంటుంది, గుడ్డి మీద ఉంటుంది, తన లివర్ మీద ఉంటుంది, మొత్తం శరీరంలో. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటే అన్ని అవయవాల మీద కూడా ఇవి పనిచేస్తాయి, ఒక్క మనస్సునే కాదు. అంటే ఏం చేస్తాయంటే మన మానసిక ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి, దేహానికి సంబంధించిన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి. అంటే బహుజాతి విశుద్ధాత్మ నీకు అంతఃకరణ శుద్ధి కావాలవయ్యా. లోపల శుచి కొండ బయట కడగాలి, లోపల కూడా కడగాలి. నువ్వు బయట కడుగుతున్నా బా, లోపల కడగకపోతే ఎలాగా? నువ్వు కొండ బయట కడిగి వదిలేస్తే లోపల కూడా కడగాలి. అలాగే నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నావు అనుకో, లోపల అంతఃకరణం, అంతః అంటే లోపల, కరణం అంటే పనిముట్టు. అని లోపల ఉన్న పనిముట్టేది మనస్సు, దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, దాన్ని కూడా శుచిగా అక్కడ పెట్టుకోవాలి, అదృష్టిలో పెట్టుకో. నువ్వు జపధ్యానం దేనికంటే లోపల ఉన్న పనిముట్టును శుభ్రంగా ఉంచడం కోసమే. అదే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. వాడికి ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేరటం కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. అలా కొన్ని జన్మలు ప్రార్థించగా వాడు ఏమనుకుంటాడంటే, ఏదో ఆయన మన కోరికలు నెరవేరుస్తున్నాడు. ఈ కోరికలు నెరవేరిన దేహం శాశ్వతం కాదు కదా, అందుకని మనం ఏదో వరం కోసం భగవంతుని ప్రార్థిస్తాం. ఆడు వరం ఇస్తాడు, ఆ వరం ఏం చేపు ఉంటుంది, మన ద్వారా దేహం ఏం చేపు ఉంటుంది, భోగం ఏం చేపు ఉంటుంది. మనం మా ఇంచి అందంగా ఉన్న బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటాం, అందంగా ఉన్న బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటాం. మీరు ఎలా చెప్తున్నారో మీరు ఏమనుకోకుండా శవాలను కూడా ధ్యానం చేయండి. మీరు ఎప్పుడైనా శవాలను చూసే ఉంటారు అందరూ, మీరు ఎప్పుడైనా శవాలను చూస్తుంటే శవాలను కూడా మీరు గుర్తులో పెట్టుకుని ఏ నాటికైనా మనం అలాగవుతాం, అప్పుడు బుద్ధి కొంచెం కుదిరి పడుతుంది. అంటే మనసులో ఉన్న వంకరలు తగ్గుతాయి. ఏంటి మనం ఎలా ఉద్రేకంగా ఉన్నాం, ఏ నాటికైనా అదే కదా వాడికి పట్టినకైతే మనకే పడుతుంది. మీరు శివుడిని ధ్యానం చేస్తున్నారు మంచిది, శివుడితో పాటు శవాన్ని కూడా ధ్యానం చేయండి. అంటే ఏ నాటికైనా మనం కూడా అలా అవుతాం. అంటే మనసులో వంకరలు పోతాయి కొన్ని. మీరు ఎప్పుడైనా శవాన్ని చూసే ఉంటారు కదా, అందరూ శవాన్ని చూసే ఉంటారు కదా. అంటే శవాన్ని కూడా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన శరీరం కూడా ఏదో రోజుకి అలా అవుతుంది అని గుర్తుపెట్టుకుంటే కొన్ని మనసుకు లోచూపు కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, లోచూపు కలుగుతుంది, లోచూపు అంతర్దృష్టి కలుగుతుంది. శవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం ఏం కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేని వాడికి, ఇన్నర్ లైఫ్ లేని వాడికి ఆత్మజ్ఞానం కలగదు. అది జీవితాన్ని లోపల మనం బంగారం చేసుకోవాలి. ఇంట్లో బంగారం వల్ల ఆత్మజ్ఞానం రాదు, మనసుని బంగారం చేసుకుని వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇంట్లో బంగారం ఉంటే భోగం, మనసును బంగారం చేసుకుంటే మోక్షం. ఇంట్లో బంగారం ఉంటే బంధం, మనసును మోక్షం, మనసును బంగారం చేసుకుంటే మోక్షం. మనసును బంగారం చేసుకోవాలి. ఆ కమ్యూనిటీ పరిశుద్ధం అవుతూ ఉంటుంది, భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఏదో భగవంతుడు, కొంతమందికి ఏమవుతుందంటే వివేకం కలుగుతుంది. ఎప్పుడు కూడా సత్పురుషులతో సహవాసం చెయ్యాలి. బుద్ధి కర్మానుసారని, మన బుద్ధిది మంచిది కాకపోతే దుష్టి సహవాసం చేయాలనిపిస్తుంది. ఇది బాగా దృష్టిలో పెట్టుకున్నాం. మన బుద్ధి మంచిదైతే మంచి వాళ్ళతో సహవాసం చేయాలంటుంది, మన బుద్ధి మంచిది కాదనుకోండి దుష్టి సహవాసం చేయాలంటుంది. ఏం చేయాలి, ఆ కర్మ వాడిని అలా తిప్పుతుంది, వాడి కర్మ వాడిని అలా తిప్పుతుంది. అంటే మనకి ఆ సహవాసం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. చదివే పుస్తకాల విషయంలో, చేసే స్నేహాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కనిపించిన పుస్తకాలు కూడా మనం చదవకూడదు. అంటే ఆ సహవాస దోషం అంటే మనం చేసే స్నేహాలు శుద్ధంగా ఉండాలి, చదివే పుస్తకాలు శుద్ధంగా ఉండాలి. ఏదైనా పుస్తకం చదివితే దీనివల్ల ఏమి నేర్చుకున్నాం, పుస్తకంతో చదవండి, ఏమి నేర్చుకున్నాం, ఈ పుస్తకం చదివాం ఏమి నేర్చుకున్నాం, ఒకసారి మన మనస్సును మనం విమర్శ చేసుకోవాలి, మన మనస్సును మనం రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుంటే అవి ఒకసారి కొన్ని పుస్తకాలు చదివితే అవి నేర్చుకునేది ఒక్క విషయం ఉండదు. భగవంతుని ఆరాధించగా ఆరాధించగా ఇలా కోరికలు నెరవేర మొట్టమొదటిలో వాడు కోరికలు నెరవేరటం కోసమే భగవంతుని ఆరాధించవచ్చు. కానీ చివరికి ఏమవుతుందంటే భగవంతుడి దయ వల్ల భగవంతుడి యొక్క కరుణ వల్ల మనకంటే దేవుడు వివేకవంతుడు, మనకేది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. ఆయన తెలిసిన సంగతి మనం మర్చిపోయి కంగారపడతా ఉంటాం. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు, కానీ ఆయన తెలియదని మనం అనుకుంటున్నాం. తెలియదని అనుకోవటం వల్ల మనకు ఆందోళన వస్తుంది. అలా భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడికి ఆందోళనతో పని లేదు. ఇంకోటి ధైర్యవంతుడు కానివాడు, వాడి మీద వాడికి విశ్వాసం లేనివాడు, ధైర్యం లేనివాడు, శాంత చిత్తం లేనివాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. మీకు ధైర్యం లేదనుకోండి, మీకు తెలివితేటలు ఉన్నా ధైర్యం లేకపోతే మీకు ఆత్మజ్ఞానం కలగదు. ఇంకా ధైర్యం లేనివాడు దాని తాను కాని దాంట్లో నుంచి వేరుపడలేడు. తాను ఏదైతే కాదో ధైర్యం లేనివాడు దేహాభిమానాన్ని విడిచిపెట్టలేడు, దేహాభిమానం నుంచి విడుదల పొందలేదు. వాడికి తెలివితేటలు ఉండొచ్చు, తెలివితేటలు ఉన్నా ఆ ఖరీదు లేకపోతే ఆ ధైర్యం కనుక లేకపోతే వాడు తాను కాని దాంట్లో నుంచి వేరుపడే శక్తి వాడికి రాదు. అంటే తెలివి ఎంత ముఖ్యమో ధైర్యం కూడా అంతే ముఖ్యం. కొంతమంది తెలివితేటలు ఉండి కూడా ఏమీ సాధించలేరు, కారణం ధైర్యం లేకపోవటం. అంటే నీకు భక్తునికి భక్తులు ఏం చేస్తాడంటే నీకు మనం కొంతకాలానికి ఏం చేస్తాడు భగవంతుడి దగ్గర నుంచి అది కావాలి ఈ కావాలని కోరుకుంటూ ఉంటాం. అది ఒక దశ భక్తిలో కూడా. ఎందుకు భగవంతుడిని కోరుకోవడం మానేసి భగవంతుడి దగ్గర వస్తువులు మనం చేసుకుంటే నాకు ఈ గొడవ వద్దు నువ్వే కావాలంటాం. ఇలా కొన్ని జన్మలకి స్థితి కలిపించి ఎవరికైనా ఏదైనా కలిగి ఎవడో సత్కర్మ చేసేవాడు. అలాగే ఒక్కో మనిషిలో గొప్పతనం ఉంటుంది. అలాగే పండుగ హరిశ్యం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన నేను చూశాను చాలా సందర్భాల్లో ఆయనకు ఉద్రేకం వచ్చినప్పుడు కూడా మామూలుగా పరిశుభక్షి మాట్లాడతారు. ఒక ఏ మనిషిలో ఏది మంచి ఉంటుంది మనం నేర్చుకోవాలి. ఆయనకి వెనకాల ఎంత ధనం ఉన్నా ఆయనకు ఉద్రేకం వచ్చిన పరిశుభక్షి మటుకు ఆయన నోటంటే మాట్లాడు. ఆయనకి ఇష్టం లేదనుకోని ఎదురువాడు చెప్పింది ఆయన ఎండ్రా అలాగే అబ్బాయి ఎండ్రా ఎండ్రా ఇలా ఇలా అంటారు. కానీ పరిశుభక్షి మటుకు మాట్లాడతాడు. ఇంకా పరిశుభక్ష్యాలు మాట్లాడేవాళ్ళు అంటే తాడు బొంగరం లేనివాళ్ళు. ఆయన హరిశ్యం ప్రసాద్కి వెస్టగోదావరి బిర్లా అని పేరు. ఆ నోటంటే ఎప్పుడు పరిశువాక్యం వినలేదు. ఆయనకు నచ్చలేదు అనుకుని మనం చెప్పి అలాగే బాబు ఎందుర ఎందుర అంటారు. కానీ పరిశువాక్యం ఏంటికైనా మాట్లాడు. ఇంకా పరిశువాక్యాలు మాట్లాడే వాళ్ళు ఎవరంటే వాళ్ళ యహానికి ఫలానికి పనికిరాని వాళ్ళు. వాళ్ళ యహానికి పనికిరారు ఫలానికి పనికిరారు. కొన్ని ఈ లోకంలో వాళ్ళు ఏమైనా సాధించారంటే అది లేదు. కొన్ని ఈ లోకంలో సాధించిన పరలోకానికి పనికి వస్తారంటే పరలోకానికి పనికిరారు, దానికి పనికిరారు, దీనికి పనికిరారు. అయ్యా భగవంతుడు నాకు ఏ వద్దు నువ్వే కావాలి. రామకృష్ణ పరమహంస గారు ఒక కథ చెప్పారు. ఈ చంటి పిల్లలు ఏ వస్తువులు పడాలన్నారు, వాళ్ళు వాడుకుంటా ఉంటారు. వాళ్ళు అప్పుడు అమ్మ కావాలని దృష్టి కలిగాక ఈ వస్తున్నాడు దూరంగా పడేస్తాడు. అలాగే ఎవరికైతే మూక్షత్వం వచ్చిందో, ఎవరికైతే మోక్షకాంక్ష వచ్చిందో, ఎవరైతే భగవద్ పొందాలని ఎవడనుకుంటాడో అలాగే లోకంలో గొడవలన్నీ వదులుకుని అమ్మ అమ్మ దుర్గా 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 లక్ష్మి లక్ష్మి నారాయణ నారాయణ అని భగవంతుడి చేత కల్పించిన గొడవలు వదిలేసి భగవంతుడి చేత కల్పించినటువంటి విషయ చింతను వదిలేసి భగవంతుడినే కోరుకుంటాడు. ఎప్పుడు వాడు ఆడుకుని వస్తువులతో విసుగొచ్చినప్పుడు ఆ స్టేజ్కి నువ్వు రావాలయ్యా అని సాధకుడికి ఉపదేశించాడు రామకృష్ణుడు. పరమ హంస అంటే హంస అంటే హంసే, మరి అక్కడ రాజీ లేదు. హంస అంటే వాడు చెడ్డను వదిలేస్తాడు మంచిని తీసుకుంటాడు, నీళ్ళు వదిలేస్తాడు పాలు తీసుకుంటాడు, వాడు హంస. ఇంకా రాజీ రాజీ సమస్య లేదు అక్కడ. ఇలాగే మనం విశేష సుఖాలు ఇలా ముందుకున్న తర్వాత ఉన్నాక మీరు సత్పురుషులతో సహవాసం చేస్తుంటే, సత్కర్మలు కనుక చేస్తుంటే, ఒకసారి మీకు ఏంటి భగవంతుడు కల్పించిన విషయాల్లో కొట్టుకుపోతున్నా, విషయ చింతనలో కొట్టుకుపోతున్నా, ఆత్మచింతన లేదు, దైవ చింతన లేదు, ఒక సత్కర్మ లేదు అని ఒకసారి ఆ భగవంతుడు దైవల్లే మీ ముఖం భగవంతుడు ఎదుపు తిరుగుతుంది. ఆ తండ్రి పిల్లల వస్తువులన్నీ వదిలేసి అమ్మ కోసం ఏడ్చినట్టు, అలాగే మనం భగవంతుడి కోసం ఏడవమని ఇంతకాయ చెప్పింది. మీరు ఏదో రకంగా ఏడుస్తున్నారు ఇంటికాడ, మీరు ఎలాగైనా ఏడుపు తప్పుతున్నారు ఇంటికాడ, ఏదో రకంగా ఏడుస్తున్నారో, ఏడుపు భగవంతుడి కోసం ఏడిస్తే మీకు బలోదనం. ఆ భగవంతుడి కోసం ఏడుపు మొదలు పెడితే ఆ భగవంతుడే గురు రూపంలో మీ దగ్గరికి వస్తాడు. అది ఇక్కడ గురు. మీరు వస్తువుల కోసం ఏడిచినంతకాలం భగవంతుడు మీకు గురు రూపంలో రాడు. భగవంతుడి కోసం ఏడుస్తుంటే అప్పుడు భగవంతుడు అయ్యో మనం చాలా విషయాల నుంచి అన్ని వదిలేశారు, మనమే కావాలంటున్నారు. ఈ మధ్య ముసలాయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, 3 నెలలు 2 నెలలకు బతకరు బహుశా ముసలాయన. అరే భార్య మీద అడుగుతున్నారు నీకేం కావాలి, నీకేం కావాలని చక్క పెడతాను, తర్వాత చూద్దామని మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆ ముసలాయన అంటున్నాడు భార్య చోటు నీకేం కావాలి, నీకు ఆ విషయాలు తర్వాత చూద్దామంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి. ఆ విషయాలు మీకు ఎలా చూస్తారో చేయండి, మీరు ఆరోగ్యం కాపాడుకోండి. అప్పుడు భగవంతుడు నువ్వే నాకు కావాలి అంటే, భగవంతుడు నువ్వే నాకు కావాలి, అప్పుడు గురురూపం ధరించి వస్తాడు. అప్పుడు గురురూపం ధరించి వస్తాడు, అప్పుడు రావటమే కాదు వాడు కనిపిస్తాడు. కనిపించి సత్యం గురించి బోధించడం, ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి బోధించడం ప్రారంభిస్తాడు. మనకు కావాల్సింది బాధ గురువులు కాదు, బోధ గురువులు. మనకు కావాల్సింది ఇప్పుడు బాధ గురువులు కాదు, ఏం కావాలి, బోధ గురువులు కావాలి. అంటే నీకు కావాడు భగవంతుడే గురు రూపంలో వస్తాడు. ఎలా వస్తాడు భగవంతుడే? భగవంతుడే గురు రూపంలో వస్తాడు. గురువు నీకు బోధించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం లేదు నీకు, అది అనుభవంలోకి తీసుకురావడం కోసం బోధించడం ప్రారంభిస్తాడు. అది కదా, అంతేకాదు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతోటి మాట్లాడుతూ ఉంటాడు. తానెవడో తాను తెలుసున్నప్పటికీ నీతో పాటు సామాన్యుడిగా తిరుగుతూ ఉంటాడు. నీతో పాటు మంచినీళ్ళు తాగుతాడు, నీతో పాటు అన్నం తింటాడు. అవ్వరియో అంటాడు, అటరియో అంటాడు, అరియో అంటాడు. ఎలా ఉన్నారా మీరు, బాగున్నారా బాగున్నారా అని అడుగుతాడు. బాగున్నారా అనడం కోసం అలా అడగడం, నేను ఎక్కడ తీసుకెళ్లాలో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఇవరికి అడుగుతా ఉంటాడు, నీతో పరిచయం చేసుకోవడం కోసం. అవ్వరియో 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 వాటర్యో వాటర్యో ఊవర్యో ఊవర్యో ఏదో అడుగుతా ఉంటాడు. వాడు వాడెవడో వాడికి తెలుసు, నిన్ను అక్కడ తీసుకెళ్లాలని ఉద్దేశం. వాడే వాడెవడో నీకు తెలియకపోయినా వాడెవడో వాడికి తెలుసు. అయితే అక్కడ తీసుకెళ్ళడానికి ఆ గుహలోకి హృదయ గుహలోకి భగవంతుడికి హృదయానికి మరొక పేరు భగవంతుడు. అంటే ఆ హృదయ గుహలోకి నిన్ను తీసుకెళ్ళడం కోసం నీతో మాట్లాడతాడు. నీతోటి వాడి యొక్క కంపెనీ నీ కంపెనీ ఆయనకి అక్కడ, వాడి కంపెనీ నీకు ఇస్తాడు వాడు గురువు. నీ స్నేహం వాడికి అక్కర్లేదు, వాడి స్నేహం నీకు కావాలి. నీ స్నేహం గురువుకి అక్కర్లేదు, నీ స్నేహం గురువుకి అక్కర్లేదు, గురువు స్నేహం నీకు. అదే కృష్ణుడు చెప్తాడు గీతలో, ఈ ప్రపంచంలో నాకు పని చేయవలసిన పని లేదు, పని చేసి సాధించవలసింది కానీ, పని చేసి సంపాదించవలసింది కానీ నాకేం లేదు, పని చేసి పొందవలసింది లేదు, పని చేసి పొందవలసింది లేదు, పని చేసి సంపాదించవలసింది లేదు, పని చేసి సాధించవలసింది లేదు. అయినప్పటికీ పని చేస్తున్నాను జీవకోటి కోసం, ఆదర్శం కోసం. కృష్ణుడే పని చేయలేదు, నేనెందుకు పని చేయలేదు అని స్వామిలో తను అలవాటు చేసుకుంటారేమో. ఇతరుల కోసం నేను పని చేస్తున్నాను, నేను పని చేసి నాకు పొందేది అంటే ఆత్మకి, ఇంకా ఆత్మ పొందేదేంటి? అదే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, మీ కంపెనీ గురువుకి అక్కర్లేదు, మీ కంపెనీ గురువుకి అక్కర్లేదు, గురువు కంపెనీ మీకు కావాలి. చివరికి మీరు ఏమనుకుంటున్నారంటే నా కంపెనీ గురువుకి కావాలి అనుకున్న పరిస్థితికి మీరు వస్తారు. అంటే అతి చనువు వల్ల కొన్ని తేలిక మాటలు వస్తాయి. అదే పాండవులు కూడా అన్న, కృష్ణుడు అతి చనువుగా ఉండేవాడు పాండవుల చోటు. ఆ విశ్వరూపం చూపించినప్పుడు విశ్వరూపం చూపించే వరకు కృష్ణ ఎత్తివాడు వాడికి సరిగ్గా అర్థం కాదు అర్జునుడికి. అర్జునుడు అన్నాడు, నేను ఎప్పుడైనా చిన్న మాటలు మాట్లాడితే మాట్లాడవచ్చు, ఏదో బావ అన్నాను అదన్నాను ఇదన్నాను ఇదన్నాను అని నన్ను క్షమించుకుని అడుగుతాడు 11వ అధ్యాయంలో. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఎలా క్షమిస్తాడు, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని ఎలా క్షమిస్తాడు, ఒక భార్య ఏదైనా పొరపాటు మాట్లాడితే భర్త ఎలా క్షమిస్తాడు, భర్త ఏదైనా పొరపాటు మాట్లాడితే భార్య ఎలా క్షమిస్తుంది, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని ఎలా క్షమిస్తాడు, ఒకే పార్టీ వాళ్ళు చూడండి, వాళ్ళు ఏదైనా పొరపాటు చేసుకుని ఒకరికి క్షమించుకుంటా ఉంటారు. జనరల్గా నేను చెప్తున్నాను. అలాగే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుని ఎలా క్షమిస్తాడు, మాధవ వాసుదేవ మహాదేవ కృష్ణ వాసుదేవ కృష్ణ నువ్వు నా ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని మరణించినట్టే నువ్వు నేను పొరపాట్లు మాట్లాడితే అలా మరణించను అర్జునుడు 11వ అధ్యాయంలో భగవంతుడితో చెప్తాడు. ఇప్పుడు భార్య కూడా ఇప్పుడు పొరపాటు మాటలు మాట్లాడచ్చు భర్తని, అలాగే భర్త కూడా ఎప్పుడైనా భార్యను ఆ రోజు ఏదో తీసుకు భాషలుగా ఉంటారు, మనుషులుగా కలిసిపోతూ ఉంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు. ఇంకా ఒకరినొకరు క్షమించకపోతే సంసారం వెళ్ళదు. కానీ స్నేహితుడు కూడా మధ్య మధ్య ఏదైనా పొడపచ్చ వచ్చినా ఒకరినొకరు నిజమైన స్నేహితుడు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉంటారు. ఎవరొకరు క్షమించుకుంటూనే ఆ స్నేహం చివరి వరకు ఉంటుంది. ఎప్పుడు కూడా ఇద్దరు చెడ్డవాళ్ళ మధ్యన స్నేహం ఎప్పుడు ఉండదు, ఇద్దరు మంచి వాళ్ళ మధ్య ఉన్న స్నేహం శ్మశానానికి ఇంది వరకు ఉంటుంది. అలాగే బ్రోట సహజంగా మంచివాడు, సహజంగా మంచివాడు, చెడ్డ స్నేహాలు పెట్టి పాడైపోతాడు. ఎవరు బ్రోటస్? తన తర్వాత తన పదవిని జూలియస్ సీజర్ బ్రోటస్కి ఇద్దామనుకుంటాడు. అప్పుడు చివరి రోజుల్లో వాడు స్నేహాలు పెట్టి స్నేహాలు స్నేహితులు చెప్పిన మాటలన్నీ ఈ బ్రోటస్ పాడైపోతాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి జూలియస్ సీజర్ చంపుతారు, ఆఖరిని వీడు చంపుతాడు. ఎవరు బ్రోటస్ చంపుతాడు? యూ బ్రోటస్, యూ టూ బ్రోటస్. అంటే వాళ్ళు ఎలాగో పాడైపోయారు, నువ్వు కూడా వాళ్ళు కలిసిపోయావు. యూ బ్రోటస్, యూ టూ బ్రోటస్. వాళ్ళు ఎలాగా పాడైపోయారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసిపోయావని చెబుతూ చివరి శ్వాస విడిచిపోతాడు. చివరి సర్వసైన్యాధిపతి బ్రోటస్ జూలియస్ సీజర్ చనిపోయాక సర్వసైన్యాధిపతి వస్తాడు. ఎవడైతే జూలియస్ సీజర్ చనిపోయాడు బ్రోటస్ తో సహా నెల లోపల మొత్తం అందరిని చంపేస్తాడు. అది మీరు రెండు శ్మశాన ఉపన్యాసాలు ఉన్నాయి, గ్రేట్ స్పీచెస్. అది బరియల్ గ్రౌండ్ స్పీచెస్ రెండే రెండు ఉన్నాయి, వరల్డ్ ఫేమస్ స్పీచెస్. ఒకటి జూలియస్, ఈ పురాణాలకు అది హిస్టరీ ఇది. జూలియస్ సీజర్ చచ్చిపోయినప్పుడు యాంటోనీ, అప్పుడు సర్వసైన్యాధిపతి యాంటోనీ, యాంటోనీ జూలియస్ సీజర్ శవాన్ని వలకాట్లో పెట్టి చేసిన ప్రసంగం యాంటోనీ. తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు చచ్చిపోయినప్పుడు పూణాలో తిలక్ గారు చేసిన ప్రసంగం ఒకటి. ఈ రెండు ఫేమస్ స్పీచెస్. జీవితంలో మరుపు రాదు, మరుపు మరిచిపోదామన్న మరుపు రాని ప్రవచనాలు ప్రసంగం కలిగి, ఒకటి పూణెలో గోఖలే గారు చనిపోయినప్పుడు శ్మశానంలో ఆ శవాన్ని దగ్గర పెట్టుకుని తిలక్ గారు మాట్లాడిన మాటలు, లేదా జూలియస్ సీజర్ చనిపోయినప్పుడు సర్వసైన్యాధిపతి జూలియస్ సీజర్ శవాన్ని ఇంకా అంటించకముందు యాంటోనీ మాటలు, యాంటోనీ చేసినటువంటి ప్రసంగం. అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు, భగవంతుడే గురురూపం ధరించి వస్తాడు. అవసరమైతే గురువు కోపం కూడా చేసుకుంటాడు, అవసరమైతే గురువు కోపం చేసుకుంటాడు. అక్కడ ఏం వికారం లేదు, నీకోసం నీకోసం కోపం నటిస్తాడు. ఆ కోపానికి అది కోపం నటిస్తాడు. అది ఏం చేస్తాడు? కోపం నటిస్తాడు. ఇప్పుడు రాముడు అనేక మందిని చంపాడు, కృష్ణుడు అనేక మంది చనిపోయాడు. ఆ యేసుక్రీస్తు మతస్థులు ఏమంటారంటే, మీ రాముడు ఆయన చనిపోయాడు, మీ కృష్ణుడు ఆయన చనిపోయాడు, మా యేసుక్రీస్తు ఎవరిని చంపాడు అంటాడు. రాముడు సంహారం చేశాడంటే, కృష్ణుడు సంహారం చేశాడంటే, వాళ్ళ ఒక వేద మర్యాద ఒక ధర్మాన్ని కాపాడటం కోసం వాళ్ళని సంహరించాడు. కానీ కోపం మీద ఈర్ష మీద అసూయ మీద కాదు, అది మనం అర్థం అవ్వాలి. ఆ మతస్థులు వాళ్ళకి తెలియటలేదు. ఒక వేద మర్యాదను కాపాడటం కోసం, ఒక ధర్మాన్ని కాపాడటం కోసం వాళ్ళు సంహరించారు. కానీ ఏదో కోపం మీద ఉద్రేకం మీద అసూయ మీద చంపింది కాదు. రెండు రోజులు సాగు ఒక్కసారి వస్తుంది. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ బిలీవ్ ఓన్లీ వన్స్. మనిషి ఒకసారి చచ్చిపోతాడు, రోజు చచ్చిపోవడం. కవర్స్ డై మెనీ టైమ్స్ బట్ ది బిలీవ్ ఓన్లీ వన్స్. చస్తే యుద్ధంలో చావు, లేకపోతే సాధనలో చావు. సస్తావ సాధన చేసుకుని భగవంతుని పొందడానికి సాధన చేసుకుంటూ చాలు, లేకపోతే యుద్ధానికి వెళ్ళి అవసరమైతే ఓ ధర్మపక్షం నిలబడి, పాండవ కౌరవ యుద్ధం ఎలా జరిగిందో ఓ ధర్మపక్షం నిలబడి చావు, చస్తే సాధన చేసుకుంది చావు, లేకపోతే యుద్ధ భూమిలోకి వెళ్ళి ధర్మపక్షం నిలబడి చావు. అలా చావు అనుకు ఇంటికాడనే చస్తావు. మనిషి ఒకేసారి చచ్చిపోతాడు, 100 సార్లు చచ్చిపోడు. 2 రకాలుగా చావు. నీకు స్వర్గం వస్తుంది, నీకు నువ్వు మోక్షాన్ని పొందుతావు, స్వర్గం వస్తుంది. 2 రకాలుగా చావు. ఎలా చస్తావంటే చేస్తే సాధన, భగవద్ను పొందడం కోసం సాధన చేస్తూ చావు. చస్తే ఎలా చచ్చిపోవు, ఎలా కదంటే లేకపోతే యుద్ధ భూమిలోకి వెళ్ళి చావు. అవసరం యుద్ధ భూమికి గడ్డి పేరుతో సమానంగా నీ ప్రాణానికి, ఒక న్యాయం కోసం, ధర్మం కోసం చస్తే అలా చావు, లేకపోతే ఇలా చావు. ఈ 2 రకాలుగా చస్తే నేను నిజమైన బ్రేవ్, అది నిజమైనటువంటి చావు. ఎలా చచ్చిన పర్లేదు, అలా చచ్చిన పర్లేదు, ఒక నీ ఇంటికాడ కలుపులు వేసి కూర్చుండి నీ చావు ఆగిపోతుందా అంటున్నాడు. వచ్చి చావు ఆగిపోతుందా? మనిషికి చావు ఒక్కసారి వస్తుంది, రోజు రాదు. ఒకసారి రాదు, ఒకసారి వస్తుంది, రోజు రాదు. నువ్వు సాధన చేస్తూ చనిపోయినా తరిస్తావు, యుద్ధ భూమిలో వెళ్ళి చనిపోయినా తరిస్తావు. అంటే ఇక్కడ గురువు ఏం చెప్తున్నాడంటే, వాడు గురువు బోధిస్తాడు, గురువు బోధిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో మంచి నీళ్ళు తాగుతాడు, నీతో అన్నం తింటాడు, అన్ని బాగా ఉంటాడు. నీ సాంగత్యం ఆయనకి కాదు, ఆయన సాంగత్యం నీకు ఇస్తాడు. అలా నిర్మలం అలాగిస్తూ నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చేస్తాడంటే, నీ మనసును నిశ్చలం చేస్తాడు, నీ మనసును నిర్మలం చేస్తాడు, లోపలికి నెట్టితో ఉంటాడు, నీ మనసును లోపలికి నెట్టితో ఉంటాడు. నీ హృదయంలో నువ్వు ఏదిగా ఉన్నావు, హృదయంలోకి నేను పంపడానికి నెట్టితో ఉంటాడు. మౌనంగా ఉన్నా అంటే, మాట్లాడినా అంటే, స్నేహం చేసినా అంటే, ఆయనకు పొందవలసింది ఏం లేదు. నేను ఎక్కడికి పంపాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో, అభయస్థితిలోకి తీసుకెళ్తానికి, మోక్ష స్థితిలోకి తీసుకెళ్తానికి, రాగద్వేషరహిత స్థితిలోకి తీసుకెళ్తానికి. వాడు నీతో సాంగత్యం చేస్తాడు, నీతో మాట్లాడతాడు. వాడెవడో వాడికి తెలుసు, వాడెవడో నీకు తెలియకపోయినా నేను ఎక్కడికి తీసుకెళ్లాలో వాడికి తెలుసు. గురువు కూడా భగవంతుడు గురురూపం ధరించి వచ్చినప్పుడు ఆయన ఎవడానికి తెలుస్తూ ఉంటుంది. ఆయన ఎవడానికి తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఇది చేయటానికి ఒకసారి కోపం నటిస్తాడు, ఒకసారి ఆయన కోపం నటిస్తాడు. భీష్ముని చంపడానికి రథం నుంచి ఉరికేశాడు స్వామి వాసుదేవ స్వామి వారు. పైకి ఎగిరి కిందకు ఉరిగితే మెడలో పెట్టుకున్న వస్తువులను చెల్లా చెదిరైపోయాడు. అదంతా ఎవరిని? భీష్ముని అనుగ్రహించడానికి. అంటే గురువు కోపం కూడా, గురువు కోపం కూడా గురువు అనుగ్రహాన్ని గ్రహించిన వాడు ధన్యుడు. అయితే ఒకటి, ఇలా గురువుల్లో ఏమి కోపం కూడా నటించకుండా మాటలో కూడా యూనిఫారం గా మాట్లాడుతూ ఉన్న గురువు ఒకటి వాడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఎప్పుడు ఉద్రేకపడలేదు. ఆయన చెప్పే సబ్జెక్ట్ ఆయన చెప్తాడు, మీకు అర్థమైతే అర్థమవుతుంది. మీకోసం ఆయన ఎప్పుడు కోపం కూడా నటించలేదు. ఆయన చెప్పే సబ్జెక్ట్ మటుకు మీకు నీట్గా చెప్తాడు. మీకు అర్థం అవటం లేదని ఉద్రేకపడ్డాడు. ఉద్రేకపడటం కదా, మాట వాయిస్ కూడా పెంచడు వాడు గౌతమ బుద్ధుడు. వీటి ముఖం చూస్తే చాలు మీకు జ్ఞానం రావడం కోసం. గౌతమ బుద్ధుడి ముఖం చూస్తే చాలు మీకు జ్ఞానం కలుగుతుంది. అంత ప్రశాంతంగా ఉంటాడు, అంత నిర్మలంగా ఉంటాడు. నిర్వాణ సుఖం ఎలా ఉంటుందో ఆయన పొందాడు, మనల్ని పొందింపు చేశాడు వాడు బుద్ధుడు. రమణ మహర్షి గారు ఒకడు, గౌతమ బుద్ధుడు ఒకడు, భగవంతుడు ఉన్నాడా లేడని చర్చలోకి వెళ్ళేది. మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీకు మోక్ష సుఖం అందించే, మిమ్మల్ని మోక్ష సుఖంలోకి తీసుకెళ్తానికి, నిర్వాణ సుఖంలోకి తీసుకెళ్తానికి, ఆ స్వర్గరాజ్యంలోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక మతం విషయం కానీ, ఒక కులం విషయం కానీ, ఒక మధ్యవర్తుల విషయం కానీ, దేవతల విషయం కానీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని డైరెక్ట్ గా సోర్స్ లోకి తీసుకెళ్తానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇద్దరు. భగవంతుడి పేరు తక్కువగా మాట్లాడిన వాళ్ళు, భగవంతుడి యొక్క ప్రస్తావన తక్కువగా తీసుకొచ్చిన వాళ్ళు ఇద్దరు. ఒకడు గౌతమ బుద్ధుడు, 2 రమణ స్వామి. అదే రమణ మహర్షి గారు చెప్పేవారు, నిన్ను ఎవడో నీకు తెలియకుండా భగవంతుడి గురించి చెప్పినా నీకు అర్థం కాదు, భగవంతుడు కూడా తెలియదు. నీ ఎవడో నీకు తెలిస్తేనే భగవంతుడు తెలియబడతాడు, నీ ఎవడో నీకు తెలియనప్పుడు భగవంతుడు కూడా నీకు తెలియబడ్డు. ఇంకా నిర్మలం చేస్తాడు నీతోటి, నీకు భగవంతుడు ఆయన కంపెనీ నీకు ఎంపిక ఇస్తాడు అంటే నీ మనసు ఇంకా నిర్మలం చేస్తాడు, నిశ్చలం చేస్తాడు, ఏకాగ్రం చేస్తాడు. అయ్యా, అంటే నీ మనసుని ప్రతిష్టం చేస్తాడు స్ట్రాంగ్ మైండ్. కొంతమంది ఇంట్లో వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చేసినా అందరినీ పోయి చేసుకుంటారు. ఇప్పుడు పరామర్శలు కూడా అంతకే, ఎవరికైనా దుఃఖం వస్తే పరామర్శ ఎందుకంటే అందరిని ఊరుకొని ఊరుకొని బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండడం అలాగే ఏదో చెప్తుంటారు కదా. ఆ గురువు అనుగ్రహం ఎట్టిదంటే వాడు మనస్సుని పటిష్టం చేసి పడేస్తాడు. బయట వాడు సహనం లేకుండా హ్యాపీగా ఉంటాడు. బాగా గురువు ఇచ్చింది ఊసుకోండి ఆసుకోండి ఆసుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది దుఃఖం వచ్చిందనుకోండి, పాపం ఎవరో ఒకరు వాడి దగ్గరికి వెళ్ళి మనం బోట్లు పెట్టే దుఃఖాన్ని కొంచెం తగ్గిస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ 10 రోజులు వెళ్ళి మేము ఉన్నాం కదా, మేము ఉన్నాం కదా, మీకేం పర్వాలేదు, మీకు ఏం కాదు, 11 రోజులు వెళ్తే 12 రోజులు మర్చిపోతారు. అది పలకడం చూడకూడదు, పరవాడికి అది చుట్టాలు కూడా. ఆ 11 రోజులు ఏదో అదేనే సంఘానికి తెలిసి ఏదో వెళతారు, ఎందుకు మేము ఉన్నాం కదా, మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తాం, ఆ 10 రోజులు వెళతారు, తర్వాత పలకరించరు. అసలు ఇక్కడ ప్రేమ ఉంటే కదా, ఆప్యాయత ఉంటే కదా పలకరించరు. అసలు ఉదయంలో ప్రేమ లేనప్పుడు కౌగులించుకుంటూ వచ్చేది కాదు కదా, అది కౌగులించుకుంటే ప్రేమ రాదు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, గురువు ఇచ్చే అనుగ్రహాలు నీ మనస్సును పటిష్టం చేస్తాడు. నీ మనస్సుని అంటే నువ్వు ఇతరుల యొక్క సహాయం అక్కడ లేకుండా నువ్వు శాంతిగా ఉండేలాగ, నీకు సుఖంగా ఉండేలాగా అనుగ్రహిస్తాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి. ఇతరుల నీ ఇంట్లో వాళ్ళ సహాయం కూడా అక్కడ లేకుండా, సంఘం యొక్క సహాయం అక్కడ లేకుండా, నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు ఒక్కడే శాంతిగా ఉండేలాగా, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నువ్వు ఒక్కడే ఇండిపెండెంట్ గా నువ్వు ఒక్కడే, నీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అపజయం వచ్చినా పరాభవం వచ్చినా అవమానం వచ్చినా నువ్వు ఒక్కడే శాంతిగా సుఖంగా ఉండేటట్టు నీ మనస్సును అంటే పటిష్టం చేస్తాడు, నీ మనస్సును అంటే ఏకాగ్రం చేస్తాడు. అలా బాధ అనుభవిస్తున్నానని స్పృహ లేకుండా నీకు చేస్తాడు వాడు గురువు అంటున్నాడు. ఎందుకంటే ఏం కావాలి మీ గురువు చేసి ఎవరు చేస్తాడు, నీకు ధనవంతుడు చేస్తాడా, లేదా ముఖ్యమంత్రి చేస్తాడా, ఎవరు చేస్తాడు ఈ స్థితి గురువుకే సాధ్యం. నీ చుట్టాలతో సంబంధం లేకుండా, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధం లేకుండా, నీ చుట్టాలతో సంబంధం లేకుండా, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధం లేకుండా ఎంత దుఃఖం ఉన్నా, ఎంత నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, నీ దుఃఖాన్నంతా కూడా నీ అశాంతినంతా కూడా శాంతిగా, నీ దుఃఖాన్నంతా కూడా సుఖంగా ఒక మార్చగలిగిన వాడు గురువు ఒక్కడ మాత్రమే. ఆ శక్తిని గురివిస్తే మీరు ఊరుకోండి ఊరుకోండి చేదొద్దు చేదొద్దని ఎవరి చేత అనిపించుకోక్కర్లేకని మీరు స్వతంత్రంగా సుఖంగా ఉండగలరు. అది గురువుకే సాధ్యం. ఆ శక్తిని భార్యకి భర్త ఇవ్వలేడు, భర్తకి భార్య ఇవ్వలేడు, మీ నీరిష్టం నీరిష్టం కూడా ఇవ్వలేరు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో ఎవరి చేతి ప్రేమించబడుతున్నారో వాళ్ళు కూడా మళ్ళీ స్ట్రెంగ్త్ ఇవ్వలేరు, ఆ ఏకాగ్రత ఇవ్వలేరు, ఆ నిశ్చితం ఇవ్వలేరు, ఆ నిర్మలత్వం ఇవ్వలేరు, ఆ నిశ్చయత్వం ఇవ్వలేరు. ఆ మనస్సులంత స్ట్రాంగ్ మైండ్ వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ గా మార్చి ఆ స్ట్రాంగ్ మైండ్ నీకు లోచూపు కలగజేసేవాడు ఒక గురువు మాత్రమే. సహాయ సమాజం యొక్క సహాయ సహకారము అందించకుండా గురువుకి గురువు వాడికి ఆ భక్తులకి అంత ప్రతిష్ఠిత కలగజేసి అంత స్ట్రాంగ్నెస్ ఇచ్చి అంత ప్యూరిటీ ఇచ్చి వాడికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఒక గురువుకే సాధ్యం కానీ సమాజానికి సాధ్యం కాదు. సమాజం అంటే ఏంటో ఒక గుంపు. సమాజం సమాజం అంటే ఏమనుకో, 10 మంది మనుషులు కలిపితే గుంపు, గుంపే సమాజం. అది గురువుకే సాధ్యం. ఈ బంధువులు కూడా ఒకరినొకరు గౌరవించుకునే కదా, అని కృత్రిమ ఆర్టిఫిషియల్ రెస్పెక్ట్. అహంకారం మీద దేశం చేయ నిలబడదు. అహంకారం మీద దేశయ్య మాట్లాడే మాటలు కానీ, అహంకారం మీద దేశయ్య రాసే రాతలు కానీ ఏమి నిలబడవు. కాల ప్రభావం అన్ని కొట్టుకుపోతాయి. అసలు ఇంకోటి మన అహంభావాలు, మానవుడు అసలు అహంభావం మీద దేశయ్య బతుకుతున్నాడు. వీడు అహంభావం వాడు సంతృప్తిపరచుకోవడం, వాడు అహంభావాన్ని వీడు సంతృప్తిపరచుకోవడం, అంటే జీవితం అంటే అంతే. అలా అహంభావం మీద వాడు బేస్ అయ్యే బతుకుతున్నాడు మనిషి, వాడు ఆత్మజ్ఞానం అక్కర్లేదు, వాడు అహంభావం ముస్తాబు చేసుకుంటాడు సరిపోతుంది అంతే. అంటే నిన్ను మనసును పటిష్టం చేస్తాడు అంటే ఇతరులు సహాయ సహకారం లేకుండా, బోట్లు లేకుండా, కర్రలు లేకుండా, చేతుల్లో కర్రలు లేకుండా, చేతుల్లో బోట్లు లేకుండా, ఇతరుల యొక్క సపోర్ట్ అక్కర్ లేకుండా నీ అంతటి నువ్వు శాంతిగా సుఖంగా ఉండేటట్టు నేను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడమే కాదు, నీ మనసును అంతర్ముఖపరుస్తాడు, నీ మనసుకి అంతర్ముఖపరుస్తాడు, నీ బయట చూపు నీకు ఎలా ఉండాలో లోయ చూపు నేర్పుతాడు గురువు. అంతేకాదు, అంతే నువ్వు ధ్యానం చేయటం వల్ల ఏ పరిపక్వ స్థితి వస్తుందో, జపం చేయటం వల్ల ఏ పరిపక్వ స్థితి వస్తుందో, జప ధ్యానం వల్ల నువ్వు ఏ స్థితిని పొందుదాం అనుకుంటున్నావు, ఆ స్థితిని గురువు తన దయ వల్ల నీకు ప్రసాదిస్తాడు వాడు గురువు. నువ్వు ఊళ్ళంతా బాడిగే చేసుకుని ఏది సాధిందాం అనుకుంటున్నావు, నీ బట్ట కూడా నలక్కుండా గురువు నీకు అటువంటి గొప్ప స్థితిని నీకు ప్రసాదించగలడు వాడు గురువు. వాడు గురువు నీకు ప్రశాంతితనిస్తాడు, నీకు ఆత్మజ్ఞానం కలగజేస్తాడు, ప్రశాంతితనిస్తాడు. నీ జీవితంలో ఎప్పుడైనా మన జీవితంలో ఇంత శాంతిని మనం అనుభవించగల అనుభవించగలిగామా? ఇంత శాంతిని మనం ఎప్పుడైనా అనుభవిస్తామో ఊహించామా? అని జీవో నిన్ను నువ్వు చూసుకుని తన్మయత్వం కలిగిన స్థితిని ప్రసాదిస్తాడు వాడు గురువు. ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత, శరీరం చనిపోయిన తర్వాత వైకుంఠంలోకి వెళ్తే సుఖం ఉంటుంది అనుకున్నాం. సర్వసాధారణంగా వైష్ణవుడు ఏం చెప్తారంటే, మీరు వైకుంఠంలోకి వెళ్ళిపోయాక అక్కడేమో సుఖం ఉంటుందని, శివభక్తులు ఏం చెప్తారంటే మీరు కైలాసానికి వెళ్ళిపోయాక అక్కడ సుఖం ఉంటుందని చెప్తారు, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళండి అక్కడ సుఖపడవచ్చు అని చెప్తారు. అది కాదు అయ్యా, నీ శరీరం ఎక్కడ ఉండదు, నీ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడు ఈ పంచభూతాల మధ్యన, ఈ సంఘం మధ్యన, ఈ స్నేహితుల మధ్యన, విరోధుల మధ్యన, నేను గౌరవించే వాళ్ళ మధ్యన, నేను అగౌరవపరిచే వాళ్ళ మధ్యన, ఎంతమంది మధ్యలో ఎప్పుడైనా ఎంత శాంతి నా జీవితంలో అనుభవించగలిగానా అని నిన్ను చూసి ఆశ్చర్యం కలిగే శాంతి, నిన్ను చూసి ఆశ్చర్యం కలిగే ఆనందము, అది వైకుంఠంలో కలిగించే సుఖం, ఆ కైలాసంలో కలిగే నీకు సంతోషం, నీకు అనుభవంలో ఎటువంటి శాంతి నీకు అనుభవం, ఈ ఆత్మ శాంతి ముందు, ఆత్మసుఖం, ఆత్మసుఖం ముందు అవి లిప్త మాత్రంగా కనిపిస్తాయి. అది నిన్ను గురువు అనుగ్రహిస్తాడు, ఆ జ్ఞానంతో నిన్ను అలంకరిస్తాడు. అది గురువు, వాడు చేసి గురువు అది. ఊళ్ళంతా బాడీ చేసేసుకుని పొంది ఏది పొందుదాం అనుకుంటున్నావు, గురువు ఒక చూపుతోటి నేను అనుగ్రహించగల ఒక మాటతోటి అనుగ్రహించడం, ఆ కంటిని రెప్ప ఎలా అయితే కాపాడుతుందో అలా గురువు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు వాడు గురువు. గురువు లోపలే ఉన్నాడు, నిజమైన గురువు లోపలే ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడున్నాడు గురువు? కానీ గురువు బయట ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను సాటిస్ఫై చేయడం కోసం ఏదో కాళ్ళు చేస్తాడు, క్రిమి కోసం వస్తాడు. గురువు ఎక్కడున్నాడు? గురువు లోపలే ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు. కానీ మనకు లోపల ఏదో తెలియటం లేదు, అంతా బయటే ఉందనుకుంటున్నావు, నువ్వు శరీరం మాత్రం నీ శరీరానికి పరిమితం అయిపోతున్నావు, నీ శరీరం ఒకటే నిజం అనుకుంటున్నావు. అంటే గురువు కూడా ఏదో శరీరం కాళ్ళు చేతులు తొడుక్కుని నీ కోసం ఆ నరవేషం వేసుకుని, ఆ మానవ వేషం వేసుకుని నీ ఒక్కడ కోసం ఒక శరీరాన్ని ధరించి వస్తాడు అయ్యా. కానీ శరీరాన్ని ధరించి వచ్చినప్పటికీ వాడు ఏం చేస్తాడు? నిజమైన గురువు ఎక్కడ? నీకు బయట కనిపిస్తున్నాడా గురువు? బయట కనిపించే గురువు నిజమైన గురువు కాదు, లోపల ఉన్నవాడు నిజమైన గురువు. కానీ ఆ గురువుకి తెలిసి నిజమైన గురువు ఎక్కడున్నాడు? ఆ బయట గురువు ఏం చేస్తాడంటే, నేను లోపల గురువుకి, నేను లోపల గురువు దగ్గరికి పంపే వరకు నిన్ను మనస్సును అంతర్ముఖం చేస్తూ నిన్ను మధ్యలో విడిచిపెట్టాడు. పని మధ్యలో విడిచిపెట్టాడు, నిన్ను లోపల గెంటుకుంటూ చూసుకుంటూ పోతాడు బయట గురువు చేసే పని. అది ఎక్కడైతే నిజమైన గురువు ఉన్నాడో అక్కడికి నిన్ను ఎత్తుకుంటూ ఆ గెంటుకుంటూ పోతూ ఉంటాడు. అది నీకు తెలియకుండా చేస్తాడు. ఆ సర్జరీ నీకు ఆ ఆపరేషన్ చేసేటప్పుడు నీకు కొంచెం ముఖం కూడా నలకుండా చేసుకుంటూ పోతాడు వాడు గురువు. ఆ సర్జరీ అయిపోతూ ఉంటుంది, నీ ముఖం కూడా నలగనివ్వడు, నీ ముఖం కూడా నలగనివ్వడు వాడు గురువు. వాడు బయట ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావు. అంటే బయట ఉన్నాడనే భావం నీకు తొలగించడం కోసమే బయటకు వస్తాడు గురువు. లోపల గురువు బయటకు వస్తాడు నీ కోసం. అయితే వాడు చేసి ఆ బయట గురువు కూడా నిజం కాదని వాడికి తెలుసు. అయితే నిజమైన గురువు ఎక్కడున్నాడు? నిజమైన చైతన్యం ఎక్కడుందో, నిజమైన సుఖం ఎక్కడుందో, నేను చావు పుట్టుకుండే స్థితి ఎక్కడుందో, అక్కడికి తీసుకెళ్ళటం కోసం నవ్వుతాడు. అతన్ని కూడా వస్తాడు, నేను లాగుతూ ఉంటాడు, నిన్ను లాగుతూ ఉంటాడు, నేను లాగుతూ ఉంటాడు, మధ్య మధ్యలో లాగుతూ ఉంటాడు. ఎక్కడికి? బయటకు లాగడం, లోపలికి లాగుతాడు. నిన్ను లాగుతూ ఉంటాడు. ఎక్కడికి? అసూయలోకి లాగడం, అధర్మంలోకి లాగడం, కలకాలలోకి లాగడు, అశాంతిలోకి లాగడు. ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే నిజమైన గురువు ఉన్నాడు, ఎక్కడైతే ఎక్కడైతే అమృతత్వం ఉందో, అక్కడ నీకు తెలియదు. నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీతో తింటా ఉంటాడు, నీతో నడుస్తూ ఉంటాడు, నీతో కూర్చుంటూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. ఎక్కడైతే నిజమైన గురువు ఉన్నాడు, ఈ బయట గురువు లోపలికి మెట్టుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. ఆ వస్తువు ఎక్కడైంది అక్కడ వరకు, ఆ వస్తువు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లే వరకు నీ లోపల గుంజుకుంటూ ఉంటాడు. బయట గురువు బయట నుంచి నీ మెట్టుతాడు, లోపల గురువు లోపల గుంజుకుంటూ ఉంటాడు. బయట గురువు చేసే పని బయట చేస్తాడు, లోపల గురువు చేసే పని లోపల గురువు చేస్తాడు. వీరు వాడు ఒక్కడే సంగతి మనకి తెలియదు. వీడు వాడు ఒక్కడే. ఈ లోపల గురువు వేషం వేసుకు వచ్చాడు బయట. మనం అనుకుంటున్నాం అంటే బయట గురువు లోపల గురువు అనుకుంటాం, వాడు ఒక్కడే లోపల గురువు బయటకు వచ్చాడు. వీడు వాడు ఆ విషయం మనకి తెలియదు. ఆ విషయం మనం మరుపు పెడతాడు. మరుపు పెట్టి వీడు గెంటుతూ ఉంటాడు, అలా లాగుతూనే ఉంటాడు. ఆ లోపల గురువు ఆయన వైపుకి లాగుతూ ఉంటాడు. బయట గురువు లోపల గురువు దొరికి వెళ్ళటానికి లోపలికి నెట్టుతూ ఉంటాడు. నెట్టుతూ ఉంటాడు అయ్యా. అంచేత గురువు కృపల నిప్పు వేడి లేకుండదు, నిప్పు వేడి లేకుండా ఉండదు, గురువు దయ లేకుండా ఉండదు. నిప్పు వేడి, నిప్పు వేడి లేకుండా ఉండదు. గురువు నిప్పు అనేది వేడికి గుణం కాదు, దాని స్వభావం. అలాగే గురువుకి దయ అనేది గుణం కాదు, గుణానికి మళ్ళీ పోతుంది. దయ గురువు యొక్క గురువుకి దయ స్వభావం, అది నేచర్. నేను భీమవరం మీటింగ్ లో చెప్పాను, స్వభావం మార్చుకోవడం చాలా కష్టం. 100 లక్షలు డబ్బు సంపాదించవచ్చు, లేకపోతే 100 పదవులు చేయొచ్చు. మానవుడు తన స్వభావాన్ని మార్చుకోవడం కష్టం. అది గురువు అనుగ్రహం లేకపోతే మన స్వభావం మారిందా లేదో వదిలేయండి. గురువు యొక్క దయ లేకపోతే, సజ్జన సాంగత్యం లేకపోతే, పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యబలం లేకపోతే అసలు మన స్వభావాన్ని మార్చుకోవాలని తలంపు కూడా రాదు. కొంతమంది ఏమో వాళ్ళు వినరు, వాళ్ళు వినపోయినా పర్లేదు, పక్కన కూడా సరిగ్గా వినరు. రామకృష్ణ పరమహంస గారు నొలక మంచం మీద కూర్చొని బాధ చేసే పూర్వం నొలక మంచాలు పూంటే సోఫాలు వచ్చినాయి, కానీ ఆ నొలక మంచాల మీద కూర్చుని బాధ చేసేవారు. కొంతమందికి ఆ మాట పరమహంస గారు చెప్పిన మాటలు ఇష్టం లేక 10 మంది కలిసి వచ్చారనుకున్నారు, పక్కన ఢిల్లీ వరకు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. వాళ్ళు పక్కన ఢిల్లీ వరకు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే అది అమృతం, అది అమృత ప్రభావం, అది ఆస్వాదించడానికి. అప్పుడు రామకృష్ణ పరమహంస మాట అంటాడు, పేడలో పేడలో ఉండే అలవాటైన పురుగుని బంగారపు గిన్నెలో పెడితే ఉంటాయా? ఇది పక్క వాళ్ళు గిలితే ఉంటాడు, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. అప్పుడు రామకృష్ణ అంటాడు ఈ మాట, పేడలో ఉండే పురుగులకు బంగారపు గిన్నె చేయించి పేడలో ఉండే పేడలో ఉంటానికి అలవాటు పడిన పురుగులు తీసుకొచ్చి బంగారపు గిన్నెలో పెడితే ఉంటాయా? ఉండవు. అలా వీళ్ళు కూడా అంతే. బద్ధజీవులు వాళ్ళు. నువ్వు ఈ జన్మలో కాదు, మనకు బంధువులతోటి బంధువులతో సంబంధం తెగిపోతుంది. మన శరీరం సరిపోయాక బంధువులతో సంబంధం తెగిపోతుంది, మనకున్న ఆస్తితో సంబంధం తెగిపోతుంది, మనకి బ్యాంకులో మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటాయి అకౌంట్తో కూడా సంబంధం తెగిపోతుంది, స్నేహితులతో విరోధులతో సంబంధం తెగిపోతుంది. బతికున్న వాడికి స్నేహితులు విరోధులు, కానీ చచ్చిన వాడికి శవానికి విరోధులు అంటే స్నేహితులు అంటే స్నేహితులతో విరోధులతో సంబంధం తెగిపోతుంది, అందరితోటి సంబంధం తెగిపోతుంది, ఒక గురువుతో మటుకు సంబంధం తెగదు. వాడు గురువు ఏంటంటే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క, పులి నోట్లో ఉన్న మాంసపు మొక్కని ఆ మాంసపు మొక్కను మింగేస్తాం, కానీ ఆ మాంసపు మొక్కను బయట విడిచిపెట్టదు. ఒకసారి నువ్వు గురువు దయకి పాత్రుడైతే, ఒకసారి నువ్వు గురువు అనుగ్రహానికి పాత్రుడైతే, ఈ జన్మలో కాదు, నీ శరీరం ఏకాంబుడు చూసుకుని నీకు భూమి ఏ స్థితిని పొందాడు, ఏ స్థానాన్ని పొందాడు, ఏ అమృతానుభవాన్ని పొందాడు, వాడు నువ్వెక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఒక జంతు శరీరంలో ఉన్నా, మానవ శరీరంలో ఉన్నా, దేవతా శరీరంలో ఉన్నా, కనీసం పాము శరీరంలో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా, నిన్ను రక్షించడం కోసం నువ్వు ఏ జన్మలో ఉన్నా నీ కోడ నీకోసం అవసరమైన శరీరం ధరించి వచ్చి దీన్ని వెంటాడి ఆ తన పొందిన అనుభవాన్ని నీకు ప్రసాదిస్తాడు. వాడు గురు చనిపోయిన తర్వాత మనం చనిపోయిన వెంటనే అందరితోటి సంబంధాలు తెగిపోతే ఒక గురువుతో మనకు సంబంధం తెగదు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, ఆ దాంతో మనకు సంబంధం తెగదు, తెగే అవకాశం లేదు. పెరుమాళ్ళు అంటాడు భగవాన్, పెరుమాళ్ళు చనిపోయే రోజు దగ్గరకు వచ్చినాయి, ఓ భగవాన్ మీకు చాలా అపచారం చేశాను. ఎవరు పెరుమాళ్ళు అంటాడు భగవాన్ తండ్రి, మీకు చాలా అపచారం చేశాను. నీకు ఎంత అపచారం చేశానంటే నేను శరీరం చనిపోయాక నేను నరకానికి వెళ్ళిపోతానన్న సంగతి ఇప్పుడు తెలుస్తాను నాకు. నీకు ఎంత అపచారం చేశానో నీకు తెలియదు, నాకు తెలుసు భగవంతుడు పెరుమాళ్ళు అంటాడు చివరి రోజుల్లో. నీకు నేను ఎంత అపచారం చేశానో నీకు తెలియదు, నాకు తెలుసు నీకెంత అపచారం చేశాను, కానీ నేను శరీరం చనిపోయాక నేను నరకానికి వెళుతున్నానని నిర్ణయం నాకు వస్తుంది అంటాడు. ఎవరు పెరుమాళ్ళు అంటాడు. అప్పుడు భగవాన్ అంటాడు, నువ్వు చేసిన చెడ్డనే జ్ఞాపకం పెట్టుకోను, నువ్వు చేసిన మంచినే జ్ఞాపకం పెట్టుకుంటాను. పెరుమాళ్ళు పెరుమాళ్ళు చెయ్యల పైకొచ్చి చెప్తారు భగవాన్, పెరుమాళ్ళు పెరుమాళ్ళు నిజంగా నువ్వు అన్నట్టు నువ్వే కనుక నరకానికి పెడితే నీకోసం నేను నరకంలోకి వస్తాను. పెరుమాళ్ళు నువ్వు నాకు చేసిన చెడ్డ నేను మర్చి నేను జ్ఞాపకం పెట్టుకోను, మంచివాడు లక్షణం అది విష్ణు దాకా అక్కడే మంచి. నువ్వు చేసిన మంచినే జ్ఞాపకం పెట్టుకుంటాను, నువ్వు చేసిన నాకు చేసిన చెడ్డనే జ్ఞాపకం పెట్టుకోను, కానీ పెరుమాళ్ళు నువ్వు నరకానికి వెళతానంటున్నావు, నిజంగా నువ్వు నరకానికి వెళితే నీకోసం నిన్ను ఉద్ధరించడం కోసం నేను కూడా నరకానికి నీకు ఒక్కడి కోసం నేను వస్తాను. పెరుమాళ్ళు నీకు లేని స్వర్గం నాకెందుకు, నీకు లేని మోక్షం నాకెందుకు, నీకోసం నేను కూడా నరకానికి వస్తాను పెరుమాళ్ళు అంటాడు భగవాన్. దయ లేకుండా ఏ గురువు ఉండడు, నీకోసం నీ ఒక్కడి కోసం నరకానికి వస్తాడు. అంటే గురువుతో సంబంధం మనకి తగదు. శరీరం పోయిన తర్వాత కూడా శరీరం ఎంచతంటే అజ్ఞానం నశించే వరకు, జీవలక్షణాలు నశించే వరకు, జీవుడు నశించే వరకు, మనస్సు నశించే వరకు ఆత్మజ్ఞానం కలగదు. నీకు అర్థమవుతుంది, శరీరం చనిపోయినప్పుడు జీవుడు చావడు, ఆ జీవలక్షణాలు పోతే అప్పుడు జీవుడు చనిపోతాడు. ఆ జీవుడు చనిపోతేనే కానీ వాడు అమృతానుభవం కలగదు. జీవుడు ప్రయాణం చేస్తా ఉంటాడు, గురువు చూసుకుంటా ఉంటాడు, ఆ జీవుడు ఎక్కడెళ్ళాడు మరి ఎక్కడ దేహం ధరించాడు అని వాడే చూసుకుంటూ ఉంటాడు. అంటే ఆ గురువు అడ్రస్ మనకి తెలియకపోయినా మా అడ్రస్ చూసుకుంటూ ఉంటాడు, వచ్చి మన అడ్రస్ దగ్గరికి వచ్చేస్తాడు మనం ఉద్ధరించడానికి. వాడు గురువు. మనం ఏ లోకంలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఏ రూపంలో ఉన్నాం కూడా చూసుకుంటాడు, చూసుకుంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనతోటి మాట్లాడుతూ ఉంటాడు, మనతో అన్నం తింటూ ఉంటాడు. ఒక ఆయన మీద మనకు ప్రేమ లేదనుకోండి, ఆయన మీద మనకు ప్రేమ కలగ చేసుకుంటాడు వాడు గురువు. వాడు నచ్చలేదనుకోండి మనకు వాడి మీద నచ్చేటట్టు చూసుకుంటాడు. గురువుకి అవసరం లేకపోయినా ఆ పరిచయం చేసుకోవడానికి మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడలేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, అక్కడ నేను ఉన్నాను అంటాడు. ఎవరితో రాంగన్ తోటి భగవాన్ అంటాడు. ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ ఆలోచనలు లేవు, ఎక్కడ ఊహలు లేవు, అక్కడ నేను ఉన్నాను రంగన్ అంటాడు భగవాన్. అప్పుడు వెంటనే రంగన్ అంటాడు, నీకు మాటలతో పని లేదు, నీకు మాటలు ఎక్కడ మాటలు లేవు అక్కడ ఉన్నావు అంటున్నావు, నీకు మాటలతో పని లేదు అంటున్నావు, మరి నాతోటి మాట్లాడవలసిన పని నీకేం వచ్చింది అంటాడు రంగన్. ఎక్కడ మాటలు లేవో అక్కడ నేను ఉన్నానని నువ్వు చెబుతున్నావు, మాటలతో నీకు పని లేదని చెబుతున్నావు, మరి నాతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడాల్సిన పని నీకేమొచ్చింది అని రంగన్ అడిగితే భగవాన్ చెప్తారు, ఇట్ అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెర్సీ. ఒక దైవలు మాట్లాడుతున్నాక నీతో పని నేను మాట్లాడుతున్నా. ప్రతి గురువు కూడా కరుణాస్వరూపుడే. యేసుక్రీస్తు కరుణాస్వరూపుడు, గౌతమ బుద్ధుడు కరుణాస్వరూపుడు, రామకృష్ణుడు కరుణాస్వరూపుడు, కరుణాస్వరూపుడు స్వామీజీ కరుణాస్వరూపుడు. లాస్ట్ యేసులో వివేకానంద అంటాడు, నాకిప్పుడు మోక్షంతో పని లేదు, నాకు మోక్షానికి తొందర లేదు, ఈ భారతదేశంలో కనీసం ఒక్క మనిషి ఆకలితో బాధపడతా అంటే, మనిషే కాదు ఒక కుక్క ఆకలితో బాధపడతా అంటే, ఆ కుక్క యొక్క ఆకలిని ఆ మనిషి యొక్క ఆకలిని తీర్చడానికి సామాన్య మానవుడిగా నాకు జన్మ ఇవ్వి ఓ సర్వేశ్వరుడు ఓ పరమేశ్వరుడు వివేకానంద ప్రారంభిస్తాడు. వాడు స్వామీజీ నాకు నేను మోక్షానికి తొందరపడటం లేదు, నేను మోక్షానికి తొందరపడటం లేదు, మోక్షం తొందర ఎప్పుడు వచ్చేస్తుందో కోరికతోటి కూడా లేదు. ఈ భారతదేశంలో ది సాయిల్ ఆఫ్ ఇండియా ఇస్ మై హైయెస్ట్ హెవెన్. ఈ భారతదేశమే నాకు స్వర్గం, ఈ భూమే నాకు స్వర్గం. ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి బూర్లు తింటానికి నేనే కంగారు పడటం లేదు. ఈ భారతదేశంలో కనీసం ఒక మనిషి కాదు ఒక కుక్క ఆకలితో బాధపడతానంటే ఆకలి తీర్చడానికి సామాన్యమైన జన్మనే నాకు ఇయ్యని ఓ సర్వేశ్వరుని చివరి రోజుల్లో స్వామిజీ ప్రార్థిస్తాడు. వాడు వివేకానంద కంటే తెలియని వాళ్ళని లక్షల మంది ఉన్నారు ఈ భారతదేశంలో. వివేకానంద కంటే బాగా చదువుకున్నాడు కొన్ని లక్షల మంది ఈ భారతదేశంలో ఉన్నారు. వివేకానంద కంటే సూక్ష్మ బుద్ధి ఉన్నాడు ఇలా కొన్ని లక్షల మంది ఈ భారతదేశంలో ఉన్నారు. కానీ వివేకానంద కొన్ని పేరు ఇండియాలో వేసేందుకు లేదు కారణం, ఆయన ఉండడమే కారణం, అది గుర్తుపెట్టుకోండి. కుయుక్తుల వల్ల, ఈ కుతంత్రాల వల్ల, కుచేష్టల వల్ల ఎవరు సమాజం అటువంటి వాళ్ళు సమాజం ఎప్పుడు గౌరవించదు. వివేకానంద కంటే తెలియని వాడు, వివేకానంద కంటే మేధావులు, వీరే వివేకానంద కంటే పెద్ద పెద్ద ఆరేటర్స్, వివేకానంద కంటే పెద్ద పెద్ద స్పీకర్స్, వివేకానంద కంటే పెద్ద రైటర్స్ కూడా వివేకానందకి ఈరోజు నమస్కరిస్తున్నారంటే దానికి కారణం ఒకటే, ఆయన హృదయం కారణం. అందుకే అంతకంటే తెలియని వాడు ఈ దేశంలో లేరని కాదు. అసలు ఇంకోటి, ఒక మనిషి యొక్క విలువ గుర్తించడానికి మనలో కూడా ఎంతో కొంత విలువ ఉండాలి. ఒక మనిషి యొక్క విలువ గుర్తించడానికి మనలో కూడా ఎంత కొంత విలువ ఉంటే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఒకసారి నెహ్రూ రాజాజీ మాట్లాడుతున్నారు మెడ్రాస్ మెరీనా బీచ్ లో. మెడ్రాస్ మెరీనా బీచ్ లో పూర్వం మెడ్రాస్ లో మెరీనా బీచ్ లో సముద్రం ఒడ్డు మీటింగ్ లో పెట్టేవారు. ఒకసారి జనరల్ మాట్లాడుతున్న మిస్టర్ రాజాజీ, ఇది నాటి ఓటర్, ఈజ్ వైజర్ గానే, ఆచార్యవాడు నాకంటే పెద్దవాడే కాదు వయసులో, నాకంటే ముసలివాడే కాదు, నాకంటే తెలియని వాడు సంగతి నాకు తెలుసు. ఈ నాటి ఓల్డర్, ఈజ్ వైజర్ గానే, నాకంటే వయసులో పెద్దవాడు మాత్రమే కాదు. నెహ్రూ గారిని మాట్లాడే విన్నా, ఈ నాటంలో వాళ్ళర్, మిస్టర్ ఆచారి, మిస్టర్ రాజాజీ, ఈ నాటంలో వాళ్ళర్, ఇది వైజర్ గానే, నాకంటే పెద్దవాడు మాత్రమే కాదు, నాకంటే ముసలివాడు మాత్రమే కాదు, నాకంటే ముసలివాడు మాత్రమే కాదు, నాకంటే తెలివైన వాడు, నాకంటే బుద్ధిమంతుడు నాకు తెలుసు, నాకంటే ఆయనే బుద్ధిమంతుడు, నాకంటే ఆయనే తెలివైన వాడు, నాకంటే పెద్దవాడు మాత్రమే కాదు, నాకంటే బుద్ధిమంతుడు, నాకంటే తెలివైన వాడు, ఇది వైజర్ డాన్ నాయి. అసలు ఇంకో మనిషి ఒక విలువ, ఒక మనిషి యొక్క విలువ గుర్తించడానికి మనకు ఏదైనా విలువ ఉంటా విలువ తెలుస్తుంది. అసలు మనకు లోపల ఏదైనా ఉంటా మనిషి విలువ తెలుస్తుంది, కానీ లోపల తెలియదు. మనలో లేదు ఏం కనపడదు. వాళ్ళు ఏదైనా ఐశ్వర్ లోపల వైభవం ఉన్నా మనలో వైభవం లేనప్పుడు ఆ వైభవాన్ని ఎవరి చోట్ల చూడలేరు. ఈ మాంస నేత్రాలతో మనం చూడలేం, మాంసం తోటి తయారు చేయబడిన కళ్ళతో లోపల వైభవాన్ని చూడలేదు. ఆ ఉండతనం ఉండాలి, ఆ మనస్సు ఉండాలి, ఆ చైతన్య భావం లోపల ఉండాలి, లేదా ఐశ్వర్యం తెలియదు. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు పోయినే రాజగోపాలాచారి అప్పుడు బతుకున్నాడు. అప్పుడు రాజాజీ అంటాడు, నాకంటే 12 సంవత్సరాలు చిన్నవాడే, నాకంటే 12 సంవత్సరాలు చిన్నవాడు, కానీ ఒక మట్టి నాకు స్పష్టంగా తెలుసు, నాకంటే దేశానికి ఆయన ఎక్కువ అవసరం సంగతి నాకు తెలుసు. ఎక్స్ప్రెషన్ చూడండి, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. నాకంటే వయసులో 12 సంవత్సరాలు చిన్నవాడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. కానీ నాకంటే భారతదేశానికి ఆయన ఎక్కువ అవసరమైన సంగతి నాకు తెలుసు. ఈ భారతదేశాన్ని సమాఖ్యంగా ఉంచడానికి నా అవసరం కంటే ఆయన అవసరం దేశానికి ఉందని కూడా నాకు తెలుసు. ఆ మాత్రం తెలియని వాడు మాత్రం నేను కాదు. రాజకీయంగానే ఇక ఉపయోగం ఉండొచ్చు, కానీ ఆయన అవునొచ్చి మరి నేను తెలియని వాడు కాదు. ఆయన నేను కూడా ఒకే గురువు దగ్గర ట్రైనింగ్ అయ్యాను, అది కూడా నేను మర్చిపోవటం లేదు. ఆ గురువే బాపూజీ. ఆయనకి నాకు రాజకీయంగా అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆయన నేను ఒకే గురువు దగ్గర ట్రైనింగ్ అయ్యాను. ఆ గురువే బాపూజీ. మాస్టర్ ఒకడే, నా ఇద్దరికి యజమాని ఒకడే, నా ఇద్దరికి యజమాని ఒకడే, మాస్టర్ ఒకడే. అంటే నువ్వు నీకు ఎంతకాలమైతే దేహాభిమానం ఉందో నీ అస్తిత్వానికి దేహానికే పరిమితం చేసుకుంటున్నావు. నీ ఉనికిని, నీ అస్తిత్వాన్ని కేవలం ఒక శవానికి, ఒక దేహానికి ఎప్పుడైతే నువ్వు పరిమితం చేసుకున్నావు, అంతకాలం కూడా గురువు నీకోసం దేహం ధరించి వస్తాం. ఆయన కూడా ఒక దేహాన్ని కల్పించుకుని నీకోసం, ఒక దేహాన్ని కల్పించుకుని నీకోసం వస్తా ఉంటాడు. అంటే నీకు ఎంతకాలం అయితే ఒక దేహం గల గురువు అవసరము, ఎంతకాలమైతే లోపల నుంచి అనుగ్రహించినప్పుడు, లోపల నుంచి నిన్ను అనుగ్రహిస్తే చాలు నువ్వు బాగుపడిపోతావు అనుకున్నప్పుడు నేను ఇంక దేహం ధరించరాడు. లోపల నుంచి అనుగ్రహిస్తాడు, లోపలికే తీసుకుపోతాడు. కానీ నీకు దేహాభిమానం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ దేహబుద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ పరమాత్మ భావం లేనప్పుడు, కేవలం దేహభావంలో ఉన్నంతకాలం నువ్వు ఉన్నప్పుడు ఆయన కూడా నీ కోసం దేహం ధరించి వస్తాడు. ఆ దేహం ఆయనకు అవసరం లేకపోయినా అంతకంటే కంపాషన్ ఏముంటుంది? ఆయనకి దేహంతో ఎట్టి పని లేదు, ఆయనకి ఆ దేహంతో ఎట్టి పని లేదు. అయితే దేహంలో ఉన్నప్పుడు కూడా ఆయన దేహం వస్తున్న కాదన్న సంగతి ఆయనకి తెలుస్తూ ఉంటుంది. కానీ నీకు దేహం ఒక దేహం లేని గురువు, ఒక దేహం లేని గురువుకు దేహం లేని గురువు, ఒక దేహం ఉన్న గురువు నీకు అవసరమైనప్పుడు, ఎంతకాలం అయితే దేహం ఉన్న గురువు నీకు అవసరమైనప్పుడు ఆయన అవసరమని అనుకుంటూ ఉంటాడు, అంతకాలం కూడా ఒక దేహాన్ని ధరించి నీ కోసం వస్తాడు. అజ్ఞానంతో నీకున్న తాలాత్యాన్ని తొలగిస్తాడు, నువ్వు కాని విషయాలతో నీకున్న తాలాత్యాన్ని తొలగిస్తాడు, విషయచింతను తగ్గిస్తూ ఉంటాడు, ఆత్మచింతను పెంచుతూ ఉంటాడు, దేహభావన తగ్గిస్తూ ఉంటాడు, పరమాత్మ భావన పెంచుతూ ఉంటాడు, నీ కూడా నడుస్తూనే ఉంటాడు, నీ చోటు చల్లగా ఉంటాడు. ఆత్మ తప్ప ఇంకేమీ లేదు, ఉన్నదంతా ఒకటి అని అనుభవానికి వచ్చే వరకు నువ్వు వెంటాడతాడు వాడు గురువు. ఆ వన్నెస్ వచ్చే వరకు నీ కోసం వెంటాడతాడు. ఆ వన్నెస్ అనుభవం నీకు ఉన్నది ఒకటే, అది నీకు అనుభవం వచ్చే వరకు అది నీకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా వెంటాడుతూ ఉంటాడు. ఒకవేళ నీకు ప్రేమ లేదనుకో, ఆయన మీద నీకు ప్రేమ లేదనుకో, ఆయన మీద నీకు ఇష్టం కలగటం లేదనుకో, ఆ ప్రేమ నువ్వు ఎసరించుకున్నప్పటికీ ఆయన ఆ ప్రేమ నీలో కలగజేసుకుంటాడు, ఆ ఇష్టాన్ని కలగజేసుకుంటాడు, ఆ తరింపజేసే వరకు నీ కూడా వెంటాడుతూ ఉంటాడు వాడి గురువు. ఒక్కసారి ఏదో మాటల సందర్భంలో ఒక మాట జారారు భగవాన్, అది బహుశా ఏం చెప్పాలని చెప్పండ్రు, మనం కూడా ఇప్పుడు నడుస్తుంది కాదు జారతాం. అలా ఒకసారి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒకసారి మాట కూడా జారుతా ఉంటాం. జాగ్రత్తగా మాట్లాడాలనుకుంటాం, ఒబ్బుడిగా మాట్లాడాలనుకుంటాం, కానీ మధ్య రోజులో మాట జారుతాం. అలాగే కూడా శరీరం కూడా అంతే, ఒకసారి మనం బాగా జాగ్రత్తగా నడవాలనుకుంటాం, ఒకసారి కాలు జారుతా ఉంటుంది, జాగ్రత్తగానే ఉంటాం. అలాగే మాట కూడా ఒకసారి నిద్ర గారు కూడా ఇప్పుడు పొరపాటుగా మాట్లాడితే వెంటనే ఆయన సారీ అని చెప్పేశాడు. మనం సారీ అని చెప్పాం, మనకు అహంకారం ఎక్కడ దెబ్బతగుతుందని. అది ఇక్కడ భగవాన్ ఒకసారి ఒక మాట మాడు, ఒకసారి భగవాన్ ఏదో మాట్లాడుతున్నాడు. మనం ఎవడైనా ఒకసారి ఈ గేటు దగ్గరికి వచ్చి అర్పించుకున్నాడు, చెయ్యి ఎక్కడికెక్కడ తిరిగి నచ్చేవరకు ఈ గేటు దగ్గరికి వస్తే ఇక్కడ వాడు తరించడు. ఒకసారి ఈ గుమ్మాలోకి వచ్చి భగవాన్ ఈ మాట అంటారు, ఒకసారి ఈ గుమ్మాలోకి వచ్చి వాడు నన్ను అర్పించుకెళ్ళిపోతే వాడు ఎక్కడికెక్కడికి తిరిగి వెళ్ళినా చివరికి ఈ గుమ్మాలోకి వస్తే కానీ వాడు తరించడు. అది ఏ లోకంలో కానీ ఇక్కడికి రావాల్సిందే చివరికి. ఒక్కసారి ఇక్కడ అర్పించుకుని వెళ్ళాక వాడు ఇష్టం లేదు ఎక్కడికెక్కడికి వెళ్ళినా, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ వాడు తరించే అవకాశం లేదు. ఎలాగున్నావో గురువు కూడా అలా ఉన్నాడని ఊహించుకుంటావు. నువ్వు దేహమాత్రుడు అని చెప్పి గురువు కూడా దేహమాత్రుడు అనుకుంటావు. నీకు అసూయ ఉంటే గురువు కూడా అసూయ ఉందనుకుంటావు. నీ కోపం ఉంటే గురువు కూడా ఆ కోపం ఉందనుకుంటావు. ఇంకా మనలో గురువు ఇతరులో కనిపిస్తుంది, కానీ మనలో లేనిది ఇతరులో కనపడదు. ఒకసారి పట్టాభిషేకరావు గారు అన్నారు, ఏమన్నారంటే ఆంధ్ర బ్యాంకు స్థాపకుడు, వ్యవస్థాపకుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు, తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్ రాశారు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాసినాడు పట్టాభిషేకరావు. పట్టాభిషేకరావు గారు మాట అన్నారు, మేము గాంధీ గారితో తిరిగాం, గాంధీ గారితో కలిసి జైలుకి వెళ్ళాం, గాంధీ గారితో కష్టాలు పడ్డాం, కానీ గాంధీ గారు ఎక్కడున్నాడో మేము ఎక్కడున్నాడో తెలియని వాడని కాదు. మేము దేవుళ్ళు రాత్రులు దేవుళ్ళు ఊరేగిస్తూ ఉంటారు, ఏ ఊరు కావాలి దేవుళ్ళు ఊరేగిస్తూ ఉంటారు. ఆ ఊరేగించేటప్పుడు కొంతమంది దిగుటీడు పట్టుకుని తిరుగుతూ ఉంటారు దేవుళ్ళు బాగా మనకు కనపడటం కోసం. దేవుడు ఊరేగితంటే కొంత దిగుటీలు పట్టుకుని ఊరేగుతారు కొంతమంది, అంటే ప్రతి ఇంటికే దేవుడు ఆగుతాడు లోపల ఉన్న వాడు చూడటం కోసం ఆ దిగుటీలు పట్టుకుంటారు. అలా గాంధీ గారి దగ్గర మేము ఉన్నప్పుడు మీరు దివిటీలు అనే సంగతి మాకు తెలుసు. గాంధీ మేము గాంధీ గారిని కాదు, మేము గాంధీ గారిని కాదు, గాంధీ గారిని మీకు చూపించే దివిటీలు లాంటి వాడు ఏమన్నాడు పట్టాడు. ఇప్పుడు ఎలా ఉందంటే కొంతకాలం తిరిగి గాంధీ గారు నాకంటే తక్కువ అంటున్నారు. పట్టాభిషేకరావు గారు అన్నారు, మేము గాంధీ గారు కూడా తిరిగాం, కానీ మా అంతస్తు మాకు తెలుసు, మా అంతస్తు మాకు తెలుసు. ఆవిడ దేవుడు ఊరేదేప్పుడు జింటీలు ఎందుకు పట్టుకుంటారంటే దేవుడు బాగా కనపట్టాలని పట్టుకుంటారు జింటీలు. అంటే దేవుడు కనిపించకుండా చేయటం కోసం కాదు, జింటీలు పట్టుకోవటం దేవుడు కనిపించడం కోసం. అంటే నీకు గాంధీ గారిని చూపిస్తున్నాం, డ్యూటీలు డ్యూటీలుగా నీకు ఉపయోగపడుతున్నాం, అంతేగాని నీ గాంధీ గారిని మీకు చెప్పటం లేదని నడపట్ట. గాంధీ గాంధీ ఆ ఛాయ ఎక్కడ వస్తుంది వీళ్ళకి? ఒక గడ్డి పెరుగుతో సమానమైన ప్రాణాన్ని విడిచిపెట్టగలడు. డూ ఆర్ డై. ఆయన ఇంటికాడ రోజు చెప్పేది వాడు పోరాటంలో, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాం మీకు తెలియదని చెప్పాడు. అంటే తన ప్రాణాన్ని ఒక మంచి తన ఒక మంచి కోసం తన ప్రాణాన్ని గడ్డి పెరగతో గడ్డి పెరగతో సమానం విడిచిపెట్టగలడు వాడు బాపు. ఆచార్య కృపలాణి గారు సరదా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఆచార్య కృపలాణి గారికి గాంధీ గారి భాష స్నేహితులు. కృపలాణి అంతా ఉండేవాడు. గాంధీ గారి కంటే నేను ఎక్కువ చదువుకున్నాను, గాంధీ గారి కంటే ఎక్కువ కావాలి నేను ఉద్యోగం చేశాను, ఇవన్నీ నిజమే. కానీ గాంధీ గారు హృదయం మటుకు నాకు ఇంకా రాలేదు అది కృపలాణి అంటాడు. గాంధీ గారి మెట్రికులేషన్ చదివాను, నేను 10 MLA చదివాను, వారు కృపలాణి అనేవాడు. గాంధీ గారి కంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాను, యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశాను, అదంతా కలిగితే గాంధీ గారి హృదయం మటుకు నాకు ఇంకా రాలేదు. ఇంకోటి మీకు రాజకీయ రంగంలో మీరు అనుభవం కోసం చెప్తున్నాను, మనలో ఉన్నది ఇతరులకు కనిపిస్తున్నాను. రాజకీయ రంగంలో సుభాష్ చంద్రబోస్ గారికి మహాత్మా గాంధీ గారికి ఇద్దరికి పడేది కాదు. అంటే భారతదేశానికి స్వతంత్రం ఎలా రావాలంటే గాంధీ గారి 1 సత్యం, 2 అహింస, 2 విడిచిపెట్టకూడదని చెప్పారు గాంధీ గారు. అహింసా మార్గంలో స్వరాజ్యం రాదు, హింసా మార్గంలోనే స్వరాజ్యం వస్తుందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పారు. వాళ్ళిద్దరికి పడేది కాదు రాయి, అంటే వ్యక్తిగతంగా కాదు, అది రాయి. భారతదేశానికి స్వాతంత్రం ఎలా తీసుకురావాలనుకున్నప్పుడు పడేది కాదు. ఇప్పుడు గాంధీ గారిని మనం జాతి పితని పిలుస్తున్నాం. గాంధీ గారిని ఏమని పిలుస్తున్నాం? ఫాదర్ ఆఫ్ ది నేషన్. మీరు ఒకటి మర్చిపోకండి, ఇక అవునచ్చి ఎక్కడ ఉంది? ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉన్నా హృదయాన్ని గుర్తించడానికి ఇక్కడ హృదయం ఉండాలి. గాంధీ గారిని మొట్టమొదటి జాతి పిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచింది సర్దార్ పటేల్ గారు కాదు, బాబు రాజేంద్ర ప్రసాద్ కాదు, పక్కన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాదు, మొట్టమొదటి రాజకీయంగా విరోధంగా ఉన్న సుభాష్ చంద్రబోసే మొట్టమొదటి ఫాదర్ ఆఫ్ ది నేషన్ బాపూజీ అని చెప్పినాడు బోస్. ఇది ఎవరికి అర్థం కాదు మీతో చాలా. ఒక విరోధి చర్చ చెప్పించుకున్నాడు వాడు బాపూజీ. రాజకీయంగా పచ్చగడ్డేస్తే మండిపోయి లేదు, రాజకీయంగా వ్యక్తిగతంగా కాదు. అటువంటి సుభాష్ చంద్రబోస్ ఆయన హృదయంలో కూడా గొప్పతనం, కానీ ఈ దేశానికి జాతికి ఈ జాతికి పితవుడు అంటే బాపూజీ అని చెప్పింది మొట్టమొదటి నెహ్రూ కాదు, రాజేంద్ర ప్రసాద్ కాదు, పటేల్ కాదు, లేదా గాంధీ గారు కూడా చెప్పింది హనీయే కాదు, మొట్టమొదటి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నమాట సుభాష్ చంద్రబోస్ నోటంతో వచ్చింది వాడు బోస్. అంటే వాడు శత్రువు వస్తున్నాడు, ఔన్నత్యం గుర్తిస్తున్నాడు, అది మర్చిపోకూడదు మనం. అంటే మన హృదయంలో లేనిది ఎవరివాడి హృదయంలో ఔన్నత్యం అనేది గుర్తించలేము మనం. మన చేత కాదు లేదు, మనం ఏం చేస్తాం మనం? ఒక తోడేల్ని గురువు కింద మీరు తయారు చేయలేరు, తోడేలు వేషాలు చేయగలరు. ఒక గురువుకి ఒక తోడేలు తీసుకొచ్చేవాడిని గురువు చేయలేరు మీరు. మీరు మహా చేస్తే అని గురువు వేషం వేయించగలరు. తోడేలు గురువు అడుగుతాడు, తోడేలు తోడేలే గురువు గురువే. మీరు మహా చేస్తే ఏం చేస్తారో తోడేళ్ళు గురువు వేషం వేయిస్తారు. అందుకని మీరు చేసింది ఏం లేదు, కూడా లక్ష్మణులు ఉన్నాక తోడేలు 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 గురువు ఎలా అవుతుంది? మీరు మహా చేస్తే గురువు వేషం వేయిస్తారు తోడేలు చేత. అందుకంటే చేసింది ఏం లేదు. రమణ మహర్షి గారిని మనం అందరం తయారు చేస్తే గురువు అవ్వలేదు. ఆయనకున్న ఆయన ఈశ్వరుడు అనుగ్రహించాడు జ్ఞానం తోటి, అందుకు గురువు అయ్యాడు. అందుకే మనం అందరం ఓట్లు వేసి ఆయన గురువు చేయలేదు. భగవంతుడు ఆయన అనుగ్రహించాడు గురువు అయ్యాడు అంటే, అంతేగాని మన వల్ల ఆయన ఏం అవ్వలేదు. మనందరం ఓట్లు వేయలేదని గురువు చేయటానికి అది చిన్న విషయాలు కూడా మనకు అర్థం కావటం లేదు. చిన్న చిన్న స్వల్ప విషయాలు అల్ప విషయాలు కూడా మనకు అర్థం కావటం లేదు. అయితే నువ్వు ఎలాగున్నావు, నువ్వు దేహ మాత్రుడిగా ఉన్నావు అంటే గురువును కూడా ఏం చేస్తావు, దేహ మాత్రుడి అనుకుంటావు. గురువును కూడా ఎలా ఏమనుకుంటావు, నువ్వు దేహ మాత్రుడిని అనుకుంటావు. అయ్యా అతనికి నీకు దేహం ఉంది కాబట్టి ఆయన కూడా దేహం ఉందనుకుంటావు. నీకే గుణం ఉందో దేవుడికి కూడా గురువుకి కూడా అదే గుణం ఉందనుకుంటావు. సర్వాంతర్యామైన భగవంతుడే వాడు కూడా నీలాగే దేహ మాత్రుడు అనుకుంటావు. ఎవరిని? గురువును కూడా. వాడు నీ ఆత్మలకి ఆత్మని సంగతినికి తెలియదు. గురువుని ఆత్మలకు ఆత్మే గురువు రూపాయలు శరీరం ధరించి వచ్చాడని నీకు తెలియదు. సర్వంతుడే ఆయన భగవంతుడే. నీకు ముముక్షత్వం ఉంటే, ఆ మోక్ష కాంక్ష ఉంటే, జ్ఞాన పిపాసు ఉంటే, కొంతమందికి జ్ఞాన పిపాసు ఉండదు. ఆత్మజ్ఞాన సముపార్జనకి వాళ్ళు ప్రపంచం యొక్క అంచుల దాకా వెళతారు. పిపాసు ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. బాగుపడు అని ఏమన్నా మనం ఆపిచేయలేం. వాడు ఎలాగైనా బాగు, ఏ రకమైన వాడు బాగుపడతామో చూస్తూ ఉంటాడు. పాడైపోయాడు ఏం చేస్తాడు, ఎన్ని రకాలు పాడైపోవాలి, ఎన్ని రకాలుగా పాడవాలి, అన్ని రకాలు ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు పాడైపోయేవాడు. బాగుపడేవాడు ఏం చేస్తాడు, ఎన్ని రకాలుగా బాగుపడాలి, అన్ని రకాలు బాగుపడతానే ఉంటాడు. ఇది బాగా అర్థం చేసుకోండాడు. ఇక్కడ చెప్తాడు సర్వంతుడు ఏమైనా భగవంతుడే, సర్వంతుడు ఏమైనా భగవంతుడే. నీకు నిజంగా జ్ఞానం సంపాదించాలని జిజ్ఞాస ఉంటే అరిన గిరికి జ్ఞానగిరి అని పేరు. అది అరిన ఆ కొండకే జ్ఞానగిరి అది. అరిణగిరి కాదు, జ్ఞానగిరి. దాన్ని స్మరిస్తే చాలు మీకు జ్ఞానం రావటానికి. అది సహజమైన కొండ, కృత్రిమైన కొండ కాదు, మనుషుల చేత నిర్మింపబడినటువంటి కొండ కాదు. అది జ్ఞానగిరి. అదేమిటది? ఆ జ్ఞానగిరి. అరుణాచలం వైభవం భగవానికి తెలిసాక 6 వారాలు ఆయన మధురైలో ఉన్నాడు. ఆయనకి అరుణాచలం యొక్క అరుణాచలానికి ఆయనకున్న అనుబంధం కానీ, అరుణాచలం మీద ఆయనకున్న ప్రేమ కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ హర్షులు ఇవ్వలేదు. అంత సీక్రెట్ గా పెట్టుకున్నాడు. రాబో అరుణాచలం ఇంకో 6 వారాలకైనా మధురై విడిచిపెట్టి అరుణాచలం వస్తాడనగా, అరుణాచలం అరుణాచలాన్ని ఎవడో బంధువు చెప్తే విన్నాడు కదా అరుణాచలం. అప్పుడు దాని వైభవం, ఆ జ్ఞానం యొక్క పరాకాష్ట, ఆ గిరి యొక్క వైభవం అదంతా లోపల స్ఫురించింది దానికి. ఏదో జన్మాంతర అనుబంధం గుర్తుకొచ్చింది. మనకు కూడా పూర్వజన్మలో ఏదైనా అనుబంధం ఉంటే ఆ స్నేహాలు నిలబడతాయి, లేకపోతే స్నేహాలు నిలబడవు. శంకరాచార్యుల వారు, ఆయన శిష్యుడు ఎవరు, పద్మపాదుడు, వాళ్ళు కాశీలో మణికర్ణిక దాఖలు ఇద్దరికీ స్నేహం కలిసింది. సచివే వరకు అలా ఉన్నారు. అంతకుముందు శంకరాచార్యుల వారు ఎవరు, మణి పద్మపాదుడు తెలియదు, పద్మపాదుడు ఎవరు, శంకరాచార్యులు. అది స్నేహం, అది మైత్రి. ఫ్రెండ్షిప్లు కదా మైత్రి. ఎక్కడ రేవులు స్నానాలు చేసి రేవులో స్నేహం కలిసింది. చివరి వరకు ప్రాణ శంకరాచార్యుల వారు దేహం విడిచిపెట్టే వరకు ఆయన విడిచిపెట్టలేదు. పద్మపాదం నాచార్య వారు కూడా విడిచిపెట్టలేదు. ఆవుని విడిచిపెట్టి దోణ ఉంటుందా, దోణ విడిచిపెట్టి ఆవు ఉంటుందా? అప్పుడు చివరి రోజులు మటుకి కేదార్నాథుడు శరీరం విడిచిపెట్టాడు కేదారంలో. అప్పుడంటాడు ఎవరు, శంకరాచార్య వారు అంటారు, మీరు ఇచ్చిన మంచినీళ్ళకి నేను కృతజ్ఞుడి. మీరు బట్టలు ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, అన్నం పెట్టారు అని కృతజ్ఞుడిని. మీకు నేను కృతజ్ఞుని అంటాడు. శరీరం ఇంకో గంట సేపులో విడిచిపెడతాడు అని ఆచార్య స్వాములాడు అంటే అప్పుడు మటుకు ఏడుస్తాడు. ఎవరు అప్పుడు మటుకు పద్మపాదు అప్పుడు వరకు ఏడవడం, అప్పుడు బోరుని ఏడుస్తాడు. ఏడుస్తుంటే మేము ఇచ్చిన బట్టలు మీరు గుర్తు పెట్టుకుంటున్నారు, మేము పెట్టిన అన్నం మీరు గుర్తు కట్టుకుంటున్నారు, మీరు మాకు ఇచ్చిన ఆత్మజ్ఞానం మాట ఏమిటని ఏడుస్తాడు. మీకు ఏమి శాశ్వతం అయిందో మీరు మాకు ప్రసాదించారు, మేము మీకు ఇచ్చిన బట్టలు ఏంటి వెనక ఎంతకాలం ఉంటాయి. అప్పుడు చివరి రోజుల మటుకి పద్మపాదు ఏడుస్తాడు. మీరు ఇచ్చిన మంచినీళ్ళకి, పెట్టిన అన్నానికి, పెట్టిన బట్టలకి సంతోషమో అంటాడు శంకరాచార్య. ఆ శరీరం విడిచిపెట్టారు మేము ఇచ్చినట్లు మీరు సంతోషం వ్యక్తపరుస్తున్నారు, మీరు మమ్మల్ని అనుగ్రహించారు ఆత్మజ్ఞానంతో, దానికి మేము ఎలా కృతజ్ఞత చెప్పుకోలేము, మాటలతో చెప్పలేము. ఇది గ్రేట్ ఆచార్య. ఒక స్టేజ్ ఇవ్వటమే, వాళ్ళు టీచింగ్ కూడా అక్కడ ఇవ్వటమే, జ్ఞానాన్ని ఇవ్వటమే. ఒక భక్తుడు భగవాన్ అడిగాడు, మీరు నాకు మాటలు చెప్పదు జ్ఞానం ఇవ్వండి, జ్ఞానాన్ని ఒక క్షణంలో ఇస్తాను, పుచ్చుకోవాలని అడిగామన్నావా? ఇది తూర్పుగోదావరి జిల్లా గారు తప్పు చేసినట్టే ఉంటుంది. ఈ గాలి చెప్పేవారిని చంపేది వాడు మరక మనకు అలా చేపించకండి, మీ మనవాడే చంపేది అలా ముందు చెప్పలేదు ఏంటని అడిగి, ఇది అలాగున్నాయి మన తపస్సు, నువ్వు చెప్పలేదు అట్టి అడిగి. ఆ గోదావరి వడ్డిని 10 ఏళ్ళ తపస్సు అడిగి, అలా ఎందుకు చేస్తున్నాడు అడిగి తెలియదు, చేస్తున్న మాట మీద ఎందుకు చేస్తున్నాడు అడిగి తెలియదు. మామిడికి టెక్కాయి ఇచ్చే ఉన్నట్టు ఆ బూడి ఏంటంటే చేసి మేస్టర్ కలగ తెలియదు. మామిడికి టెక్కాయి ఇచ్చమంటే ఆలోచిస్తాడు, సెక్యూరిటీ కావాలి వీడికి. ఆ ఏ ఊరు వెళ్ళాలో ఆడికెళ్ళి అంటే అరుణాచలేశ్వరుడు చూడడానికి ఉన్న అనుబంధం అంత అదంతా లోపల అనుసుకున్నాడు. కానీ ఇంట్లో కానీ బయట కానీ చదువుకునే స్నేహితులతో కానీ ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కానీ ఈశ్వరుడు చూడడానికి ఉన్న అనుబంధం ఆ కథ జన స్మృతి ఏమీ చెప్పలేదు, మాట జారలేదు. అరుణాచలం వచ్చేసాడు ఆ జన్మాంతర అనుబంధం. ఎవరు అన్నారు అరుణాచలం? నీ అనలేదు ఆ మాట, నేను విన్నాను. పేరు నీ పేరు విన్నాను. నువ్వు పట్టి రాజావు, పేరు గలపగానే పట్టి రాజుకివి నీ మహిమ. కనుదరి ఎవరు అరుణాచల? ఈ మాటలతో చెప్పడానికి సాధ్యమా? నువ్వు ఎలా ప్రసాదించావో నాకు జ్ఞానాన్ని, నా ముఖం కూడా నలక్కుండా, నా బట్ట నలక్కుండా నీ జ్ఞానాన్ని సంప్రసాదించావు నాకు. దాన్ని ఎలా చూపించావు అనుగ్రహం అరుణాచల? నాకు తెలియకుండానే నాలో నీ వేరు బుద్ధిని నశింపజేశావు, వెల బుద్ధిని నశింపజేశావు. నీ జ్ఞానంతో అనుగ్రహించావు. పనికిరానిది నా దగ్గర పుచ్చుకున్నావు, పనికొచ్చేది నాకు ఇచ్చావు. పనికిరానిదేదో నా దగ్గర నువ్వు పుచ్చుకున్నావు, ఏదో పుచ్చుకోవడం కోసం, లోపం కోసం. పనికొచ్చేది నాకు ఇచ్చావు, పనికిరానిది నా దగ్గర పుచ్చుకున్నావు అరుణాచలేశ్వరుడు. కొంతమంది బంగారం ఇవ్వడానికి ఇత్తడి అడుగుతూ ఉంటారు. నీ ఇత్తడి కోసం అడగడు, ఏదో నెపం కోసం. నువ్వు ఇత్తడి ఇచ్చావు కదా, నా బంగారం నీకు ఇస్తున్నాను, నెపం కోసం అడుగుతాడు. పనికి రానిది నా దగ్గర పుచ్చుకున్నావు, పనికొచ్చేది నాకు ఇచ్చావు. పనికి రానిది నా దగ్గర పుచ్చుకున్నావు, పనికి రానిదాన్ని నా దగ్గర పుచ్చుకున్నావు. అజ్ఞానం నువ్వు పుచ్చుకున్నావు, నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు. నా శాంతి నువ్వు పుచ్చుకున్నావు, నీ శాంతిని నాకు ఇచ్చావు. నీ కృపతో అనుగ్రహించావు, నీ కృపతో నన్ను అలంకరించావు. డైరెక్ట్ గా నీ భక్తుడు నన్ను చేయక్కరే, నీ భక్తులు నీ భక్తుడి దగ్గర భక్తుడిగా నీ సేవ చేసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. డైరెక్ట్ గా నీకు భక్తుని అయ్యే శక్తి నాకు లేకపోవచ్చు, నీ భక్తుడికైనా సేవ చేసే భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు అరుణాచలేశ్వరుడు. పూర్వం పెద్ద పెద్ద కవులు వచ్చారు, మాణిక్యవాచకులు లాంటి పెద్ద మేధావులు నీ మీద కవిత్వాలు చెప్పారు. ఇప్పుడు వరకు పాలు తాగి ఫిల్టర్ కాఫీ తాగి ఉన్నావు. తొలిక్కడి పాలు తాగున్నావు. ఎంతవరకు అంటే పెద్ద పెద్ద కవులు నీ మీద సోత్రాలు రాశారు. నేను నీకు ఫిల్టర్ కాఫీ ఇవ్వలేను, తొలిక్కడి పాలు ఇవ్వలేను, మంచినీళ్ళు ఇస్తాను. అప్పుడే కాఫీ తాగిన నోటికి, అప్పుడే పాలు తాగిన నోటికి మంచినీళ్ళు ఇస్తే రుచిగా ఉండదని నాకు తెలుసు. కానీ నీ పట్ల నాకుండే భక్తి కొద్ది కవిత్వం అని చెప్తున్నాను, అని చెప్పి స్వీకరించు అంటాడు అరుణాచలేశ్వరుడు. తొడపడు ఫిల్టర్ కాఫీ తాగాక అప్పుడు మంచినీళ్ళు నోట్లు పెడితే ఏం బాగుండదు? బాగుండదు. మా ఇష్ట వాచికలు లాంటి వాడి చేత, జ్ఞాన సంబంధం లాంటి వాడి చేత నువ్వు స్తోత్రాలు చేయించుకున్నావు. నేనేం పెద్ద చదువుకున్నవాడిని కాదు, పండితుని కాదు. ఈ పుట్టి పుట్టి మాటలకి, ఈ చిన్న చిన్న మాటలకి, ఏదో చిన్న చిన్న మాటలతో చెప్తున్నాను. పెద్ద పెద్ద కాంపౌండ్ సెంటెన్స్ తోటి, కాంప్లెక్స్ సెంటెన్స్ తోటి నేను కవిత్వాలు చెప్పలేని పెద్ద చదువుకున్నవాడిని కాదు, పాండిత్యం లేదు నాకు. అయినా కానీ బూతుని వర్డ్ సైజ్ చెప్తున్నాను. నీకు ఫిల్టర్ కాఫీ ఇవ్వలేను, పొదుక్కాడు పాలు ఇవ్వలేను, ఏదో మంచి నీళ్ళు ఇస్తున్నాను బూతుని వర్డ్స్ తోటి. నా ఇందు దయించి కవిత్వంలో విశేషం దాపాను, నా ఇందు ప్రేమ ఉంది కాబట్టి వీటిని స్వీకరించు. శబరి ఎందుకు పని, ఎందుకు పని శబరి చేయి, ఎందుకు చేసిన పని రాముడు ఎలా తిన్నాడు? అలాగే నాకు బ్రూకెన్ వాడిసి పుట్టి పుట్టి మాటలు తోడు చెప్పి నీ కవిత్వాన్ని స్వీకరించారు నా చెల్లిస్తాను. ఈ దేహం బంధములోంచి, ఈ దేహం యొక్క పట్టులోంచి విడుదల పొందినప్పుడు కదా జ్ఞానం యొక్క ఐశ్వర్యం యొక్క విలువ తెలిసింది. ఈ శవాన్ని నేను, ఈ శవాన్ని నేను, చచ్చేవాడి నేను, పుట్టేవాడి నేను అనుకున్నంత కాదు నీ ఐశ్వర్యం, నీ జ్ఞానం. అది నీ జ్ఞానం గురించి, నీ ఐశ్వర్యం గురించి నాకేం తెలుస్తున్నాయా? ఈ దేహబంధం నుంచి విడుదల, నీ స్వాతంత్రం, ఆ స్వేచ్ఛ నాకు కలిగినప్పుడు కదా నీ ఐశ్వర్యం నాకు తెలిసేది. ముగిస్తున్నాం, 5:30 అవుతుంది, తొందరగా ముగిస్తున్నాం. కాలం ఆత్మలో లేదు, కాలం మనసులో ఉంది. కామం మనసులో ఉంది, కాలం మనసులో ఉంది. కామం ఆత్మలో లేదు, కాలం ఆత్మలో లేదు. గాఢ నిద్రలో మనం 8 గంటలు నిద్రపోతే 8 క్షణాలకి నిండిపోతుంది. ఎంచి అక్కడ మనసు లేదు. గాఢ నిద్రలో వాడు ఎలా బతుకుతున్నాడు? జాగ్రత్త అవస్థలు కూడా అలా బతకడం నేర్చుకుంటే వాడికి జ్ఞానం రాకుండా ఎక్కడికి వెళుతుంది? జ్ఞానం వాడు గుమ్మాలోకి వస్తుంది. గాఢ నిద్రలో మనిషి ఎలా జీవిస్తున్నాడు, ఎలా ఉన్నాడు? గాఢ నిద్రలో వాడు ప్రాణాన్ని హరించాడు, మనసుని హరించాడు, లోపల నగ్గురు గాఢ నిద్రలో మన వ్యాపారాన్ని గురువు మన ప్రాణాన్ని హరిస్తున్నాడు, మన ప్రాణాన్ని హరిస్తున్నాడు. మన కాలు మీద పాము పాకెళ్ళినా తెలియదు నిద్రలో మన ప్రాణాన్ని హరిస్తున్నాడు, మన మనస్సును హరించాడు. ఎక్కడ? గాఢ నిద్రలో. అలాగే మన జాగ్రత్త వస్తువులు ఉండగా ఎవడైతే మన ప్రాణాన్ని హరిస్తున్నాడో, ఎవడైతే మన మనస్సును హరిస్తున్నాడో వాడు మనకు నిజమైన గురువు. గాఢ నిద్రలో మనం ఎలా గాఢ నిద్రలో మనం ఎలా ఉన్నామో జాగ్రత్త వ్యవస్థలో, జాగ్రత్త వ్యవస్థలో జీవించడం నేర్చుకుంటే నువ్వు వచ్చి జ్ఞానం వచ్చి నిద్ర నీ లోపాలు, నీ లోపాలు ఏమున్నాయో వాడు చూస్తూ ఉంటాడు. నీకన్నా నీలో అలా లోపం ఉందని గురువు చెప్పడం, గురువు చెప్పడం నీకు అర్థమవుతుంది. చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చేయడు. మిమ్మల్ందరూ నేను బాగానే చూస్తాను, చెప్పేవాడు ఏం చూస్తాడండి? కడుపులో లేనప్పుడు చెప్పాలా మాటలు, చెప్పేవాడు ఏం చూస్తాడు? ఇంకా చేసేవాడు చెప్పక్కర్లేదు. చేసేవాడు చెప్పడం ఎందుకు? చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పడం ఎందుకు? గురువుజీ కూడా వస్తా, నీతో మంచిని తాగుతూ ఉంటాడు, నీతో ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు భోజనం చేస్తే భోజనం చేస్తాడు, నువ్వు ఏడిస్తే ఏడుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అప్పుడు గురువు కూడా ఏడుస్తున్నాడని మీరు అనుకుంటారు, నువ్వు నవ్వుతా అంటే నవ్వుతూ ఉంటాడు. మీరు ఎక్కడైనా పెళ్లి దగ్గరికి మీ కూడా గురువు పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటాడు మీతో పాటు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మీతో పాటు ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, మీరు ఏడిస్తే ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతే నవ్వుతూ ఉంటాడు. ఇవన్నీ చేస్తే మీరు లోపాలు కూడా చూస్తూ ఉంటాడు. ఏం చేద్దంటే నిజమైన గురువు లోపల ఉన్నాడు, అక్కడికి పంపడానికి ఆయన ఉద్దేశం అంటుకొచ్చాడు. మనం వచ్చిన పని మనం మర్చిపోయాం కానీ గురువు దేహం ధరించి వచ్చాడు, ఆయన వచ్చిన పని ఆయన మర్చిపోడు. వాడు గురువు, మనం అందరం వచ్చిన పని ఏనాడు మర్చిపోయాం మనం. మనం వచ్చిన పని ఏనాడు మర్చిపోయాం, మన కాని పనులను నెచ్చి మీద వేసి తిరుగుతున్నాం అహంభావాన్ని పెంచుకోవడం కోసం. అవసరమైన అవసరం లేని విషయాల్లో మనం ఎంత ఎక్కువగా చేసుకుంటాం అంత అహంభావం పెరుగుతూ ఉంటుంది మనకి, అంత అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. నీలో లోపాలను చూస్తా అంటాడు, కానీ నీకు ఆ లోపం ఉందని ఈ లోపం ఉందని చెప్పడు. వాడు నిజమైన ఆ లోపం ఉందని ఈ లోపం ఉందని చెప్పడు. వాడి రంధ్రాలను అన్వేషణ చేయడు, రంధ్రాలను పూడిస్తాడు. అది రంధ్రాన్వేషకుడు, రంధ్రాన్వేషకుడు కాదు, వాడు రంధ్రాలని పూడిస్తాడు. ఆ లోపాల నుంచి నిన్ను వెలుగు చేస్తాడు, ఆ లోపాల నుంచి వాడి భక్తిని దోషాలు అతను లోపల చూస్తూ ఉంటాడు. నీ లోపల సాక్షిగా ఉన్నాడు, నీ లోపల సాక్షిగా ఉన్నట్టు భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీలో ఏదైనా పొరపాటు ఉంటే, నీలో ఏదైనా పొరపాటు ఉంటే గురువు సాక్షిగా ఉన్నాడు. లోపల ఎక్కడున్నాడు? సాక్షిగా ఉన్నాడు. గురువుకి తెలియదని అనుకోద్దు. ఏం చేయడు? బయట ఉన్న గురువు తెలియకపోవచ్చు, లోపలన్న గురువు, లోపలన్న గురువు సాక్షిగా ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. లోపలన్న గురువు తెలియకుండా ఎలా ఉంటుంది? ఒక బయట ఉన్న గురువు తెలియకపోవచ్చు, లోపలన్న గురువుకి నీ బలహీనత ఎలా తెలుస్తుంది? అయితే నిన్ను చూసి వెక్కరించడు, నిన్ను చూసి వెక్కరించడు, నిన్ను చూసి ఎగతాడి చేయడు. ఆ బలహీనతలోంచి నిన్ను ఎలా విడితే ఎలా చేయాలో టైం చూస్తూ ఉంటాడు, కాలం చూస్తూ ఉంటాడు, ఆపర్చునిటీ అవకాశం ఎప్పుడు వస్తుందో చూస్తూ ఉంటాడు. ఆ బలహీనతలోంచి నీ విడుదల చేసేస్తాడు, నిన్ను జ్ఞానంతో అలంకరణ చేస్తాడు వాడు గురువు. నీ చోటు నవ్వుతూ ఉంటాడు, నీ చోటు నాట్లాడుతూ ఉంటాడు. మనకు కూడా మత్తు మంది ఇస్తారు ఆపరేషన్ చేసినప్పుడు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంకి లెక్క పెట్టి, డాక్టర్ ఏమైనా అంకి లెక్క పెట్టుకుంటాడు, ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటాడు. వీడికి మనసు వచ్చేస్తున్నాడు, మనసు వచ్చేస్తే వాడు కత్తిపుచ్చుకుంటాడు. గురువు కూడా అలాగే నీ చోటు నవ్వుతూ ఉంటాడు, అంకి లెక్క పెట్టిస్తూ ఉంటాడు. కానీ సర్జరీ ఎప్పుడు చేయాలి? వీటి అహంకారం మీద ఎప్పుడు కోత పెట్టాలో, నీ నరాల మీద ఎప్పుడు కోత పెట్టాలో, నీకు మత్తు వచ్చాడు డాక్టర్ ఎలా చూసుకుంటాడు? నీ అహంభావన మీద, నీ మమకారం మీద, ఆ కారాల మీద, నీ రజోగుణం మీద, నీ తమోగుణం మీద ఎప్పుడు కోత పెట్టాలో, అలా మేకనే తలకాయ మీద వేటేసినప్పుడు సడన్ గా సర్జరీ చేసేసి ఊరుకుంటాడు వాడు గురువు. అయితే ఆ సర్జరీ చేసేటప్పుడు నీ ముఖానికి నీ ముఖం నలకుండా చేస్తాడు వాడు గురువు. ఆ బలకీనత నీకు ఆ బలకీనతను నీ చేత నీలోంచి ఆ బలకీనతను తొలగించేటప్పుడు కూడా ఆ బలకీనతను గురువు తొలగిస్తున్నాడని నీ ముఖంలో నీ ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా చెరకుండా చేస్తాడు వాడు గురువు. నిన్ను వేధించి నిన్ను బాధించి కాదు, నేను నువ్వు కట్టుకున్న బట్ట నలక్కుండా, నీ ముఖం నలక్కుండా బలహీనతల నుంచి విడుదల చేస్తాడు వాడు గురువు. నీ బలహీనతలు కూడా చూస్తాడు, బలహీనతలు చూడటం కోసం చూడడు. ఆ బలహీనతల నుంచి నీ విడుదల పొందుతున్నాయి కానీ లోపలికి వెళ్ళలేవు. నీ లోపల ట్రాఫిక్ జామ్ ఎక్కడైందో చూస్తూ ఉంటాడు, ట్రాఫిక్ జామ్ ఎక్కడైందో చూస్తూ ఉంటాడు. మధ్యన కృష్ణా జిల్లాలో ఓ ట్రాఫిక్ జామ్ అయింది ధర్మవరానికి విజయవాడకి మధ్యన. అయితే కలెక్టర్ గారు వచ్చారు,
కలెక్టర్ అయినప్పటికీ ఎక్కడికి వెళ్తారు, ఆయన ట్రాఫిక్ జామ్ లో పడిపోయా. ఆ జిల్లా కలెక్టర్ ఆయన, ఆయన ఏం చేశాడు, కారు లో కూర్చుంటాడు ఆయన, కారు లో దిగిపోయి పోలీసు వాళ్ళ పని కూడా ఆయన చేశాడు. అప్పుడు ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది. ఏ కలెక్టర్ గారు, నేను కలెక్టర్ గారిని అలా కూర్చుంటే ఆయన ట్రాఫిక్ జామ్ లో పడి ఉంటాడు 10 గంటల సేపు. అది నేను కలెక్టర్ సంగతి మర్చిపోయాడు, వచ్చేసి ఈ కానిస్టేబుల్ చేసి పని ఉంటారు కదా, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఆయన చేసి పని కూడా దిగి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ పడిందో, ఎక్కడైతే హద్దులు ఉందో చూసుకుని పోలీసు పని కూడా ఆయన పని చేసి. అది కలెక్టర్ చాలా మందికి తెలియదు. ఆ పని చెప్పి గురువు అక్కడ కూర్చోడు, నీకు ఎక్కడైతే బాగుంటుంది ఉంటాడు, అది చూసుకుని నీతో నవ్వుతూ ఉంటాడు, దాంట్లో నేను విడుదల చేస్తాడు, ఆ ముళ్ళేదో నీకు తెలియకుండా తీసేస్తాడు. అప్పుడు జ్ఞానంతో అలగ్రస్తాడు. నీ శరీరానికి రాసుకున్న మట్టిని, నీ మనసుకు రాసుకున్న మట్టిని. ముందు మన పిల్లలు ఏం చేస్తామంటే, వాళ్ళు మట్టి చేసుకొస్తారనుకోండి రోడ్డు మీదకి, ముందు వాళ్ళకి స్నానం, ముందు పౌడర్ రాయం, వాడికి ముందు స్నానం చేస్తాం, ఆ మట్టి కడిగేస్తాం, తర్వాత వాడిని చేస్తాం, తర్వాత వాడిని శుభ్రం చేస్తాం, తర్వాత వాడేమో వాడి శుభ్రమైన బట్టలు వేస్తాం, అప్పుడు స్నో రాస్తాం, పౌడర్ రాస్తాం, ఎత్తుకుని ఆలంగనం చేసుకుంటాం. గురువు శిష్యుడు చేసే పని అది. ఆ బిడ్డని నువ్వు మట్టి రాసుకున్నావు, ఒళ్ళంతా మట్టి చేసుకొచ్చావు, బయటకు పోవని ఏ తల్లి అనదు. వారి చేత స్నానం చేయిస్తుంది. స్నానం చేయించడమే కాదు, వారికి స్నానం చేయించింది, మళ్ళీ బట్టలు పట్టిస్తుంది, బట్టలు తుడుగుతుంది, తర్వాత స్నో రాస్తుంది, పౌడర్ రాస్తుంది, మళ్ళీ ఎత్తుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. అది గురువు పట్ల, శిష్యుడి పట్ల గురువు చేసే పని అదే. నువ్వు తెలుసు వాడికి ధన్యుడు. అని కాలక్షేపం కోసం గురువుడు తన కంపెనీ కాలక్షేపం కోసం కూడా అర్జున నువ్వు నాకు, నువ్వు నేను బంధువులే కాదు స్నేహితులం. కృష్ణుడు చెప్తాడు మాటల సందర్భంలో, నువ్వు నేను బంధువులే కాదు స్నేహితులం కూడా. చాలా కాలం నుంచి మన ఇద్దరం తిరుగుతున్నాం, చాలా కాలం నుంచి మన ఇద్దరం తిరగటమే కాదు చాలా స్నేహంగా ఉంటున్నాం, చాలా స్నేహంగా ఉన్న బంధుత్వం ఉంది, స్నేహం ఉంది, కలిసి ప్రయాణాలు చేశాం, కలిసి భోజనం చేశాం, అన్ని బాగానే ఉన్నాయి. నీలో ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అసూయ వస్తుందేమని చూశాను, ఎక్కడ నీ లోపల అసూయ కనపడలేదు. అంటే నువ్వు అనసూయుడు అయ్యా అర్జున. ఆ ఒక్క గుణానికి, ఆ గ్రేట్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ, ఆ ట్రెమెండస్ క్వాలిటీకి అనసూయ అసూయ లేదు, నీకు ఎక్కడా కనపడలేదు. ఆ క్వాలిటీకి నేను ముందు పోయి నీకు భగవద్గీత చెప్తున్నాను అన్నాడు. అది కృష్ణుడు చెప్తాడు. ఒక కళ్యాణ గుణానికి నీకు అనేక కళ్యాణ గుణాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఒకే ఒక కళ్యాణ గుణానికి నీకు స్వాధీనం అయిపోయాను అర్జున. నా మనసు నీకు స్వాధీనం అయిపోయింది. ఒక కళ్యాణానికి నువ్వు అనసూయుడు, ఒక్క గుణానికి నీకు భగవద్గీతను ఉపదేశం చేస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో చూశాను, అసూయ వచ్చే సందర్భాలు కూడా చూశాను. ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాను, నీకు ఎక్కడ నువ్వు అసూయ వస్తున్నామని చూడటానికి. అప్పుడు కూడా నువ్వు అసూయ పడలేదు అర్జున. అర్జునుడంటే తెల్లటి వాడు, అర్జునుడంటే స్వచ్ఛమైన వాడు, అర్జున్ అంటే తెల్లగా ఉంది, స్వచ్ఛంగానే ఉంటుంది, నువ్వు తెల్లటవాడు, స్వచ్ఛమైన వాడు. అసూయ అనే మరకలు నీకు ఎప్పుడు పట్టలేదు. ఒక గ్రేట్ క్వాలిటీకి అది రాశి కాదు, వాసి. ఆ గుణానికి నేను లొంగిపోయి నీకు విజ్ఞతను బోధిస్తున్నాను అర్జున అంటాడు. నువ్వు అనసూయుడు అయ్యా, నువ్వెవడవు అనసూయుడు. అంచేది నిన్ను ఆ నీలో బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను తప్పించేసి విడిచిపెట్టమా, బలహీనతలన్నీ పోయినని విడిచిపెట్టాడు. బలహీనతలన్నీ తీసేస్తాడు, తీసేసి ఆ రోడ్డుకి ఆత్మజ్ఞానం వెళ్తే ఆత్మజ్ఞానం జరిగే రోడ్డు ఏ రోడ్డు మీద నడిపించాలో ఆ రోడ్డు మీద తిరిగేస్తున్నాడు. నువ్వు సందులో తిరుగుతూ ఉంటావు అనుకో, ఆ సందులోంచి నిన్ను హైవేలోకి తీసుకొస్తాడు. హైవేలోకి తీసుకొచ్చి నిన్ను వెదిలేడు కూడా నడిపించుకుపోతా ఉంటాడు. ఎక్కడికి గమ్య బలహీనతల్లోంచి విడిచిపెట్టడమే కాదు, నేను ఆత్మజ్ఞానానికి వెళ్ళి రోడ్డు మీద నిన్ను నడిపించి కరెక్ట్ పాత్రలు నేను నడిపిస్తాడు. కరెక్ట్ పాత్రలు నడిపించి నీకు ఆ తెలివితేటలో నీకు స్పష్టత కలగజేసి, నీ బ్రెయిన్ లో క్లారిటీ కలగజేసి, నీ కేవలం బుర్రే కాదు గుండె కూడా ఇస్తాడు గురువు. గురువు అంటే ఏంటనుకుంటున్నావు, కేవలం వివేకం ఒకటే కాదు, ఒక తెలివి ఒకటే కాదు, ఆ తెలివిని ప్రాక్టీస్ చేయడానికి గుండె బలం ఇస్తాడు, బుద్ధి బలం ఇస్తాడు, గుండె బలం ఇస్తాడు, భుజ బలం ఇస్తాడు. నీకు ఎన్ని బలాలు కావాలంటే అన్ని బలాలు అనుగ్రహించి నీ హృదయంలో ఆ నిజం దగ్గరికి, హృదయంలో సత్యం దగ్గరికి నేను గింతుకు పోతా అంటాడు వాడి గురు. నీకు ఒక బలం కాదు, రెండు బలాలు కాదు, ఎన్ని బలాలు కావాలంటే అన్ని బలాలు అనుగ్రహిస్తుంటాడు నీకోసం. ఒకసారి సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తాడు, ఒక అమ్మాయి చెప్పిన అమ్మాయి డాక్టర్, ఇప్పుడు అమ్మాయి డాక్టర్. అమ్మాయికి మామూలుగా ఎంసెట్ కోచింగ్ ఉన్నాయి కదా, రాలేదు అతను అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు. సంజయ్ రెడ్డి గారితో బాగా పరిచయం ఉంది, అంటే సంజయ్ రెడ్డి గారి కుటుంబానికి అమ్మాయి కుటుంబానికి పరిచయం ఉంది. అంటే అలా అనుగ్రహం వస్తే ఏముంది, ఆయన చీఫ్ మినిస్టర్ అప్పుడు, ఎవరు సంజయ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అవి అసెంబ్లీ జరుగుతుందట, అమ్మాయి చెప్పింది, అమ్మాయి ఇప్పుడు పెద్ద డాక్టర్, ఈ ఎంసెట్ లో మామూలుగా రావాల్సిన మార్కులను బట్టి రాలేదు అమ్మాయికి. రాకపోతే సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సంజయ్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నారట, సరే మంచి నీళ్ళు తాగటానికి ఆయన కూర్చుని రూమ్ లోకి వచ్చారట. అదే ఆయన గారు కూర్చుని రూమ్ లో టిఫిన్ తింటానికి అసెంబ్లీ జరుగుతాను, చాలా బిజీగా ఉన్నారట. ఈ అమ్మాయి నా పని ఎలాగ పూర్తవదు, రెండు రోజులు సీట్లు ఫిలప్ అయిపోతున్నాయి, నా పని ఎలా పూర్తవు జరుస్తుంది. సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఈ అమ్మాయి తండ్రికి సంజయ్ రెడ్డి గారికి స్నేహం అట. అప్పుడు సంజయ్ రెడ్డి గారు ఏ అమ్మాయి ఎలా వచ్చా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఏ అమ్మాయి ఎలా వచ్చా ఏంటంటే ఇలా ఉందంటే రెండు రోజులు అయిపోతున్నాయి, అది ఎంబి కృష్ణా గారు చూస్తున్నారా కాకినాడ కాలేజీ విషయం అంతా కూడా, మరి నాకు సీట్లు మామూలుగా రాలేదు, ఏం కావాలి ఏం కావాలంటే ఈవిడికి పని అవ్వదని నిశ్చయానికి వచ్చి సంజయ్ రెడ్డి గారితో చెప్పాలని చెప్పింది. సంజయ్ రెడ్డి గారు చూస్తే చాలా బిజీగా ఉన్నారంట, అపోజిషన్ గొడవలో ఏదో గొడవలో ఎక్కడ అసెంబ్లీ గొడవలో ఉన్నారు అంటే చెప్పారట. చెప్తే అసెంబ్లీ హాల్లోకి వెళ్లకుండా నేను ఒక 5 నిమిషాలు వస్తాను అక్కడ కూర్చో, దయ్యంతో ఎలా ఉంటుంది ఒక 5 నిమిషాలు వస్తాను అసెంబ్లీ హాల్లోకి వెళ్లకుండా. సడన్ గా కాకినాడ ఫోన్ ఇచ్చారట ఎంఈ కృష్ణరావు గారికి. అంటే అప్పుడు కాకినాడ కాలేజీ మెడికల్ కాలేజీ అమ్మ అమ్మాయి చెప్పిన ఎంఈ కృష్ణరావు గారు చూస్తున్నారు. మిస్టర్ కృష్ణరావు ఏంటి ఫలానా అమ్మాయి ఫలానా పేరు ఫలానా నెంబర్ ఏంటి, ఈ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ కావాలి, మాకు కావలసిన అమ్మాయి అంటే ఆ కృష్ణరావు గారు అన్నారట కోట అయిపోయింది, కోట అయిపోయిందంటే అమ్మాయికి సీట్ ఇవ్వి వైస్ ఛాన్సలర్ తో నేను చెప్తాను, ఈ అమ్మాయి కోసం అవసరం సీట్ క్లీన్ చేయన్నట్టు నేను చీఫ్ మినిస్టర్ని సీట్కి వచ్చాయి, నీకెవరు వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఇవ్వాలి, వైస్ ఛాన్సలర్ మీతో నేను చెప్పానని చెప్పి నువ్వు చేస్తే వెంటనే గవర్నమెంట్ లో సీట్ క్రియేట్ చేస్తాను ఈ అమ్మాయి కోసం. వాడు సీట్ మినిస్టర్ చట్టం చేసేవాళ్ళు నేను, సీట్లు కల్పించేవాళ్ళు నేను, ఈ సీట్ ఇవ్వను తర్వాత గొడవస్తే నేను చూసుకుంటాను. వెళ్ళమ్మా వెళ్ళి జాయిన్ చెప్పు, వెళ్ళి ఎన్ని కొస్తాను కలవడం అంటే వెళ్ళి జాయిన్ అవ్వు కాలేజీలో జాయిన్. ఈశ్వరుడే దయ చూపి ఒక చీఫ్ మినిస్టర్ దయ చూపించారు అలా ఉన్నప్పుడు, ఈశ్వరుడు దయ చూపిస్తే ఎవడు రా నీ మార్గానికి అడ్డొచ్చేవాడు. వాళ్ళు ఇంత చేస్తే ఒక మామూలుగా చీఫ్ మినిస్టర్ దయకే ఇలా ఉంటే ఒక ఈశ్వరుడు మీరు దయ చూపించినప్పుడు నీకు అడ్డొచ్చేది ఎవడం. కృష్ణాజు ఇలా చెప్పాయంట సీట్లు అయిపోయి అన్నది ఎన్ని కృష్ణా గారు సీట్లు అయిపోయి మరి ఏం చేస్తానంటే అమ్మాయిని పంపుతున్నాను, డిక్టేట్ చేశాడట రిక్వెస్ట్ కాదు డిక్టేట్ చేసి అమ్మాయిని పంపుతున్నాను నువ్వు జాయిన్ చేసుకో, నీకేమైనా యూనివర్సిటీ నుంచి నీకేమైనా ఇబ్బంది కావాలా యూనివర్సిటీ వచ్చి మాట్లాడతాను, మిగతా విషయాలంటే తర్వాత చూసుకుందాం, ఎంత అమ్మాయి వస్తాను జాయిన్ చేసుకుని ఇంకా తర్వాత ఎంఈ కృష్ణా గారు ఏం చెప్తారు అనుకుంటే ఫోన్ కింద పెట్టేశాడు. అది చేయవలసింది అది అమ్మాయి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయింది. మరి అది కృష్ణా గారు ఏమనుకున్నారు మరి వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఉండాలి ఈ కూడా అమ్మాయి పెట్టండి. అక్కడ సీట్లు సరిపోలేదు ఇంకో సీట్ అదనంలో కావాలనుకో యూనివర్సిటీ అది గ్రాంట్ చేస్తాం, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు ఇచ్చిన ఉద్యోగం అది చీఫ్ మినిస్టర్ ఇచ్చిన ఉద్యోగం వాడెవడో కాదని తనకి నేను అక్కడ ఆ కుర్చీలో కూర్చోబెడతాడు కూర్చున్నాడు, అక్కడ చీఫ్ మినిస్టర్ కూర్చోబెడతాడు వైస్ ఛాన్సలర్ సీట్లో కూర్చున్నాడు వాడెవడు ఇవ్వనంటాను. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్స్ గ్రేస్. దైవ ఒక చీఫ్ మినిస్టర్ గ్రేస్ ఎలా పొందినప్పుడు ఈశ్వరానుగ్రహం ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉన్నప్పుడు ఏది అసాధ్యం కాదు. అదే కృష్ణుడు గురించి చెప్తారు మగవాడి చేత మాట్లాడగించగలడు, కాళ్ళు లేని వాడి చేత నడిపించగలడు, కుంటి వాడి చేత నడిపించగలడు, మగవాడి చేత మాట్లాడించగలడు, ఎన్ని వండర్స్ అయినా చేయగలడు వాడు కృష్ణుడు వాడు దేవుడు. అది చీఫ్ మినిస్టర్కి ఎంత ఇద్దరు ఈ సృష్టికంత ఏమాని ఈ సృష్టికి అంత ప్రభు ఎన్ని శక్తులతో ఉంటాడు వాడు, భగవంతుడు ఎన్ని శక్తులతో ఉంటాడు వాడు. నథింగ్ ఇజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్స్ గ్రేస్. దేవుడికి ప్రతిదీ సాధ్యం. రమణ మహర్షి లేదు వాడు అసూయ కలిగినంత మాత్రమే కాదు వాడి జ్ఞానం పోతుందా, రమణ మహర్షి ఎందుకు పనికిరాడని చెప్పినంత మాత్రం కాదు వాడుకున్న జ్ఞానం పోతుందా. ఆ జ్ఞానాన్ని కూడా వైభవం ఎక్కడ పోతుంది, అది కృష్ణుడు గీతలో చెప్తాడు నన్ను కేవలం దేహమాత్రను చూసి అందరూ నన్ను అగౌరవపరుస్తున్నారు. కృష్ణుడంటే దేహమాత్రుడు అనుకుంటున్నారు, కృష్ణుడు అంటే దేహమాత్రుడు అనుకుంటున్నారు. నన్ను ఒక దేహ పరమాత్మని ఒక దేహానికి పరిమితం చేయటం, పరమాత్మని అవమానం చేసినట్టే ఇవన్నీ భరించే నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాను. భగవంతుడు చెప్తాడు ఈ విషయం నన్ను ఒక దేహమాత్రుడిగానే చూస్తున్నారు అంటే పరమాత్మను ఒక దేహానికి పరిమితం చేస్తున్నారు, ఇది ఒక రకంగా అవమానం చేయటం. ఇది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు ఎక్కడ ఉన్నాం, చైతన్యం అంతటా వ్యాపించింది, చైతన్యం అంతటా వ్యాపించింది, ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ కాలంలో ఉన్నా ఏ ఎక్కడ ఉన్నా ఏ టైంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఎన్ని ఏ పరిస్థితిలో ఉన్నా అంటే పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నా, ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా, నువ్వు పుట్టింటికాడున్నా, అత్తవారింటికాడున్నా, నేనత్తింటికాడున్నా, ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు అంటే పరిస్థితులు అంటే నీ అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా. ఎప్పుడైతే నీ మనస్సు సమానంగా ఉందో, ఎప్పుడైతే నీ మనస్సులో ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, ఎప్పుడైతే నీ మనస్సులో శాంతిని విడిచిపెట్టలేదు, ఆ స్థితిని నీ కలిగింపజేసేవాడు గురువు. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, నువ్వు శాంతికి దూరం అవ్వు, ధైర్యానికి దూరం అవ్వు. నీ ఆత్మ, నీ యొక్క విశ్వాసాన్ని ఈశ్వరు పట్ల నీ ఆత్మ విశ్వాసానికి దూరం అవ్వు. ఆ స్థితి నీకు అనుగ్రహింపజేసేవాడు నీ గురువు. అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, దేహంలో ఏముందండి, దేహంకు 4 సంవత్సరాలు ఉంటుంది, చచ్చిపోతుంది, దీన్ని తీసేసి కాలు చేస్తారు, కాలిస్తే బూడిదవుతుంది, కత్తిరితే మట్టి అవుతుంది. దేహంలో దేహానిక జ్ఞానం, మన అందరికీ దేహం అంటే బాగా ఇష్టం. ఈ శవానిక జ్ఞానం, జ్ఞానం అంటే ఎవరికి? మనస్సు నశించిన వాడికి కదా జ్ఞానం, వాసన నశించిన వాడికి కదా జ్ఞానం. ఓ రామచంద్ర, వశిష్ఠుడు చెప్తాడు రామచంద్రమూర్తి తోటి, ఈ రెండు సైమల్టేనియస్గా వచ్చాయి, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా వచ్చాయి. ఎలాగా సైమల్టేనియస్ గా చేయటం? ఓ పక్కనేమో ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయి, రెండో పక్కన నీకున్న వాసనలు ఏముంటాయి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి, వాసనలేమో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి, వాసన చెల్లించడానికి ప్రయత్నం చేయి. ఇంకో పక్కన అదొకటి సరిపోదు, ఓ పక్కన ఆత్మజ్ఞానానికి సముపార్జనకు ప్రయత్నం చేయి. ఈ రెండు స్టోరు రెండు కూడా ఒకేసారి ప్రయత్నం చేసుకుంటే వీళ్ళు నీకు ఇస్తాడు, నేను అనుగ్రహిస్తాడు, సర్వంతర్యామి ఆయన స్వరూపం నీకు ఇస్తాడు. రెండు ఒకేసారికి, ఓ పక్కనేమో వాసన తగ్గించుకుంటూ వెళ్ళు, రెండో పక్కనే తత్వం శ్రవణం చేయి, వింటూ ఆ తత్వం గురించి శ్రవణం చేయి, దాన్ని మననం చేయి. శ్రవణం విడిచిపెట్టొద్దు, మననం విడిచిపెట్టొద్దు, ఆత్మజ్ఞానం సంపాదించాలని కాంక్ష విడిచిపెట్టొద్దు. ఓ పక్కన అది, ఓ పక్కన ఇది, ఏది వాసన తగ్గించుకుంటూ చూడు. ఏదైతే నీ మనస్సు నిలకడగా ఉంచడం లేదు, ఏదైతే నీ మనస్సును బాహ్యం, ఏ గుణం అయితే నీ మనస్సును బాహ్యముఖం చేస్తుందో ఆ గుణాన్ని తగ్గించుకుంటురా, ఆ గుణాన్ని తగ్గించుకుంటురా. రెండో పక్కనే నీ శ్రవణం ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేసుకుంటురా. రెండు అదొకసారి, ఇదొకసారి కాదు, రెండు సైమల్టేనియస్ గా ఒకేసారి చేసుకుంటూ పోతా ఉండు. రామచంద్రమూర్తితో ఎవరు చెప్పారండి? ఎవరు? వశిష్ఠుడు చెప్పారు. ఈ కథ మీకు మీటింగ్ లో చాలా సార్లు చెప్పారు, ఇంకోసారి చెప్తున్నాను. ఒకసారి వశిష్ఠుడు గారు చదువుకోవడానికి వచ్చారు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి కృష్ణుడికి చదువులు ఎందుకంటే లోకాచారం కోసం రాముడు వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు, కృష్ణుడికి శాంతిపుర దగ్గర చదువు లోకాచారం కోసం. అంటే మనం చదువుకోకపోతే చదువులు రావని చెప్పడం కోసం వాళ్ళు చదువుకున్నారు. వాడి చదువులకు చదువు, వాడిని స్మరిస్తే మనకు చదువు వస్తాండి, వాళ్ళకి చదువు లేకుండా ఎలా ఉంటుంది? వాళ్ళే చదువులమ్మా, వాళ్ళు నడుస్తున్న శారదా మాత్రం. ఇది ఒకటి. ఈ కథ మీకు చాలాసార్లు చెప్పాను, నా సాటిస్ఫాక్షన్, నా సంతృప్తి కోసం చెప్తున్నాను. ఒకసారి వశిష్ఠుడి దగ్గర తలుపులు వేసి ఉన్నాయి లోపల, రామచంద్రమూర్తి వస్తాడు, పుస్తకాలు పుచ్చుకుని వస్తాడు, తలుపు కొడతాడు. రామచంద్రమూర్తి ఏం చేస్తాడు? తలుపు కొడతాడు. లోపల నుంచి వశిష్ఠుడు ఏమంటాడు? ఎవడో వాడు అంటాడు. మనం కూడా అంటాం, అమెరికాలో అమరలు ఇండియాలో బొర్రులను చూస్తారు. అమెరికాలో పెద్ద పెద్ద తలుపులకు రంధ్రాలు పెట్టుకుంటారు, ఎవరు వాడే మనిషిని చూస్తేనే కానీ చదవచండి తలుపు తీయరాడు. వచ్చిన వాడు ఎవడో తెలియక, వాడు ఉత్తర కుమారుడు ఫల్గుణుడు మరి వచ్చిన వాడు. ఎవరు వారు అంటాడు, మనం అంటాం మాట, తలుపు కొడతాడు ఎవరు? రామచంద్రరావు. ఎవరు వారు అంటాడు, ఎవరు వారు అంటే దశరథ గారి అబ్బాయిని అంటాడు. ఏమంటాడు ఈయన? దశరథ గారి అబ్బాయిని అంటాడు. నేను చెప్పేది ఎవరు వారు అంటాడు ఈయన. ఎవరు వారంటే, ఎవరు వారంటే నేను అంటాడు. ముందు ఎవరు ఎవరు వారు అంటాడు తలుపు కొట్టినవాడు. రాముడు ఏమంటాడు? నేను అంటాడు. ఆ నేను ఎవరు అంటాడు? దశరథ గారి అబ్బాయిని అంటాడు. ఏమంటాడు? దశరథుడి గారి అబ్బాయి అంటాడు. దశరథుడు నీ శరీరానికి తండ్రి. దశరథుడు ఎవడు? నీ శరీరానికి తండ్రి. నేను అడిగేది అది కాదు. ఇప్పుడు నేను అన్నావు నువ్వు. ఏమన్నా నువ్వు? నేను అన్నావు. ఆ నేను ఎవడని ప్రశ్నిస్తున్నాడు. దశరథుడు అనేవాడు నీ శరీరానికి తండ్రి. ఒకసారి జ్ఞానానంద గారి ఫాదర్ అనే ఒకసారి భీమవరం ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు. ఒకసారి నాకు భీమవరం కాలేజీ లెక్చరర్ గారు చెప్పారు. ఇద్దరు ఆ భీమవరం ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం కూర్చున్నారు, జ్ఞానానంద ఫాదర్ అని. ఆ పక్కన కూర్చునే జ్ఞానానంద తండ్రి ఆ లెక్చరర్ గారికి తెలియదు. ఊయిజీ అన్నారట. ఈయన ఎవరో అన్నారట, ఫాదర్ ఆఫ్ మై బాడీ, నాకు తండ్రి ఈశ్వరుడే, ఇది నా శరీరానికి తండ్రి, నాకు నిజమైన తండ్రి ఎవడు, ఈశ్వరుడే. కానీ ఈయన ఎవరైనా అడుగుతున్నారు, నా శరీరానికి తండ్రి, నా శరీరానికి మాత్రమే తండ్రి, కానీ మన నిజమైన తండ్రి ఎవడు, ఈశ్వరుడు, ఫాదర్ ఆఫ్ మై బాడీ, నా శరీరానికి మాత్రమే తండ్రి. అయ్యా ఏమన్నాడు, దశరథుని కుమారుని అన్నాడు. ఏమన్నాడు, దశరథుని కుమారుని అన్నాడు. మనం అందరం భగవంతుల్లోంచి వచ్చాం, అంటే భగవంతుడు ఐక్యమే వరకు మనకి శాంతి లేదు, సుఖం లేదు, మోక్షం లేదు. మన నిజమైన ఇంటికి మనం వెళ్లే వరకు మనకు శాంతి లేదు. అప్పుడు దశరథి గారు తండ్రి అనేది నువ్వు ఎవరు కుమారుడని అడిగితే దశరథి గారు అబ్బాయినని చెప్పు. నువ్వు ఎవరు అబ్బాయి నేను అడగటం లేదు, నువ్వు ఎవరు అబ్బాయిని నేను అడుగుతాననుకో, అప్పుడు దశరథి గారు అబ్బాయిని అని చెప్పు. నువ్వు ఎవరు అబ్బాయిని నేను అడగటం లేదు, ఇప్పుడు ఎవరంటే నేనే ఉన్నావు, ఆ నేను ఎవరో చెప్పమంటున్నాను. ఆ నేనును తెలుసుకుంటే నీకు జ్ఞానం, ఆ నేను తెలుసుకోకపోతే అజ్ఞానం. ఇప్పుడు మనం నేను నేను అంటాం కదా, నేను నేనని ఎక్కువ వాడతాం, మంచి నీళ్ళ కంటే ఎక్కువ వాడతాం. ఆ నేనెవరో మనకు తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. నేను అనేది ఒక భావన, మనం నేను నేనంటున్నాం కదా, అదేంటది ఒక భావన. అదే వశిష్ఠుడు చెప్పాడు రాముడి చోటు, ఊహి దట్టాయి, ఇప్పుడు నేను అని నువ్వు అన్నావు, నువ్వు ఎవరు అబ్బాయి అంటే దశరథి గారు అబ్బాయినని చెప్పు, నువ్వు మొట్టమొదటి ఎవరంటే నేను అన్నావు, ఆ నేనెవరో నీకు తెలిస్తే జ్ఞానం, ఆ నేనెవరో నీకు తెలియకపోతే అజ్ఞానం. నువ్వు ఎన్ని చదువుకున్నా అజ్ఞాని, ఆ నేనెవరో తెలియనప్పుడు అని ఒకటి లేని సున్నలు. భీమవరం భక్తులందరికీ బస్సులు అడిగా ఉందని అందరికీ ముగిస్తాం, ఒక 5 నిమిషాలు ముగిస్తున్నాం. భీమవరం భక్తులందరికీ బస్సులు అడిగా ఉంది, వెళ్ళిపోండి, బస్సు మిమ్మల్ని పిలుస్తాను. అంటే భీమవరం భక్తులందరూ బస్సు మేము ఇంకా అదనంగా చెప్పి చేయలేదు, 1 నిమిషం ముగిస్తున్నాం. భీమవరం బస్సు మిమ్మల్ని భీమవరం భక్తులందరినీ పిలుస్తుంది, అంటే భీమవరం భక్తులందరూ వెళ్ళండి. తర్వాత ముగిస్తున్నాం, 1 నిమిషంలో ముగిస్తున్నాం. అని ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఇది చాలా చిన్న విషయం, ఇది కామన్ సెన్స్ సంబంధించిన విషయం. భగవంతుడు ఉన్నాడా లేడుగా విడిచిపెట్టే నువ్వు, నేను ఉందని మీకు తెలుస్తాను కదా, ఆ నేను గురించి విచారణ చెయ్యి. ఆ నేను బోనులు నిలబెట్టి నువ్వు, ఆ నేనది ఒక తలంపు, అదే నీ దేహంతో తలాక్ష్యం పొందేది కూడా ఆ నేననే తలంపే. ఈ తలంపుతో నీ వచ్చే తలంపులన్నిటికీ ఈ తలంపుతో అనుబంధం ఉంటుంది. ఈ తలంపు నశించే వరకు ప్రతి జన్మలో కూడా నీకేదో తలంపులు వస్తాయి, సందేహాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, భయాలు వస్తాయి. ఏ జన్మకు ఆ జన్మే, ఎప్పుడు వరకు ఈ నేననే తలంపు నీకు పరిష్కారం అయ్యే వరకు సందేహాలు నేను విడిచిపెట్టు, భయాలు విడిచిపెట్టు, నేను అనుమానాలు విడిచిపెట్టు, అవమానాలు కూడా విడిచిపెట్టు. ఈ నేను ఇతర తల ఈ నేననే తలంపు నీకు ఉన్నంత కాలం ఏది నేను విడిచిపెట్టదు, లోకాలు కూడా విడిచిపెట్టవు. ఇది ఈ నేననేది అది నిజం కాదు, ఒక తలంపు. ఇదేంటది, ఒక తలంపు మాత్రం. ఆ నేననే తలంపు నువ్వు పరిష్కారం చేసుకోకుండా, ఆ నేననే తలంపుని నువ్వు పరిష్కారం చేసుకోకుండా, ఆ నేననే తలంపులోంచి నువ్వు విడుదల పొందకుండా ఆత్మజ్ఞానాన్ని ఆశించకు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు చూడండి, వండర్ఫుల్ టీచింగ్. చెవులున్న వాళ్ళందరూ వినండి, చెవులున్న వాళ్ళందరూ వినండి. ఆ నేననే తలంపు, ఆ నేననే తలంపు నువ్వు పరిష్కారం చేసుకోకుండా, ఆ నేననే భావనలోంచి, ఆ నేననే అదొక అభిప్రాయం, అదొక అభిప్రాయం, ఆ నేననేది ఒక సత్యమక అదొక అభిప్రాయం, అదొక ఐడియా, అదొక థాట్. ఆ నేననే తలంపులోంచి, ఆ నేననే భావనలోంచి, దాంట్లోంచి నీ విడుదల పొందకుండా ఆత్మజ్ఞానం పొందటం అనేది సాధ్యం కాదు. సాధ్యం కాదు, ఆత్మజ్ఞానం పొందటం అసాధ్యమే. ముందు ఈ నేననే సమస్య నీకు పరిష్కారం కాదనుకో, ఆ నేననే భావనలోంచి, ఆ నేననే తలంపులోంచి, ఆ నేననే ఐడియాలోంచి, ఆ నేననే థాట్లలోంచి, ఆ నేననే బంధంలోంచి, ఆ భౌతిక బంధంలోంచి, మనసు అనేక తలంపులు ఉన్నాయి, అన్నిటికీ అట్టడుగులు ఉన్నటువంటి నేననే తలంపులోంచి నీవెంతకాలమైతే విడుదల పొందలేవో, విడుదల పొందటానికి ప్రయత్నం చేయటం లేదో, ప్రయత్నం చేసినప్పటికీ ఆ నేననే తలంపులోంచి నువ్వెంతవరకు ఎంతకాలమైతే నువ్వు విడుదల పొందవో, అంతవరకు నీకు ఆత్మజ్ఞానం ఉదయించదు, ఆత్మజ్ఞానం ఆశించొద్దు, నీకు ఆత్మజ్ఞానం కలుగులేదు. కోటి జన్మరైతుల
అరుణాచల శివ అరుణాచల అరుణాచల
అదండి. ఆ మాధుర్యం పొందాక, ఆ సుఖం పొందాక కూడా ఎవరికి చెప్పలేదు భగవాన్. 6 వారాలు ఇంటికాడున్నాడు, ఎవరితో చెప్పలేదు. ఆనందం ఉన్నాడు కదా, అరుణాచలేశ్వరుడికి నాకున్న అనుబంధం ఇట్టిదని ఎవరితో చెప్పలేదు. అది 6 వారాలు ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన ఎవడ ఈయనకి తెలుసు, ఈయనెవడ ఆయనకి తెలుసు. రమణుడెవడు? అరుణాచలేశ్వరుడు తెలుసు. అరుణాచలేశ్వరుడు ఎవడు? ఇంకా రమణుడు తెలుసు, చెప్పుకోవటలేదా? ఆయన ఎవడు? ఈయనకి తెలుసు. ఈయనెవడు? ఆయనకి తెలుసు. ఈయన మాటలు తోటి పని లేదు. ఆనందంలో తాండవిస్తూ, ఆనందంలో తాండవిస్తూ ఈ శక్తిలో ఊగిసిలాడుతూ, ఆ లోపల ఉన్న శక్తిని తట్టుకోలేక ఊగిసిలాడుతూ, ఆనందంలో తాండవిస్తూ ఈశ్వరుడు ప్రసాదించిన దయను జుర్రుకుంటూ, కానీ ఇంట్లో వాళ్ళకి ఒక మాట కూడా చెప్పలేదు. అది ఆయనకి ఆయనకి కానీ పొందుతుంది. రాజు ఇచ్చాం వాళ్ళు, భగవానికి రోజు ఇచ్చాం వాళ్ళు ఎవరు ఉండేవారు? వాళ్ళు బతికినంతకాలం ఎంతో కొంత అన్నం తెచ్చి అందరూ ఒక ముద్ద భగవాన్ తినేవారు. ఇచ్చే వాళ్ళు పోయిన తర్వాత బంధువులు అనేది అన్నం తెచ్చారు, ఆపేసాడు. ఆవిడికి నాకే అనుబంధం అంటారు. కానీ ఆవిడ బతుకునేంతకాలం అన్నం చేస్తే ఒక ముద్దనే తినేవారు ఆయన. ఆ అన్నంలో తీసుకుని ఒక ముద్దన తర్వాత బంధువులు తేవటం మొదలు పెడితే వద్దన్నారు. అంతవరకే ఆ వైభవం, అంతవరకు వాళ్ళ చుట్టాలు ఎవరు తేవటం మొదలు పెడితే వద్దని చెప్పారు. ఆ గౌరవం, ఆ ఉపాధి వరకు రమణ మహర్షి అరుణాచలేశ్వరుడు కాదు, అరుణాచలేశ్వరుడు ఉన్న సారం. అరుణాచలేశ్వరుడు మామిడి పండు అయితే రమణ మహర్షి గారి మామిడి పండులో ఉన్న రసం. మనం టెంకలు చేసినా తొక్కలు తీసేసినా రసం విడిచిపెట్టాం. తొక్కలు విడిచిపెట్టేస్తాం, టెంకాయ విడిచిపెట్టేస్తాం, కానీ రసం విడిచి, ఆ రసమే రమణస్వామి. నీకు ఇష్టం ఉన్నా అంతే, ఇష్టం లేకపోయినంతే. నీ ఇష్టాయిష్టాల మీద జ్ఞాని ఆధారపడలేడు. నీ రాగద్వేషాల మీద జ్ఞాని ఆధారపడలేడు. నీ ఇష్టాల మీద, అయిష్టాల మీద జ్ఞాని ఆధారపడలేడు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారసింహాయ. మీరేం అక్కడ జపం శ్రద్ధగా చేసినా మనసు అణిగిపోతుంది. పెద్ద కోలాటాలు అక్కర్లేదు. మీరు చేసి చెప్పమైనా శ్రద్ధగా చేస్తే మనసు అనిపిస్తుంది. శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ లేకుండా జ్ఞానం కలగదు. శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా జ్ఞానం కలగదు. ఓం నమో నారాయణాయ, వచే వాసుదేవాయ, ఓం నమో, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ. మీకు ఎప్పుడన్నా గర్వం వచ్చినప్పుడు, అహంకారం వచ్చినప్పుడు శవాలు ధ్యానం చేయండి, శివుణ్ణి మానేసి అహంకారం తగ్గుతూ ఉంటుంది. మీకు ఎప్పుడన్నా గర్వం వస్తామనుకోండి, శివుని ధ్యానం మానేసి, శివుని జన్మని ఎప్పుడు శవాలు, ఆ శవాన్ని ధ్యానం చేస్తే పొగరు తగ్గుతుంది. మనం కూడా ఏ నాటికైనా శవం అవ్వాల్సిందే. ఇలా పొగబోతానండి, అన్నాడు బతుకుతామని బుద్ధి వస్తా ఉంటుంది. శవాలను కూడా ధ్యానం చేయండి. ఈ రాజుగారి, ఈ రాజుగారికి ఎంత గర్వం ఉన్నా కాటికి వెళ్ళవలసిందే కదా. అదే మీరు శివుణ్ణి ధ్యానం చేయమని అందరూ చెప్తున్నారు, ఆ శివుడితో శవాన్ని కూడా కలుపుకుంటా ఉండడం. మరి ఎప్పుడైనా పొగరు పోతాను వచ్చినప్పుడు శవాన్ని కూడా ధ్యానం చేయని, పొగరు తగ్గుతూ ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః 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 ఓం నమః శివాయ, ఓం నమో
ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ 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 వాసుదేవ. ఇంతకాలం నువ్వు ఈశ్వరుడు, నాకు నువ్వు ఈశ్వరూపం చూపించే వరకు నువ్వు ఈశ్వరుడు అని తెలియలేదు నాకు, నువ్వు బావ అనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు. బావ బావ అనుకుంటున్నాను కానీ నువ్వు ఈశ్వరూపం చూపించే వరకు నువ్వు ఈశ్వరుడు అనే సంగతి నాకు తెలియలేదు. రమణ మహర్షి గారు కూడా ఒకసారి స్కందాశ్రమంలో ఉండగా ఆ తల్లి గారికి వీడు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అనే భావన పోవటం లేదు వాడికి. ఆ భావన నుంచేపు వాడు మనసు లోపలికి వెళ్తున్నది బయటకు వచ్చేస్తుంది. ఒకసారి ఎవరూ లేకుండా చూసి ఆయన శివస్వరూపం చూపించాడు. అప్పుడు కావాలి ఆవిడ మనసు అనగలేదు, అంటే వీడు మా అబ్బాయి వీడు మా అబ్బాయి ఆ దేహభావన ఆవిడకు పోలేదు. నువ్వు ఈశ్వరుడు నువ్వు బావభావం అనుకుంటున్నాను కానీ ఈశ్వరుడు అనే విషయం నాకు అర్థం లేదు. విశ్వరూపం చూపించే వరకు అన్ని ఆయనే, అంతటా ఉన్నవాడు అయినా అన్ని ఆయన, వర్తమాన కాలం అయినా భవిష్యత్తు కాలం అయినా భూతకాలం అయినా సృష్టి సృష్టికర్త అయినా సృష్టి నిలబెట్టేవాడైనా సృష్టి లయింపజేసేవాడు ఆయన. ఇప్పుడు మనం గాఢ నిద్రలో మనస్సు లయిస్తాను, గాఢ నిద్రలో మన మనస్సు లయిస్తాను, గాఢ నిద్రలో ఎలా ఉన్నాము జాగ్రత్త అవస్థలు అలా ఉండగలుగుతాం అనుకోండి, మనస్సు లయించడం కాదు మనస్సు నశిస్తుంది. ఈ ఒక పాయింట్ పట్టుకోండి. ఈ లాస్ట్ వర్డ్ అయినా స్వీట్ వర్డ్ అది, ఈ లాస్ట్ వర్డ్ అయినా ఆ స్వీట్ వర్డ్ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వర్డ్. గాఢ నిద్రలో మనస్సు లయిస్తుంది, మనస్సు మెరుపు రాగానే మన మనసు మనకు వచ్చేస్తుంది, మన కోపాలు మన తాపాలు అన్ని మనకు వచ్చేస్తాయి. ఎలా కాదు గాఢ నిద్రలో ఎలా ఉండగలిగాము జాగ్రత్త అవస్థ అలా జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనస్సు లయించడం కాదు మనస్సు నశిస్తుంది, మనోనాశనం అవుతుంది. మనోనాశనం అయిన వెంటనే మనో మూలంలో ఉంది దీనికి స్వరూపంగా వ్యక్తమవుతుంది. మనోనాశనం అయిన వెంటనే నువ్వు నశించవు, ఎందుకంటే నువ్వు మనస్సు కాదు. నువ్వు మనస్సు అయితేనే మనస్సు నశించిన వెంటనే నువ్వు నశిస్తావు. మనోనాశనం అయ్యి కానీ మనోనాశనం అయిన వెంటనే మనో మూలంలో ఉన్న బ్రహ్మము నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఇక్కడ నశిస్తుంది అక్కడ లయిస్తాను, ఇక్కడ నశిస్తుంది అక్కడ లయిస్తాను, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఆత్మజ్ఞానానికి వారసులు అవ్వాలి, వారసులు కూడాని. ఇంకో మాట గుర్తుపెట్టుకొని చాంద్రోగ్య ఉపనిషత్తులో చెప్పింది, నీకెంత ఐశ్వర్యం ఉన్నా ఎంత విద్య ఉన్నా ఎంత ధనబలం ఉన్నా ఎంత బంధుబలం ఉన్నా ఎన్నున్నా మీరు దుఃఖ సముద్రంలోంచి కడతెరలేరు, దుఃఖ సముద్రంలో తరించలేరు, దుఃఖ సముద్రంలోంచి తరించలేరు, సంసారంలోని తరించలేరు. వాడు మాత్రమే ఎవడు సనత్ కుమారుడు చెప్తున్నాడు, కుమారుడు చెప్తున్నాడు, కుమారుడు అంటే చెడ్డను తొలగించేవాడు కుమారుడు. వాడు చెప్తున్నాడు కుమారుడు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ, కుమారుడు ఎవడాడు కుమారుడు కుమారుడు వాడు చెప్తాడు, వాడు మాత్రమే వాడు అనలేదు, వాడు మాత్రమే ఎవడు బ్రహ్మానుభవం పొందినవాడు మాత్రమే, బ్రహ్మానుభవం పొందినవాడు మాత్రమే వాడు అనలేదు, వాడు మాత్రమే వాడు ఒక్కడ మాత్రమే దుఃఖ సముద్రంలో తరిస్తాడు, వాడు మాత్రమే దుఃఖ సముద్రంలోంచి విడుదల పొందుతాడు అని చాంద్రగ్గ ఉపనిషత్తులు ఎవడు చెప్పాడు? ఏ కుమారుడు? సనత్ కుమారుడు. ఏ కుమారుడు చెప్పాడు? సనత్ కుమారుడు. ఏ ఉపనిషత్తు చాంద్రగ్గంలో చెప్తాడు? ఇది ఫైనల్ వర్డ్. మీ రోజులు చాలా బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, మీకేమనుకుంటారు మా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి మీరు రాదు, మీ రోజులు బాగా ఎవరికైనా మీ అహంకారానికి బాగా వెళుతున్నాయి.
ఎవరైతే వెళ్తున్నారు రోజులు బాగా వెళ్ళిపోతే ఏంటి అంటే అహంకారానికి రోజులు బాగా వెళ్తున్నాయి. ఒకవేళ రోజులు మీకు బాగా వెళ్తున్నారు అనుకోండి, అది కూడా అహంకారానికే, అది కూడా అహంభావనకే. అదే రమణ మహర్షి గారు అడిగేది ఏంటంటే అహంభావన తొలగించుకోకుండా ఆత్మజ్ఞానం పొందటానికి చూస్తున్నావా, ఏది పిచ్చా, అహంభావన తొలగించుకోకుండా ఆత్మజ్ఞానం పొందటానికి ప్రయత్నం చేస్తున్నావా, దేహభావన పోకుండా పరమాత్మ భావన వస్తుందని చూస్తున్నావా. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఏంటి చింతపడులో ముగింపు లేకుండా వెళ్ళిపోతున్నావు, నాన్ స్టాప్కి వెళ్ళిపోతున్నావు, ఎక్కడికైనా స్టాప్ ఉండాలి కదా, నాన్ స్టాప్గా పోతున్నావు. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణ 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 రమణ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. రాబోయే ప్రవచనములు సెప్టెంబర్ నెల 23వ తేదీ జున్నూరు, 28వ తేదీ గుమ్మలూరు. సెప్టెంబర్ 23వ తేదీ జున్నూరు, సెప్టెంబర్ నెల 28వ తేదీ గుమ్మలూరు. ఈ సమాచారం భక్తులైన మీకు తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. గణపతి యొక్క ఈ రోజున వినాయక చవితి, ఈ రోజున ఆయన బర్త్డే, కృష్ణాష్టమి కృష్ణుడి బర్త్డే, అలాగే రామనామి రాముడి బర్త్డే, శివరాత్రి లింగోద్భవ కాలం, ఈశ్వరుడి లింగరూపం ధరించిన రోజు శివరాత్రి, అలాగే సెప్టెంబర్ నెలలో 7వ తేదీ ఇంకో జన్మదినోత్సవం వస్తుంది. సెప్టెంబర్ నెల 7వ తేదీ వామనుడు దశావతారాల్లో వామనుడు 5వ అవతారం, వామన అవతారం పొట్టిగా ఉంటాడు వామనుడు దశావతారాల్లో 5వ అవతారం. అది సెప్టెంబర్ 7వ తేదీన ఆయన అవతరించబో, అంటే వామనుడిగా అవతరించినటువంటి రోజు సెప్టెంబర్ నెల 7వ తేదీన వస్తుంది వామన అవతారం. దశావతారాలు మన నరసింహస్వామి అవతారం, రామ అవతారం ఇలా ఉన్నాయి కదా మనకి, అలాగే కోరమ అవతారం, మత్స్య అవతారం ఇలా ఉన్నాయి కదా, 5వ అవతారం వామన అవతారం, వామనుడు అవతరించిన రోజు. సెప్టెంబర్ నెల 7వ తేదీ సరే. ఈ రోజున పిల్లకాయలందరికీ మనకి ఎక్కువ అందుబాటులో ఉన్న గ్రామస్తులు ఒకడు గణపతి, రెండు ఆంజనేయ స్వామి. పిల్లలు ఎక్కువ పూజిస్తూ ఉంటారు. ఎక్కువగా పూజించే దేవత ఎవరంటే వినాయక స్వామి, ఆంజనేయ స్వామి. వీళ్ళిద్దరిని ఎక్కువ పూజిస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటారు కూడా. వీళ్ళు పెద్ద గుళ్ళు గోపురాలు అక్కర్లేదు వీళ్ళకి, ఆ చెరువు గట్టిన అక్కడక్కడ చెరువు రేవుల్లో కూడా పెడతా ఉంటారు వీళ్ళిద్దరిని. మనకు అందుబాటులో ఉన్న దేవుళ్ళు వినాయక స్వామి, ఆంజనేయ స్వామి. ఈ వినాయక స్వామిని ఎక్కువ మంది బుద్ధి కోసం సిద్ధి కోసం ఆరాధిస్తూ ఉంటారు. గణపతి అంటే గణములకు అధిపతి, గణపతి అంటే ఒక గుంపుకు అధిపతి, గణములకు అధిపతి. ఆయనకు రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి బుద్ధి, రెండు సిద్ధి. అంటే బుద్ధిని వాడికి సిద్ధి వస్తుంది, బుద్ధి లేని వాడికి సిద్ధి రాదని. అంటే గణపతిని మనం ఆరాధించటం వల్ల, ఆయన ఉపాసన చేయటం వల్ల మనకు రెండు సిద్ధులు వస్తాయి. ఒకటి బుద్ధి వస్తుంది, బుద్ధి వచ్చిన తర్వాత సిద్ధి వస్తుంది, బుద్ధి లేకుండా సిద్ధి రాదు. ఇవన్నీ మనం గణపతిని ఆరాధించడం వల్ల వచ్చే మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు. ముందు మనకు మంచి మనస్సును ప్రసాదిస్తాడు. అంటే మంచి మనస్సున్నవాడు మంచి మార్గానికి ఆకర్షించబడతాడు, చెడ్డ మనస్సున్నవాడు చెడ్డ మార్గానికి ఆకర్షించబడతాడు. మనం ఏ మార్గానికి ఆకర్షించబడుతున్నామో దాన్ని బట్టి మన మనస్తత్వం మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక మనిషి చెడ్డ మార్గానికి ఆకర్షించబడుతున్నాడంటే వాడు మనస్సు చెడ్డదై ఉండాలి. ఒక మనిషి మంచి మార్గానికి ఆకర్షించబడుతున్నాడంటే వాడు మనస్సు మంచిదై ఉండాలి. అంటే మనకి ముఖ్యంగా
ఈ వాసనాజేయం కలగటం కోసం, మనోజేయం కలగటం కోసం ఉపాసన అవసరం. అంటే భగవంతుడు మన ఇంద్రియములకు అందకపోయినా, మన మనస్సుకు అందకపోయినా శరణాగతికి అందుతాడు. భగవంతుడి పాదాలకి శరణాగతి చేస్తే భగవంతుడు అందుతాడు, అంతా ఆయనే. భగవంతుడికి అన్ని విషయాలు భగవంతుడికి తెలుస్తాయండి అంటారు కొంతమంది. తెలియటానికి అంతా ఆయనే ఎప్పుడు తెలియకపోవటం? కొంతమంది అంటూ ఉంటారు ప్రతి విషయం భగవంతుడికి తెలుస్తున్నాడు. భగవంతుడికి అన్ని విషయాలు తెలియటంటే అన్ని ఆయనే, ఇంకా తెలియకుండా ఎలా ఉంటుంది? అన్ని ఆయన అయినప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది? అంచేది అన్ని ఆయనే, అన్ని భగవంతుడు. మనకి మనోజయం కలగడం కోసం, ఇంద్రియజయం కలగడం కోసం ఉపాసన అవసరం. అంటే అవతార పురుషుల్లో ఎవరొకరిని ఉపాసన చెయ్యాలి. అంటే పాద ఆయన పాదములు ఎందుకు కనుక భక్తి భక్తి ఆయన పాదములైన మన భక్తిని కాపాడుకుంటే మన అలవాట్లు పునర్జన్మ హేతువులు, అంటే పునర్జన్మ తీసుకొచ్చే సంస్కారాలు నశిస్తాయి. భగవంతుడి పాదాన్ని ఆరాధించటం, భగవంతుడు మంచికి మంచి చెడ్డకి చెడ్డ ఎత్తుకు ఎత్తు ఇస్తాడు. వాడే భగవంతుడు మంచికి మంచి ఇస్తాడు, చెడ్డకి చెడ్డ ఇస్తాడు. అలాగే వామన అవతారం ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ వామన అవతారం. ఆయన వామనుడు అవతరించినటువంటి రోజు. ఆ వామనుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుడు మనవడు. బలిచక్రవర్తి నెత్తి మీద కాలు పెట్టి పాతాళలోకానికి ఎంతేసి పాతాళలోకంలో సుఖంగా ఉండమని, మళ్లీ నా స్వరూపం నువ్వు నాలో ఐక్యమయ్యే వరకు పాతాళలోకంలో ఉండమని ఆశీర్వదించి పనిచేస్తాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బలిచక్రవర్తి చాలా మంచివాడు. మామూలుగా అన్ని ధర్మం చేస్తాడు, దానం చేస్తాడు. బలిచక్రవర్తి ధర్మం చేస్తాడు, దానం చేస్తాడు. ఎవరైనా అడిగితే ఆయనకి అడిగితే ఇచ్చే స్వభావం ఉంది. మంచి దాతని పేరు, ధర్మాన్ని ఆచరిస్తాడన్న పేరు బలి. బలి వీళ్ళందరూ మహాజ్ఞానులే. అంటే పరమాత్మ బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు, కుమారస్వామి, భీష్ముడు, నారదుడు, ప్రహ్లాదుడు, మరి తర్వాత వ్యాసుడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానులే. బ్రహ్మస్వరూపం పొందినవాడు బ్రహ్మజ్ఞాన వ్యాసుడు, శుకుడు వాడు. అంటే మన కృషి మనం చేస్తంటే, మన పని మనం చేసుకుంటుంటే దేవుడి పని దేవుడు చేసి మనకు జ్ఞానం ఇస్తాడు. మన పని మనం చేయటం మానేసుకుని దేవుడి పని సరిగ్గా పని చేస్తున్నాడో లేదో జ్ఞానం ఎలా వస్తుంది? మన పని మనం చేసుకుంటుంటే, మనం చేస్తున్న కృషి మనం చేస్తుంటే దేవుడు చేసే పని దేవుడు చేసి, దేవుడు చేసే కృషి దేవుడు చేసి మనకు జ్ఞానం ఇస్తాడు. నేను నింపుతాను అన్నాడు భగవంతుడు గీతలో. మీ హృదయాన్ని ఖాళీ చేయండి. మీ హృదయాన్ని ఎంతవరకు ఖాళీ చేశాడో అంతవరకు ఖాళీ అయిన స్థలాన్ని నేను అనుగ్రహంతో, దయతో, జ్ఞానంతో నింపుతాను అన్నాడు స్వామి నారాయణ. మన హృదయం ఎంత తెలివి తక్కువాడో మనం, మన హృదయాన్ని ఖాళీ చెంది మనం. పూజలు చేయమంటే పూజలు చేస్తాం, జపాలు చేయమంటే జపాలు చేస్తాం, మిజ్జాన్ని అట్టే పెట్టుకుని ఏదైనా చేస్తాం. మీ హృదయాన్ని ఖాళీ చెయ్యండి. మీరు మీ హృదయాన్ని, అదే మీరు చేసే సాధన. మీ హృదయం ఉండే సంత గొడవలు పెట్టుకుని నన్ను అనుగ్రహించుకుంటే నేనేం అనుగ్రహిస్తాను? సంత అంతా మీ హృదయంలోనే ఉంది, బజార్ అంతా మీ హృదయంలోనే ఉంది. అంటే మీ హృదయంలో ఎంతవరకు ఖాళీ చేస్తారో అంతవరకు నేను మిమ్మల్ని ప్రేమతో, దయతో, అనుగ్రహంతో అంతవరకు నింపుతాను, నింపుతూనే ఉంటాను. మీరు ఆ పని చేయండి, నేను ఈ పని చేస్తానని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. అలాగే వామనావతారంలో ఆయనకి అన్ని చాలా మంచి గుణాలు ఉన్నాయి. కాబట్టి బలిచక్రవర్తికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. కానీ దురాక్రమణ బుద్ధి ఉంటాయి. ఇతర రాజ్యాలు, ఇతర యొక్క సామ్రాజ్యాలు ఆక్రమించుకునే బుద్ధి, దాని ఎగ్రిసివ్ మెంటాలిటీ అంటారు. అంటే స్వర్గరాజ్యాన్ని కూడా స్వర్గరాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరు? బలిచక్రవర్తి. తన బలాన్ని అది ప్రయోజనం. భగవంతుని దురాక్రమ బుద్ధిని సహించడు.
అందులో మంచి గుణాలు ఉన్నాయి రైతే, కానీ దురాక్రమణ బుద్ధి ఇవ్వటం. ఇలా లోపల ఏమిటండి, నేను ఎందుకు ధర్మాన్ని ఆచరిస్తున్నాయనేటువంటి కర్తృత్వం ఇవ్వటం, ధర్మాన్ని ఆచరిస్తున్నాడు నేనే ఆచరిస్తున్నా అనేటువంటి భావన ఇవ్వటం. అసలు మనకు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తలంపులను బట్టి సమస్యలు వస్తాయి. సమస్యలను పరిష్కరించుకోవాలంటారా? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? జ్వరం వచ్చింది, మందు వాడుతున్నా, జ్వరం ఎందుకు రావాలి? అలాగే సమస్యలు పరిష్కరించుకోవడం మంచిదే, అలా సమస్యలు ఎందుకు రావాలి? తలంపులను బట్టి సమస్యలు వస్తుంది. ఇంకా సౌండ్ చేయకండి. తలంపులను బట్టి సమస్యలు వస్తాయి. తలంపులు పెరుగుతుంటే సమస్యలు పెరుగుతాయి, తలంపులు తగ్గుతుంటే సమస్యలు తగ్గుతాయి. మన తలంపులన్నీ కూడా నకిలీ సత్యమే. ఇప్పుడు మన శరీరం పుట్టింది, ఇది సత్యం కాదు, నకిలీ సత్యం, డూప్లికేట్ సరుకులు. ఇప్పుడు ఏ సరుకు కాదు సరికి డూప్లికేట్ వచ్చేస్తాను, కందిపప్పుకు డూప్లికేట్, బియ్యానికి డూప్లికేట్, పాత బియ్యం ఉంటుంది అందులో కొత్త బియ్యం కూడా కలిపేస్తున్నారు. ఎక్కడ ఏ సరికి కాసరికి డూప్లికేట్ సార్, పాత బియ్యం పట్టుకోవాలంటున్నారు అందులో సగం కొత్త బియ్యం అంటున్నారు. ఈ డూప్లికేట్ సరుకులు పెరిగిపోతారు, మన శరీరం చనిపోతుంది. మన శరీరం చనిపోయినప్పుడు అన్నీ కూడా మనం నిజం అనుకుంటున్నాం. శరీరం చనిపోవటం అది ఏం నిజం కాదు, నకిలీ నిజం. శరీరం పుట్టింది అది నకిలీ నిజం, అది పారమార్థిక సత్యం కాదు. శరీరం పుట్టడం, శరీరం చనిపోవటం కానీ పరమసత్యాలు కాదు, ఉరికే వ్యవహారిక సత్యాలు. వారు పుట్టారు, వారు చచ్చిపోయారు అంటారు, కానీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలు. నకిలీ సత్యం, డూప్లికేట్ సరుకులు. అలాగే మీకు ఎప్పుడన్నా సంతోషం వస్తుంది, అప్పుడు మనం దుఃఖాన్ని కోరుకోం, వచ్చేస్తాం దుఃఖం వచ్చేస్తాం. అలాగే సంతోషాన్ని కూడా కోరుకోం, ఒకసారి సంతోషం వచ్చేస్తాను, ఒకసారి పొంగు వచ్చేస్తాను. అలాగే బలి చక్రవర్తి కూడా వచ్చేసింది పాప. మనం దుఃఖాన్ని కోరుకోం, దుఃఖం వచ్చేస్తుంది. అలాగే సంతోషం కూడా కోరుకోం, సంతోషం వచ్చేస్తుంది. తర్వాత మనం సుఖపడి రోజులు వచ్చినాయి అనుకోండి, సుఖం వచ్చేస్తాం. ఏంటి ఇలా సుఖపడిపోతున్నాయంటే అనుకుంటాం, కారణం ఏంటి ఇలా బాగా సుఖపడిపోతున్నాయంటే అనుకుంటాం. అలాగే దుఃఖాన్ని కూడా అలా ఒకసారి దుఃఖం వచ్చే, ఏంటి దుఃఖం వచ్చేస్తుంది ఏంటి అనుకుంటాం. ఒకసారి మనం ఎంత కష్టపడి పని చేసినా అపజయం వస్తుందో, ఒకసారి మామూలుగా ప్రయత్నం చేసిన జయం వచ్చేస్తాం. ఒకసారి మనం బాగా కష్టపడితే ఫెయిల్ అయిపోతాం, ఒకసారి మామూలుగా ప్రయత్నం చేసినా జయం కలుగుతుంది. అంచేత ఈ జయాపజయాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా తలంపులే, ఇవన్నీ కూడా తలంపులే, ఇవన్నీ నకిలీ సత్యాలు. మీకు జయం వచ్చినా నకిలీ సత్యమే, అపజయం వచ్చినా డూప్లికేట్, నకిలీ సత్యం అపజయం వచ్చినా, ఎక్కడ ఈ జయాలు అపజయాలు, సుఖ దుఃఖాలు సంతోషాలు ఇవన్నీ కూడా నకిలీ? అసలు శరీరం చనిపోవటం కూడా సత్యము కాదు, శరీరం పుట్టడం కూడా సత్యము కాదు. మనకి ఏదైనా వచ్చినప్పుడు ఉద్రేకంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, ఆలోచన బాగున్నప్పుడు పని చేయాలి, కానీ ఉద్రేకంగా ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు. మన ఇంటికాడైనా సరే, మన ఇంటికాడు కూడా ఉద్రేకంగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు, చెడ్డ మాటలు వస్తాయి. మనం ఉద్రేకంగా ఉన్నప్పుడు పని చేస్తే చెడ్డ పనులు చేస్తాం, అంచేది ఉద్రేకంగా ఉన్నప్పుడు ఆ రోజు పడి ఉంటాయో మంచిది. మనకు ఆలోచన బాగున్నప్పుడు ఏదైనా పని చేస్తే మంచిది, కానీ ఉద్రేకంగా ఉన్నప్పుడు పని చేస్తే అది మనకి సఫలీకృతం కాదు, అది మంచి చేయదు, మనకు మంచి తీసుకురాదు. ఆలోచన ముఖ్యం, మనిషికి ఉద్రేకం ముఖ్యం కాదు, ఆవేశం ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యం. అలాగే మీకు ఇవన్నీ కూడా ఇవన్నీ వ్యవహారాలు, ఇవన్నీ అహంభావనకే. రాత్రి నిద్రపోతున్నాం బాగా అంటున్నా, ఎవరు నిద్రపోతున్నారు? అహంభావం, శుభ్రంగా నిద్రపోతాం, శుభ్రంగా పడి ఉంటాను. రాత్రి మేము బాగానే నిద్రపోయి ఎవరు నిద్రపోతున్నారు? ఆత్మక నిద్ర ఏంటి? ఆత్మక నిద్ర ఏంటి? అహంభావం నిద్రపోతుంది. రాత్రి మాకు మంచి కళ వచ్చిందని కొంతమంది చెబుతారు, చెడ్డ కళ వచ్చిందని మంచి చెప్తారు, కొంతమంది చెప్తారు. ఈ మంచి కళ అహంభావనకి, చెడ్డ కళ అహంభావం. ఈ జాగ్రత్త వస్తే వ్యవహారాలు, జయాపజయాలు, సుఖ దుఃఖాలు, ఈ పొంగి పోటాలు, కుంగి పోటాలు, ఇవన్నీ శరీరానికి కదా, ఎవరికి? అహంభావనకి. జాగ్రత్త వస్త అహంభావనకి, స్వప్నావస్థ అహంభావనకి, నిద్ర కూడా అహంభావనకి. నిద్ర కూడా ఈ అహంభావన కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది నిద్రలో, అందుకంటే ఏమి లేదు.
జాగ్రత్త అవస్థలో తలంపులు నేసుకు తిరుగుతూ ఉంటుంది. స్వప్న అవస్థలో కూడా తలంపులు నేసుకు తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో నిద్ర అవస్థలో తలంపులు లేకుండా అలా పడి ఉంటుంది. మళ్లీ మెరుపు రాగానే విజృంభిస్తుంది. దాని స్వభావం దాని. మీరు ఎన్ని సాధించినా మీ స్వభావం మార్చుకోకపోతే మీకు మోక్షం రాదు. మీరు 100 కోట్లు డబ్బు సంపాదించండి, 100 PhDలు సంపాదించండి, లేదా ప్రపంచం అంతా మీ పేరు గౌరవం పెరిగి ఇలా చూసుకోండి, ఎన్ని చేసుకున్నా మానవుడు తన స్వభావాన్ని తను మార్చుకోకపోతే వాడికి మోక్షం లేదు. మోక్షం లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆత్మశాంతి లేదు. స్వభావాన్ని మార్చుకోవడమే కష్టం అసలు. అందుకే ఉపాసన, భక్తి, జ్ఞానం, పెద్దలు చెప్పిన మాటలు శ్రవణం చేయటం, ఈ మంత్ర జపం, మంత్ర సాధన, ధ్యాన సాధన, పూజ సాధన, ఇవన్నీ ఎందుకంటే మన స్వభావంతో పోరాడి మన స్వభావాన్ని మనం మార్చుకోకపోతే మటుకి మన హృదయంలో జ్ఞానం ఉదయించదు. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా ఇందులో రాజీ పడే అవకాశం లేదు. మేము అది సాధించాం, ఇది సాధించాం, అది చేశాం, ఇది చేశామంటే మీరు మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. పుణ్యం ఏమో సుఖం అనిపిస్తే పుణ్యం పోతుంది, దుఃఖం అనిపిస్తే పాపం పోతుంది. ఇవన్నీ కాల ప్రవాహంలో పోతాయి. ఇవన్నీ తలంపులే. ఇవన్నీ కూడా ఇవన్నీ తలంపులే. అసలు వస్తువు, అసలు సత్యం, ఆ నగ్న సత్యం, ఆ పరమ సత్యం, ఆ పరమార్థ వస్తువు మనకి తెలియబడాలంటే ఆ శాశ్వతమైనటువంటి ఆనందంలో, అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి విడుదల పొందాలంటే మన స్వభావాన్ని మనం మార్చుకోకుండా బాహ్యంగా ఏదో సాధించటం వల్ల వచ్చేది కాదు. ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. అందుకే గురువుని ఆశ్రయించాలి, ఈశ్వరుని ఆశ్రయించాలి, పెద్దల్ని సేవించాలి. అయితే బలి చక్రవర్తి వామనవతారం గురించి చెప్తున్నాడు. సెప్టెంబర్ 7వ తేదీని వామనవతారం వామనుడు ధరించాడు. వామనుడు ధరించి అతను బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. చిన్నవాడు బలి చక్రవర్తి కూర్చోబెడతాడు, ఆయన సింహాసనమైన కూర్చోబెడతాడు. ఎవడో మామూలు వాడు అని అనుకుంటాడు బలి చక్రవర్తి. కానీ అతను గురువు శుక్రాచార్యుడు చెప్తాడు, వీడు సామాన్యుడు కాదు, అయ్యా విష్ణువే రూపంలో వచ్చాడు, బహు జాగ్రత్తగా ఉండు వీడితో. అతనికి ఒక అహంభావం ఉంది. నీకేం కావాలో అడిగిన అహంభావంగా అడుగుతాడు బలి చక్రవర్తి. అడుగుతాడు నీకేం కావాలో అడగాలా అంటాడు. అంటే దానం చేస్తాడు కానీ కర్తృత్వ బుద్ధం, దురాక్రమణ బుద్ధం, కానీ చేయటం మంచి పనులు చేశాడు. అది వారిని అణిచేయటానికి, అహంభావం అణిచేయటానికి నీకేం కావాలి అని అడుగుతాడు. ఎవరు? బలి చక్రవర్తి అడుగుతాడు. ఏం చేయగలంటే 3 అడుగులు నేల సరిపోతుంది అంటాడు. ఏమంటాడు? ఇప్పుడు మనం అయినా 100 ఎకరం సంపాదించినా, 200 ఎకరం సంపాదించినా మనం చచ్చిపోతే పూడ్చి పెట్టడానికి 6 అడుగులు సార్. మనం చచ్చిపోతే గోతిలో పడేయటానికి మనని 200 ఎకరం వాడికైనా 6 అడుగులు సరిపోతుంది. 6 అడుగులైనా సొంతంగా అది ఒలకాట్లో, గవర్నమెంట్ ఒలకాట్లో తీసుకెళ్లి పడేస్తాడు. అదేదో గవర్నమెంట్ పంచాయతీదో ఉంటుంది శ్మశానం, అక్కడ తీసుకెళ్లి పడేస్తారు. ఆడికైనా 6 అడుగులు సరిపోతుంది. మన శరీరం కట్టడానికి 6 అడుగులు సరిపోతుంది. కాల్చడానికైనా 6 అడుగులు సరిపోతుంది. 1000 ఎకరం ఉన్న ఆసామికి కూడా 6 అడుగులు సరిపోతుంది. మరి 1000 ఎకరంగా ఆడి సొంత పొలంలో కట్టేందుకనే ఆ పంచాయతీ స్థలంలోనే చేసేయమంటాడు. నువ్వు మనకు 1000 ఎకరం కదా, మనకు 1000 ఎకరం ఉంది కదా, ఎక్కడో మన స్థలంలోనే కట్టెట్టమన్నాడు. అక్కడ పంచాయతీ, అక్కడ కట్టెట్టేస్తే సరిపోతుంది. గవర్నమెంట్ స్థలం ఏదో ఉంటుంది కదా. అలా నీకేం కావాలని అడుగుతాడు. మీ శరీరం చనిపోతుంది, మీరు కంగారు పడకుండా ఏం నిజం కాదు. ఇప్పుడు మన శరీరం చనిపోయినప్పుడు అందరికీ బయలుదేస్తుంది. మన అందరికీ ఎందుకు బయలుదేస్తుంది? దేహము నేను అనుకుంటున్నాను కదా, ఆ భావన ఉంది కదా మనకి. ఈ అహంభావన ఏం చేస్తుందంటే శరీరంతో కలిసి ఉంటుంది. అహంభావనకే భయం. దేహం చనిపోయేటప్పుడు నీకు భయం వేసేది నీలోని నిదానికి కాదు, నీలోని సత్యానికి కాదు, నీలోని ఈశ్వరుడికి కాదు. దేహం చనిపోయినప్పుడు దేహంతో తాదాత్యం పొంది తలంపుకు భయం వేస్తుంది. ఇవన్నీ ఏం చెప్పుకున్నా ఏమి సత్యాలు? డూప్లికేట్ సత్యాలు, నకిలీ సత్యాలు. నోటికి మూలిపోవాలి, అబద్ధం సాగు కూడా. కానీ సత్యం వలె మనకి మన అహంభావన కనిపిస్తే మన మనస్సుకి కనిపిస్తుంది. ఏం చేద్దంటే మన మనస్సుకి పునాది అహంభావన, కానీ మన మనస్సుకి పునాది మంచితనం లేదు. అర్థమవుతుంది? మనస్సుకి పునాదిగా పవిత్రత ఉంటే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. మన మనస్సుకి పునాది అహంభావన ఏ మాట మాట్లాడినా అహంభావన. నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడు, ఈడు గొప్పవాడు కదా, ఆడి గొప్పవాడు, దేవుడు అక్కడే గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఇద్దరు గొప్పవాళ్ళు కాదు, నాది పొడిగా, నాది పొడిగా అంటే ఇద్దరికి పొడి కాదు. భగవంతుడు ఒక్కడే గొప్పవాడు. గాడ్ ఈజ్ గ్రేట్. God is the beauty, God is the peace. ఎందుకు చెబుతున్నానంటే మనం ప్రాణశక్తిని వృధా చేసుకుంటున్నాం, మానసిక శక్తిని వృధా చేసుకుంటున్నాం, శారీరక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, మానసిక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. లేని విషయాలన్నీ ఊహించుకుని మన అక్కర్లేని గొడవలు వెళ్ళి మన కాలాన్ని పాడు చేసుకుంటాం. సాధనకి టైం ఏముంటుంది? ఇంకా 100 సంవత్సరాలు బతికితే 50 ఏళ్ళు నిద్రట్లో వెళ్ళిపోతుంది, 20 ఏళ్ళేమో ముసలితనంలో, 10 ఏళ్ళు ముసలితనం వెళ్ళిపోతుంది, 10 ఏళ్ళు బయట మరి బాల్యంలో వెళ్ళిపోతుంది. బాల్యంలో సాధన చేసుకోవడానికి వాడికి ఏమి తెలియదు, ఎవరో ప్రహ్లాదు లాంటి ధ్రువులు లాంటి వాడికి. కానీ మనం కొన్ని ఉన్న టైం అంతా బాగా చేసి ఉపయోగం చేసుకుందామంటే ఉన్న టైం కాలక్షేపం భగవంతుని మర్చిపోయి మనం ప్రపంచాన్ని నిషేధించాలి, కానీ భగవంతుని నిషేధిస్తాం. ఇదంతా మనం చేస్తున్న పొరపాటు, మీరు నేను అందరం చేస్తున్న పొరపాటు. అయితే మనం అందరం ఇక్కడ భక్తుల కింద కూర్చున్నాం, కానీ మనకు కావలసింది ప్రపంచం భగవంతుడు కాదు. మనలో ఎవరికి భగవంతుడు అక్కర్లేదు. మనం ప్రపంచాన్ని నిషేధించడం లేదు, భగవంతుడిని నిషేధిస్తున్నాం. ఉన్నది భగవంతుడు, లేనిది ప్రపంచం. ఉన్నదాన్ని నిషేధిస్తున్నాం, లేనిది కూడా వేసుకు తిరుగుతున్నాం. ప్రపంచాన్ని నిషేధించాలి. ఎవరైనా చిన్న మంచి పని చేస్తే అది గౌరవం కోసం. అది ఎందుకు, ఏం చేసుకుంటారు ఈ గౌరవాలు? ఇప్పుడు ఈ గౌరవం వచ్చిన అహంభావానికే కదా గౌరవం. అంటే మనం భగవంతు ఉన్న భగవంతుని వదిలేస్తున్నాం, లేని ప్రపంచాన్ని పట్టుకుంటున్నాం. ఇది మహామాయ. ఎవడో మహాజ్ఞాని యొక్క అనుగ్రహం, ఎవడో దేవతాపురుషుడు దయ్యుంటేనే కానీ అసలు మన ఇందులోంచి వృద్ధికి రాలేము, వచ్చే సమస్య లేదు. ఎవరితోడని ఏదైనా ఒక 5 నిమిషాలు మాట్లాడదంటే అహంభావం వచ్చి కలగ చేసుకుంటుంది. నువ్వు కలగ చేసుకోవద్దు అని చెప్పి నువ్వు వచ్చి కలగ చేసుకుంది. ఇంకే మనం సాధకలేండి, భక్తి ఏంటి మనకి? ఎవరితోనో 1 నిమిషం మాట్లాడదంటే మన అహంభావం వచ్చి కర చేసేసుకుంటుంది. అందులో ప్రశాంతంగా మాట్లాడినవ్వకుండా నువ్వు కర చేసుకోవద్దని చెప్పిన దానికి అలవాటు ఏదైనా, దాని అలవాటు అది మాందో. మనం దానికి సాధన చేసి తొలగించుకోవడానికి మనకు ఓర్పు లేదు, నేర్పు లేదు, సహనం లేదు. సైకిల్ సరిగ్గా నడవకపోతే ఆయిలింగ్ ఎంత ముఖ్యమో సైకిల్కి, మనిషి జీవితం సుఖంగా ఇవ్వడానికి. మనిషి జీవితం ఎప్పటికప్పుడు సైకిల్కి ఆయిలింగ్ ఎలా చేయిస్తాము మనం? మనిషి కూడా సహనంతో ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేయించుకుంటేనే వాడి జీవితం సుఖంగా ఉండదు. మనిషికి కూడా ఆయిలింగ్ అవసరం. ఏ రోజుకి ఆ రోజు ఆయిలింగ్ చేయించుకుంటాడు, చేయించుకుంటేనే ఆ జీవితం స్మూత్గా ఉంటుంది. అంటే సహనం అనేది సైకిల్కి ఆయిలింగ్ ఎటువంటిదో మన శరీరం, మన జీవితానికి ఆయిలింగ్ కూడా, సహనం కూడా ఆయిలింగ్ లాంటిది. మనకు సహనం ఉన్నవాడికి అహంభావన తగ్గుతుంది, అసహనం ఉన్నవాడికి అహంభావన పెరుగుతుంది. అది 3 అడుగులు నా అడిగాడు అంటే ఇవి వచ్చిన వాడు మహావిష్ణువు. శుక్రాచార్యుడు చెప్పాడు, ఉడికే నీకు పుట్టివాడి కింద ఎలా కనిపిస్తున్నాడు వాడే మహావిష్ణువు వాడు అని చెప్పాడు. చూడటానికి ముద్దిగానే ఉన్నాడని బలిచక్రవర్తి అంటాడు, ముద్దిగా లేకుండా ఎలా ఉంటాడు, మీ దగ్గరికి యాచన కోసం వచ్చాడు. మహావిష్ణువు అంతటి వాడు నా దగ్గరికి యాచనకు వస్తే ఇవ్వకుండా ఎలా ఉంటాను వీడంటున్నాడు. ఎవడు బలిచక్రవర్తి అంటున్నాడు. ఏం కావాలి అన్నాడు. ఎవరు? మహావిష్ణువు. నాకు దానం ఇమ్మని అడిగాడు. ఎవరు? మహావిష్ణువు. వామన అవతారం. అదే వామన అవతారం. రేపు సెప్టెంబర్ 8 నాడు పుట్టినరోజు, వామనుడు అవతరించినటువంటి రోజు. ఈ వామన అవతారం గురించి బందరి పోతలమాచ్యుడు అద్భుతంగా అతని పద్యాల్లో చెప్పాడు. బందరి పోతలమాచ్యుడు మహాభాగవతుడు, రమ్యమైన భాషలో సుందరమైన భాష వాడాడు తెలుగు భాష. అంటే 3 అడుగులు నేల సరిపోతుంది అన్నాడు. ఇదే అనంతరానికి వచ్చాడు. నాయంత్ర గొప్ప దాతనే నాయంత్ర చక్రవర్తిని 3 అడుగులు అడగటం ఏంటన్నాడు. ఆ పొగరు అనంతటానికి ఆయన వచ్చాడు గుర్తుపెట్టు. పోనీ 3 అడుగులు నేల ఇస్తానని వచ్చాం కదా, నాయంటి గొప్ప దాతనే నాయంటి చక్రవర్తిని 3 అడుగులు అడగటం ఏంటి అహంభావన? అది అనంతటానికి వచ్చాడు. ఇది బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. అంటే మీరు మీకు ఏదైనా ఇచ్చే అలవాటు ఉన్న అహంభావన పనికి రాదు. అదే వామన అవతారం మనకు నేర్పి. మీకు ఏదైనా మంచి చేసినా మంచికి పునాది అహంభావన ఉండకూడదు. అదే వామనావతారం మనకు నేర్పింది. మూడడుగులేమిటయ్యా? 3 అడుగులేమిటంటే ఆయన 3 అడుగులు నాకు చాలు అంటున్నాడు. ఇచ్చాను అన్నాడు. ఎవరు? ఇచ్చాను. పెద్ద పాదం మహా అలా విజృంభించాడు. విజృంభించి ఒక పాదంతో భూమంతా కట్టేశాడు మహావిష్ణు. విష్ణు అంటే వ్యాపించినవాడు. వారు సుబ్బమ్మ అంటారు. అంటే సుబ్బన్ అనేప్పటికీ ఆ సుబ్బమ్మ యొక్క రూపం, సుబ్బమ్మ యొక్క గుణం జ్ఞాపకం వస్తుంది, ఆ పేరు సూచిస్తుంది. నీకు అర్థమవుతుంది, వాడి పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మ అనేటప్పటికీ ఆ సుబ్బమ్మ రూపం జ్ఞాపకం వస్తుంది, సుబ్బమ్మ గుణం జ్ఞాపకం వస్తుంది, అంతే కదా. రాముడు అనేటప్పటికి ఒక రూపానికి ఆ రాముడికి సంబంధించిన రూపం గుర్తొస్తుంది, ఆ రాముడికి సంబంధించినటువంటి గుణం గుర్తొస్తుంది, ఆ సాత్విక గుణం. సమస్త ఐశ్వర్యాల నుండి కూడా ఏ రకమైన లిప్త మాత్రం కూడా అహంభావం లేకుండా, లిప్త మాత్రం కూడా వికారం లేకుండా ఉన్నవాడు రామచంద్రమూర్తి. అంచేదాన్ని మర్యాద దేవుడు అని పిలుస్తారు. రామచంద్రమూర్తిని ఏమని పిలుస్తారు? మర్యాద దేవుడు అని పిలుస్తారు పురుషోత్తముడు. సరే, విష్ణు అంటే వ్యాపించిన వాడు అని అర్థం. ఆ విష్ణు శబ్దానికి అర్థం. అలాగే శివుడు అంటే మంగళప్రదుడు, శుభాన్ని ఇచ్చేవాడు, మనకి మంగళం చేసేవాడు, శుభాన్ని ఇచ్చేవాడు శివుడు. అంటే విష్ణు అనేటప్పటికి వ్యాపించిన వాడు, ఆ వ్యాపకత్వం మనకు గుర్తొస్తుంది, ఆ పేరు గుర్తొచ్చింది. ఒక అడుగు భూమి మీద పెట్టాడు, భూమి అంతా వ్యాపించింది, రెండడుగంతా ఆకాశం తోటి, ఆకాశం అంతా ఒక అడుగు ఆకాశం అంతా కప్పేసింది, ఒక అడుగు భూమి అంతా కప్పేసింది. మరి మూడే అడిగి ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు.